ओम नमो नारायणाय। ओम नमो नारायणाय। ओम नमो नारायणाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते श्री रमणाय। ओम राम रामाय नमः। ओम राम रामाय नमः। ओम राम रामाय नमः। ओम राम रामाय नमः। शिवाय नमः। शिवाय नमः। ओम नमः शिवाय। शिवाय नमः। शिवाय नमः। ओम नमः शिवाय। ओम राम। ओम राम। ओम राम रामाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते रुद्राय। शिवाय नमः। शिवाय नमः। ओम नमः शिवाय। सीताराम राधाश्याम। सीताराम राधाश्याम। राधाकृष्ण सीताराम राधाश्याम। मय्यारेश्य मनो ये माम नित्ययुक्तावुपासते श्रद्धया परयोपेता ते मे युक्ततमामता। संयमेन्द्रियग्रामम् यत्राक्षर अनिर्देश्यम् अव्यक्तम् पर्युपासते सर्वत्रगम् अचिज्यम् च कोटस्थम् अचलम् ध्रुवम्। संयमेन्द्रियग्रामम् सर्वत्र समबुद्धयः। सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति माम् एव सर्वभूत इति रताः। सर्वभूत इति रताः क्लेशोऽधिकरस्तेषाम् अव्यक्तासक्तश्रेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिः अवाप्यते। एतु सर्वाणि कर्माणि मयि सम्यस्य मत्पराः। अनन्येनैव योगेन माम् जायन्त उपासते। तेषामहम् समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात्पार्थ मय्यावेशिक चेतसाम्। मय्येव मन आदस्व मयि बुद्ध्यम् निवेशय। निवशिष्यसि मय्येव अथ ऊर्ध्वम् न संशयः। భగవద్గీతలో పన్నెండో అధ్యాయంలో మొదటి శ్లోకాలు చదివాం. అంటే మీకు ఎక్కువ నాకు రమణ స్వామి గురించి చెప్పాలన్నా వన్ వే ట్రాఫిక్ కింద ఇంకా మన ఉదయం భగవద్గీత కూడా సమన్వయం చేసుకుంటా అంటే ఇంకా మన ఉదయాలు విశాలమవుతాయని ఉద్దేశం మీద మీకు ఈ మధ్యన భగవద్గీత కూడా ప్రవచనం చేయటం జరుగుతుంది. భగవంతుని చేత చెప్పబడినది భగవాను వాచ, ఎవరు ఋషులు చెప్పింది యోగులు చెప్పింది కాదు, స్వయంగా కృష్ణుడు మామూలుగా అనుకుంటే దేవుడు అవ్వలేదు, సాధన చేసి దేవుడు అవ్వలేదు, స్వయంగా దేవుడు స్వయంగా భగవంతుడు అని చేత కృష్ణ ఉవాచని లేదు, భగవాను ఉవాచ అన్నారు. వసుదేవుడి గారు అబ్బాయిగా చెప్పలేదు, లేకపోతే దేవకి గారు అబ్బాయిలాగా చెప్పలేదు. ఎలా చెప్పాడు? ఈ దేవుడు అయి చెప్పాడు, ఈశ్వరుడు అయి చెప్పాడు, భగవంతుడు అయి చెప్పాడు, కృష్ణుడిగా చెప్పలేదు, ఈశ్వరుడై నారాయణుడు అయి చెప్పాడు అని చెప్పి భగవద్గీత అన్నారు. రమణ గీత రమణ గీత అంటారు, లేదా ఉద్ధవుడు చెప్పిందని ఇంకో గీత అంటారు, అష్టావక్ర గీత అంటారు. పదాలు భగవద్ దగ్గరకు భగవద్గీత దగ్గరకు వచ్చేప్పుడు కృష్ణ గీత అనలేదు, భగవద్గీత అని చెప్తారు. అంటే ఈశ్వరుడై నారాయణుడై బోధించాడు, యూనివర్సల్ స్పిరిట్ మనకు బోధించింది భగవద్గీత. తర్వాత ఇది సమన్వయ గ్రంథం, ఎవరు ఏ మార్గంలో వెళతారో ఆ మార్గంలోనే ప్రోత్సహిస్తారు, మీ మనసుని ఇబ్బంది పెట్టరు. మీరు అందరూ మా మార్గంలోకి రండమే భగవద్గీత చెప్పదు, ఎవరిని బలవంతం చేయదు, ఎవరిని ఇబ్బంది పెట్టదు. మీరందరూ మా మార్గంలోనే ఉండాలంటారు విశాలమైన దృష్టితోటి. ఎవరు ఏ మార్గంలో సాధన చేసుకుంటున్నారో ఆ మార్గంలో ప్రోత్సహించి గమ్యానికి చేర్చే గ్రంథం భగవద్గీత. భగవద్గీత అంటే భగవంతుని చేత గానము చేయబడినట్టు, భగవద్గీత అంటే భగవద్గీత అంటే భగవంతుని చేత గానము చేయబడినది. భగవాన్ ఉవాచ అంచేది మనకి ప్రపంచంలో నాలుగు మంచి గ్రంథాలు ఉన్నాయి, తర్వాత కూడా మత గ్రంథాలు చాలా ఉన్నాయి. వరల్డ్ ఫేమస్ గ్రంథాలు నాలుగు, ముందు బైబిల్, భగవద్గీత కంటే ఎక్కువ పేరుంది బైబిల్. తర్వాత మన హిందూ మత గ్రంథం భగవద్గీత, తర్వాత ఖురాన్, అది ముస్లింల గ్రంథం. ఖురాన్ అంటే చదువు తగిన గ్రంథం అని, ఖురాన్ వాళ్ళు కావాలి ముస్లింలు, ముస్లింల గ్రంథం పేరు ఖురాన్. తర్వాత మూడో దానికి కూడా ఖ్యాతి ఉంది ఖురాన్లు కూడా. తర్వాత గౌతమ బుద్ధుడు చెప్పిన ధమ్మ పదం, అది కూడా దానికి కూడా నాలుగో గ్రంథంగా ఖ్యాతి ఉంది. ఇంకా చాలా మత గ్రంథాలు ఉన్నాయి, సిక్కులు మత గ్రంథాలు ఉన్నాయి, ఇంకా మత గ్రంథాలు ఉన్నాయి. ప్రపంచంలో భగవద్గీతకు రెండో స్థానం ఉంది, మొట్టమొదటి స్థానం ఎక్కువ బైబిల్ కొంతమంది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇంచేదంటే వాళ్ళ పాపులేషన్ కూడా ఎక్కువ. అది చేత ఇది మనం ఈ రోజున భగవద్గీతలో పన్నెండో అధ్యాయంలో ఈ మాటలు చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఏమి చెబుతున్నారంటే ఆచార్య ఇక్కడ భగవంతుని ఏమి చెబుతున్నారంటే మీరు భగవంతుని పొందాలి. భగవంతుని పొందటానికి నిరాకారాన్ని నిర్గుణాన్ని ఆరాధించడం కంటే రామున్నో కృష్ణున్నో మానిఫెస్టెడ్ గాడ్ని, సాకారాన్ని సగుణాన్ని, గుణము లేని దేవుణ్ణి ఆకారము లేని దేవుడిని ఆరాధించి తెలుసుకోవడం చాలా కష్టం అని చెప్పి మీరు ఏం చేస్తారంటే ఒక మానిఫెస్టెడ్ గాడ్ మీకు ఇష్టదైవాన్ని ఎవరినో పెట్టుకోండి, రాముడు కాని కృష్ణుడు కాని శివుడు కాని ఎవరైనా అవతరించబడినటువంటి దేవుడు అంటే అసలు సత్యానికి ఆకారము లేదు గుణము లేదు. అసలు సత్యానికి మనకి దేహబుద్ధి ఉంది, నామబుద్ధి ఉంది. ఈ దేహబుద్ధి ఉన్న వాళ్ళు నామబుద్ధి ఉన్న వాళ్ళు అసలు సత్యాన్ని అందుకోవడం కష్టం అని చదువు. ఏదో రేవు నుంచి దిగటం మంచిది. మనం మేనిఫెస్టెడ్ కాదంటే రాముడు కానీ కృష్ణుడు కానీ శంకరుడు కానీ లేదా మీ గురువు కానీ, మీ గురువు ఇష్టమైతే మీ గురువు కానీ వారిని ఆరాధించి వారి రూపాన్ని వారి నామాన్ని మీరు సపోర్ట్గా పెట్టుకుని బ్రహ్మ వారు దయ సంపాదించి వారి అనుగ్రహం సంపాదించి బ్రహ్మమును పొందండి, బ్రాహ్మణ స్థితిని పొందండి అని ఇక్కడ చెబుతున్నారు. కొంతమందికి గురువు మీద అటువంటి ప్రేమ ఉంటుంది. రామకృష్ణ పరమహంస గారిని శరీరం విడిచిపెట్టాక ఈ రామకృష్ణ పరమహంస గారి శిష్యుల్లో వివేకానంద స్వామి చూడ కానీ ఏమన్నారంటే అది శరీరం విడిచిపెట్టినోళ్ళు వెళ్ళాలకే మన ఎన్ని మన గురువు సరైనవాడైనా మనం ఎన్నుకున్న గురువు మంచివాడైనా మనం ఎన్నుకున్న గురువు మన నాయన ఒడ్డుకి తీసుకురాగలడా లేదా మధ్యలో వదిలేస్తాడా మనం ఎన్నుకున్న గురువు ఎటువంటి వాడమే ఆ రామకృష్ణుడు అంతేవాసి అడిగాడు వివేకానందుడు గురువు మీద చలనం లేని విశ్వాసము ఉండవలను చలనం ఉండకూడదు వివేకానంద ఏమన్నాడంటే ఆ దక్షిణేశ్వరం అంటే అప్పుడు భీమవరంలో అనేక భాగాలు ఉన్నాయి అలాగే కలకత్తాలో దక్షిణేశ్వరం అనేది ఒక భాగం ఆయన దక్షిణేశ్వరంలో పూజ చేసుకున్నాడు అంటే కాళికాదేవికి పూజ చేసుకుని 8 రూపాయలు జీతం పుచ్చుకుని అలా కాలక్షేపం చేసేవాడు ఆయనకు ఆ రోజుల్లో 8 రూపాయలు జీతం నెలకు 8 రూపాయలు జీతం అలా అన్నదారు ఇప్పించాడు ఆ ఉద్యోగం ఆ ఉద్యోగం కూడా ఎందుకు ఇప్పించాడంటే కేవలం సంపాదన కోసం ఇప్పించలేదు ఏదో 8 చాకరీ చేసుకుని 8 రూపాయలు సంపాదించుకుంటాడు ఎవరో ఒకటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారనే ఉద్దేశం మీద ఉద్యోగం ఇప్పించారు అంచేత 8 రూపాయలు ఉద్యోగం చాలా కాలం చేశాడు 8 రూపాయలు ఉద్యోగం చేయడానికి పెళ్లి అయిపోయింది ముందు పెళ్లి అయిపోతే తర్వాత ఉద్యోగాలు చేసినా చెల్లి అయిపోయాను ముందు పెళ్లి చట్టంలో అయిపోయింది రామకృష్ణుడికి అందుచేత ఇక్కడ ఏంటంటే ఇక్కడ వివేకానంద ఏమడిగాడంటే అతను కూడా రామకృష్ణుడి భక్తుడే మనం ఎన్నుకుని గురువు సరైన వాడని అడిగాడు రామకృష్ణుడు ఉండగా కాదు అనంతరం ఆ దక్షిణేశ్వరంలో ఉండేవాడు రామకృష్ణుడు ఆ దక్షిణేశ్వరంలో ఉన్న భేద బ్రాహ్మణుడు ఆ దక్షిణేశ్వరంలో ఉన్న చదువురాని బ్రాహ్మణుడు వాడు నాకు గురువుగా సరిపోతాడు ఆ గురువు నష్టపోతే నువ్వు ఇంకో గురువుని ఎన్నుకో అన్నాడు వివేకానంద నాకు దక్షిణేశ్వరంలో బ్రాహ్మణుడు ఉన్నాడు అంటే ఆయన గురువు బ్రాహ్మణుడు ఆయన క్షత్రియుడు వివేకానంద రాజు రామకృష్ణుడు బ్రాహ్మణుడు ఆ దక్షిణేశ్వరంలో ఉన్నాడు కాదు భేద బ్రాహ్మణుడు భేద బ్రాహ్మణుడితో పాటు అసలు చదివంటే ఎలా ఉంటుందో తెలియని బ్రాహ్మణుడు వాడు నా గురువుగా సరిపోతాడు నాకు ఆయన మనస్సుతోడు శృతి కలుపుతాను ఆయనకి ఆయన మనస్సుతోడు నాకు ఆయనకు చదువు రాదు పాండిత్యం లేదు వెనకాల పైసలు లేవు ఏమీ లేకపోయినా ఆయన అంటే నా మనసు ఇష్టపడుతుంది కాబట్టి ఆయన నేను గురువుగా ఎన్నుకున్నాను అందులో రాజు లేదు నీకు ఇష్టం లేకపోతే ఇంకో గురువు దగ్గరికి వెళ్ళొచ్చు నాకేం అభ్యంతరం లేదని స్వామీజీ చెప్పాడు అంచేత ఆ స్వామీజీ విశ్వాసం చివరి రోజుల వరకు ఆ విశ్వాసం చోట ఉన్నాడు ఇందులో రకాలు ఉన్నాయి గురువు కొంతమంది గురువులు శిష్యుల్ని ఎన్నుకుంటారు కొంతమంది శిష్యులు గురువుని ఎన్నుకుంటారు రామకృష్ణ పరమహంసని ఆయనే శిష్యుల్ని ఎన్నుకున్నవాడు రెండు రా బాబు నీకు ట్రైనింగ్ ఇస్తాను ఆయన ఎన్నుకున్నవాడు వివేకానంద వాళ్ళే ఆయన ఎన్నుకున్నవాడు నువ్వు బుద్ధిమంతుడు పనికొస్తావు నా దగ్గరికి వస్తావంటే నీకు ట్రైనింగ్ ఇస్తానని ఆ 16 మంది శిష్యుల్ని ఆయన ఎన్నుకున్నాడు కానీ వాళ్ళు ఈయన ఎన్నుకోలేదు రామకృష్ణ అన్నాడు అలాగే ఏకలవ్యుడు ఉన్నాడు నీకు భారతంలో వస్తాడు ఏకలవ్యుడు ఆయన ద్రోణాచార్యుని గురువుగా ఎన్నుకుని విలువిద్య నేర్చుకున్నాడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుని ఎన్నుకోలేదు ఏకలవ్యుడు ద్రోణాచార్యుని గురువు కింద భావించి విద్య నేర్చుకున్నాడు ఇలా రకరకాలుగా ఉంటారు గురువుని కొంతమంది శిష్యులు గురువుని ఎన్నుకుంటారు కొంతమంది గురువులే శిష్యులు ఎన్నుకుంటారు అటు ఉన్నారు ఇటు ఉన్నారు ఇప్పుడు నా విషయంలో భగవాన్ నన్నే ఎన్నుకున్నారు నేను భగవాన్ని ఎన్నుకోలేదు అంటే అటు ఉంటారు ఇటు ఉంటారు అంటే రమణ భగవాన్ గురించి నాకు ఎవరో చెప్పలేదు నేను పుస్తకంలో చదవలేదు ఆయనే నాకు స్వప్నదర్శనం ఇచ్చి నేను ఫలానా అని చెప్పి నన్ను ఎత్తుకుని నన్ను ముగ్గు పెట్టుకుని నన్ను ముద్దు పెట్టుకుని నన్ను ఒళ్ళోకి తీసుకున్నారు నేను ఆయన ఎన్నుకోలేదు ఆయనే నన్ను ఎన్నుకున్నారు అయితే అందరి విషయంలో అలా జరగాలని ఏమి లేదు కొంతమంది ఏమో శిష్యుల్ని ఎన్నుకుంటారు కొంతమంది శిష్యుల్ని గురువులు ఎన్నుకుంటారు ఎలా జరిగినా ఇబ్బంది లేదు అందుచేత ఇక్కడికి మీరందరూ ఆత్మసుఖాన్ని పొందాలి ఈ మీటింగ్ ప్రయోజనం ఏంటంటే ఆత్మశాంతిని పొందాలి ఆత్మశాంతిని పొంద ఆత్మసుఖ స్వతంత్రమైన సుఖాన్ని పొందాలి ఊరికే వచ్చాను వెళ్ళామంటే ప్రయోజనం లేదు ఈ లాంఛనం కోసం పెట్టే సభలు కాదు ఈ జ్ఞాన యజ్ఞాలు ఏంటిది జ్ఞాన యజ్ఞం అంటే మీరు లోపల మీ హృదయంలో ఉన్న మీ మీ శరీరానికి మీ మనస్సుకి మీ బుద్ధికి అందనటువంటి శాంతి మీ హృదయంలో ఉండదు అది మీ డబ్బుకి అందదు మీ చదువుకు అందదు మీ కులానికి అందదు వీటికి అన్నింటికీ అత్యంతమైన ఆశ మీ హృదయంలో ఉండదు ఆ శాంతి గోదావరి నదిలో వడలు వచ్చినప్పుడు ఎలా వస్తుందో ఆ శాంతి మీ సహస్రానికి ఆ సుఖం మీకు సంవత్సరానికి సహస్రానికి అందాలి ఆ సుఖం నీకు అందినప్పుడు కాని నీవు పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం తిరిగి తిరిగి పుట్టడం తిరిగి తిరిగి సాగటం మనకు అదే పని అదే సంసారం. పుట్టడం సాగటం సంచిన తర్వాత పుట్టడం పుట్టిన తర్వాత సాగటం ఇంకో పని లేదు మనకు. ఒక జన్మ ఒక రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక చెడ్డ ఒక జన్మ అదే ఒక జన్మ చెడ్డ కళ ఒక జన్మ మంచి కళ ఒక జన్మ అటు ఉంటుంది ఇటు ఉంటుంది మిశ్రమంగా ఉంటుంది. మొత్తం మీద ఎంత స్వప్న సమానమే అయితే పుట్టడం సావటం సావటం మళ్ళీ పుట్టడం పునరపి జననం పునరపి మరణం ఇలా మన ప్రవాహం జనన మరణ ప్రవాహంలో వెళ్ళిపోతాం. ఈ మహాప్రవాహం నుంచి మనల్ని బయటికి లాగి ఒడ్డుకి తీసి మనకి జనన మరణ మొదలెత్తు సంబంధం లేని ఆ బ్రాహ్మణ స్థితి కలగజేసుకుని గురువు తప్పించి ఎవరికి సాధ్యం కాదు. మన బంధువులకు కానీ మన స్నేహితులకు కానీ కాలేజీలో హై స్కూల్లో చెప్పే నేషనల్కి కానీ ఎవరికి సత్యం కాదు. గురువు అంటే రకరకాల గురువులు ఉంటారు. మామిడి పండు గురించి చెప్తారు, మామిడి పండు ఎలా ఉండాలి, అది ఆ తొక్క ఎలా ఉంటుంది, మరి తర్వాత ఏమో టౌక్ ఎలా ఉంటుంది, ఆ రసం ఎలా ఉంటుంది, బెంగళీ బిల్కాయ ఎలా ఉంటుంది, చెరుకు రసం ఎలా ఉంటుంది అని ఆ మామిడి పండు గురించి చెప్పి వదిలేస్తారు గురువులు. కానీ ఆ కొంతమంది అటువంటి గురువులు, కొంతమంది మామిడి పండు గురించి చెప్పటమే కదా మామిడి పండు తీసుకొచ్చి మీ చేతిలోపు పెడతారు. అటువంటి ఉత్తమైన గురువులు కూడా ఉన్నారు. మామిడి పండు గురించి బోధించి వదిలేయటం కాదు, మీకు అర్థమవుతా, మామిడి పండు వాళ్లే తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు. బోధించి మీరు బజార్లో కొనుక్కోమని చెప్పరు, వాళ్ళే బండి తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు. కొంతమంది గురువులు ఏం చేస్తారంటే మామిడి పండు ఎలా ఉంటుంది కొనుక్కొని బజార్లో అని చెబుతారు. కొంతమంది గురువులు వాళ్లే మామిడి పండు గురువు చెప్తే వాళ్లే సంపాదించి మీ చేతిలో పెట్టే గురువులు కొన్ని మంది ఉంటారు. అటు ఉంటారు ఇటు ఉంటారు, గురువులు అంటే రకరకాలుగా ఉంటారు గురువులు. ఇక్కడ అంటే ఈ భగవద్గీతలో చెప్పే మాటలు కొంతమందికి చాలా రుచిగా ఉంటాయి. నీకు పూర్వజన్మ సుకృతం లేకపోతే, నీ పూర్వ పుణ్యబలం లేకపోతే చేదుగా ఉంటాయి. కుంకుడికాయ పులిసి నోట్లో వేసుకుంటే ఎలా ఉంటుందో అలా కొంతమందికి చేదుగా ఉండొచ్చు, కొంతమందికి పాయసం నోట్లో వేసుకున్నట్టు కొంతమందికి అలా ఉంటుంది. నీకు పూర్వపుణ్యం లేదనుకోండి, నీకు పునాది లేదనుకోండి, ఈ భగవంతుడు చెప్పిన మాటలు కూడా నీకు చేదుగా ఉండొచ్చు. నీకు అర్థమవుతుందా? ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ పేరు విన్నారు కదా మీరు, మీరు విన్నారు కదా, అమెరికన్ గ్రేటెస్ట్ ఫిజిషియన్ గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్. ఈ మధ్యలో నీకు ఐన్స్టీన్ గురించి కూడా చెబుతున్నాను. అమెరికాలో ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటారు, వాళ్ళ అమ్మాయిని ఆల్బర్ట్ అనేది, ఆయన పూర్తి పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్. కానీ ఐన్స్టీన్ తల్లి మటుకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ పూర్తి పేరు పెట్టి పిలిచింది కానీ ఏదో ఆల్బర్ట్ అన్నది. వాడికి 5వ సంవత్సరం వరకు మాటలు రావలేదు సరిగ్గాను. అలా గణపతి శాస్త్రి గారికి 6వ వరకు నచ్చి మాటలు వచ్చి ఆ మహాపండితుడికి. మరి అది నక్షత్రం తేడా ఏంటి, గణపతి శాస్త్రి గారికి 6వ వరకు మాటలు లేదు, గొప్ప పండి రమణ గీత రాజుగానికి. ఆయనకి అసలు నత్తి మాటలు వచ్చి 6వ కొంతమందికి మాటలు చాలా లేటుగా వస్తాయి, వచ్చిన నత్తి నత్తిగా మాట్లాడుతూ ఉంటారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా మాటలు చిన్నప్పుడు రాలేదు. మనం ఇంటి మాట ఎలాగైనా మాటలు వంకర వెంకరగా ఉంటే వాళ్ళ అమ్మాయి వెళ్ళలేకపోయాక మనం ఇక్కడ షటప్ ఎవరు మౌత్ అంటాం. వాళ్ళ అమ్మాయి అనేది కీప్ ఎవరు మౌత్ షట్ అనేది. మనం ఏం చేస్తామంటే నోరు మూసుకుని పడి ఉండండి అంటే షటప్ ఎవరు మౌత్ అంటాం. వాళ్ళ అమ్మాయి అనేది ఆల్బర్ట్ కీప్ ఎవరు మౌత్ షట్ అని నీ మాటలు వెళ్ళలేకపోతా నోరు మూసుకుని పడి ఉండని వాడు కొడుకుని. ఆడి ప్రపంచ ప్రఖ్యాతి మ్యాథమెటిషియన్, ప్రపంచ ప్రఖ్యాత ఫిజిస్ట్ అయ్యాడు వాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు, అంటే నీకు ఎవరికైనా రుచికరంగా ఉంటావని ఈ మాటలు చెబుతున్నాను ఐన్స్టీన్ మాటలు కూడా. ఆయన ఏమన్నాడంటే, ఆల్బర్ట్ గొప్ప గొప్ప ఆలోచనలు, గొప్ప గొప్ప తలంపులు, గొప్ప గొప్ప ఊహలు, గొప్ప గొప్ప సంకల్పాలు నాసిరకం బుర్రలు పనికిరాని బుర్రలు తిరస్కరిస్తాయి. ఈ బుర్రలు ఎవరికైతే నాసిరకం బుర్రలో, తెలుగు తప్పు బుర్రలో, చేతగాని బుర్రలో, పనికిరాని తలకాయలు, ఈ బుర్రలకు గొప్ప గొప్ప ఆలోచనలు చెప్పినా అవి ఊసేస్తాయి కానీ లోపలికి తీసుకోరు. గొప్ప ఉదాత్తమైన భావాలు చెప్పినా, ఉదాత్తమైన ఆదర్శాల గురించి చెప్పినా అందులో లోతు తెలియక ఈ నాసి రకం బుర్రలు నాసి రకం తలకాయలు ఆ అంగీకరించగా తిరస్కరిస్తాయి, అవన్నీ అబద్ధాలను చెబుతాయి అని ఆల్బర్ట్ ఒక సందర్భంలో అన్నాడు. అయ్యా భగవద్గీతలో మీరు చెప్పిన మాటలు మీకు నచ్చకపోయినా అది మీకు నాశ అది మీకు నా మన బుర్రలు నాసి రకం అనుకోవాలి కానీ భగవంతుడు చెప్పిన ఎందుకు పనికిరాని మీరు అనుకోకూడదు. మీ బుర్రలు తెచ్చుకోండి, మీ తలకాయలు తెచ్చుకోండి, అంతేగాని భగవంతుడు చెప్పిన మాట విలువ లేదని అలా అనుకోవద్దు. ఇక్కడ ఏమని చెప్పాడు, మయ్యావేశ్య మనోయేమం, నీ మనస్సును నాయంది నిలబెట్టు, మనస్సును నిలిపి నీ మనస్సును నాయంది నిలిపి నిశ్చయ తర్వాత నిలిపి ఎక్కువ నిక్కిలి శ్రద్ధతో పరమ శ్రద్ధతో శ్రద్ధ అనేది లక్ష్యాలు. మనం ఏదైనా పని చేయాలి, చదువు కష్టపడి చదువుకోవాలంటే డబ్బు అక్కడ శ్రద్ధ అవసరం. డబ్బు వల్ల జ్ఞానం వస్తుంది అంటే శ్రద్ధ వల్ల జ్ఞానం వస్తుంది, శ్రద్ధ వల్ల ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అంచేత ఆచార్యులు వారు ఏమన్నారంటే ఏ పరిసరాల్లో నీకు భగవంతుని పట్ల భక్తి కలుగుతుందో శ్రద్ధ కలుగుతుందో ఆ పరిసరాల్లో బతకడం నేర్చుకో. ఎక్కడైతే ప్రభుత్వం వారు ఎక్కడైతే మనుషులు జనాన్ని పీడిస్తారో ఆ ప్రాంతంలో ఉండకరు. ప్రభుత్వం వాళ్ళు ఒకసారి ఏ పన్ను రోజు ఏదో పన్ను వేసేసి పీడిస్తూ ఉంటారు వాళ్ళు సంపాదించుకున్నాను తెలియవరం. గవర్నమెంట్ ఏదో రకంగా పీడిస్తూ ఉంటుంది ప్రజల్ని. అటువంటి పరిపాలనలో నువ్వు ఉండకు. నువ్వు ఆధ్యాత్మిక నీ ఆధ్యాత్మిక వాతావరణం నువ్వు అభివృద్ధి చేసుకోవడానికి చూసుకోలేము. అంచేత మనకి ఏదో డబ్బు అది డబ్బు వల్ల పరిష్కారం అవ్వదు, నీ కీర్తి వల్ల పరిష్కారం అవ్వదు. భగవంతుని మాటను ప్రమాణంగా పెట్టుకుని తదనంగా జీవించడం నేర్చుకుంటే నువ్వు ఒడ్డుకు వస్తావు. అంచేత ఆచార్యుల వారి సందర్భంలో ఏమన్నారంటే ఈ చుట్టాలు స్నేహితులు ఇవన్నీ నిజమని మురిసిపోదు. నువ్వు నీకు అర్థం అవుతుందా, ధనం ఉన్న వాడికి చుట్టాలు, ధనం లేని వాడికి చుట్టాలు అంటే డబ్బున్న వాడికి పైసలు ఉన్న వాడికి చుట్టాలు, కానీ పైసలు లేని వాడికి చుట్టాలు ఏంటి పాపం? పైసలు లేని వాడు ఎవడ పలకరిస్తాడు? నీరు లేని చెరువులోకి ఎవడ దిగుతాడు? నీరు లేని చెరువుకి గౌరవం ఉండదు, పైసలు లేని వాడికి గౌరవం ఉండదు. అలాగే తత్వం తెలిసిన వాడికి సంసారం లేదు, తత్వం తెలిసిన వాడికి సంసారం లేదు. నీరు లేకపోతే చెరువు లేదు, డబ్బు లేకపోతే బంధువులు లేరు, తత్వం తెలిసిన వాడికి సంసారం లేదు. ఆ రామకృష్ణుడు ఏమన్నాడంటే సంసార వాసన కొంచెం ఉన్నా నీకు బ్రహ్మజ్ఞానం కలగదు. ఇప్పుడు బిజ్జం సూదిలో దారం పెడతాం, సూదిలో దారం పెడతాం, అందులో పోగు రేగిపోయింది అనుకోండి, ఆ సూదిలోకి వెళ్ళదు, ఏమి దారం వెళ్ళదు. ఒక ఒక ఆ దారంలో ఒక వేసి పక్క వెళ్తాను, అది సన్నంగా ఉంటే ఆ దారం మొక్కలు చెదిరిపోకుండా ఉంటే దారం బాగా వెళుతుంది. అలాగే ఒక వంతు నీకు సంసారంలోకి నీకు మనసు చెడుతున్నా నీకు బ్రహ్మజ్ఞానం కలగదు అని రామకృష్ణుడు అంటే భగవాన్ ఏమన్నారంటే దేహాభిమానం ఉన్నంతకాలం, దేహబుద్ధి ఉన్నంతకాలం నిన్ను సంసారం విడిచిపెట్టదు అని ఆయన అన్నాడు. ఇలాగని ఈయన అన్నాడు, అలాగని ఆయన అన్నాడు. అంటే తత్వం తెలిసే వరకు ఏదో సంసారం ప్రతి జనంలో నిన్ను వెంటాడుతూ ఉంటుంది. తత్వం తెలిసిన వాడికి తత్వం తెలిసిన వాడికి సంసారం లేదు, ధనం లేని వాడికి బంధువులు లేరు. నీకు అర్థం వచ్చిందా, నీళ్లు లేకపోతే చెరువు లేదు. ఒకటి గొయ్యి ఉంటే ఏమి లాభం నీళ్లు లేకపోతేనే. ఇక్కడ మయ్యావేశ్య మాం నిశ్చయుక్త నా ఎందు ఏకనిష్ట కలిగి ఉండు, నా ఎందు ఏక నాకు ఇష్టమైన పనులు చేస్తా ఉండు. అంటే లోక కళ్యాణం కోసం కూడా పనిచేయి. ఏమన్నాడంటే రోజు నీ పన్ను చూసుకో అర్జున, నిత్యం కర్మ కురు, బద్ధకించకు. మీ ఇంటికాడ చేసుకుని పన్నుచ్చేవాడు మీరు బద్ధకించకండి, మీ పని మీరు చేసుకోండి. మీ ఇంటికాడ మీ పని మీరు చేసుకోకపోతే మీకు పొట్టెలవుతుంది, దేహయాత్ర ఎలా నడుస్తుంది? అర్జున, నిత్యం కర్మ కురు, అలా మీ పన్ను ఇంటికాడ జాగ్రత్తగా చేసుకోండి. మీ పనికాడ మీరు అశ్రద్ధగా ఉండొద్దు. మీరు మీ తర్వాత మీ పని మీ సంసారానికి సంబంధించిన పని అయిపోయిన తర్వాత మీ దేహ సంబంధించిన దేహగతమైన పని అయిపోయిన తర్వాత ఏదైనా సమాజానికి ఉపయోగపడే పనులు కూడా ఏమైనా చేస్తుండే నీకు అవకాశం ఉంటే నీకే శక్తి లేనప్పుడు ఏం చేస్తావు అంటే నీకు ఏమైనా అవకాశం ఉంటే కళ్యాణ కర్మలు చెయ్యి. దానివల్ల నువ్వు మంచి కర్మ చేస్తే నీ శరీర ఆరోగ్యం బాగుపడుతుంది, నీ మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది. భగవద్గీతలో ఏ పని అయితే చెప్పాడో ఆ పని చెయ్యి. వద్దని పని దేవుడికి వెళ్ళక నువ్వు, ఎందుకు వద్దన్నాడు అలాగనే ఎదురు చెరక్క నువ్వు, ఆయన చెప్పింది చెయ్యి. వద్దన్నది మానే, వద్దన్నది మానే అని సామెతుంది. రాముడు ఆచరించినట్టు ఆచరించండి, కృష్ణుడు ఆచరించినట్టు ఆచరించకండి, ఆయన చెప్పిన మాట వినండి. రాముడు ఆచరించినట్టు మీరు ఆచరించవచ్చు, కానీ కృష్ణుడు ఆచరించినట్టు మీరు ఆచరించకండి. ఆయన జీవితం వేరు, ఆయన చెప్పిన మాట మటుకు వినండి. ఆయన చెప్పి ఆయన గోవర్ధన పర్వతం ఇత్యాడిని మనం ఎత్తగలవా అని చెప్పి ఆ గొడవలోకి వెళ్ళకండి. ఆయన ఏ మాట చెప్తే ఆ మాట వినండి. అది భగవంతుడు. భగవంతుడి కంటే మనల్ని మించి ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు. మన గురువు కంటే మించి ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు. మనకి ఊరికి అలా అనిపిస్తూ ఉంటుంది మనకి. అంటే మన భగవంతుడు మనలో నిజమైన ఆత్మగా ఉన్నాడు, నిజమైన ఆత్మగా ఉన్నాడు భగవంతుడు. అంటే ఎవరు మనలో నిజమైన ఆత్మగానే ఉన్నాడు, ఆ మనలోనే ఉన్నాడు. అది మనలో ఉన్న వస్తువులు మనం మరిచిపోయి మనలోనే ఉన్న వస్తువులు మనకి ఎరుకు లేక లోకం అంతా కోసం తిరుగుతున్నాం. మన లోకం అంతా తిరిగివాడు మన హృదయంలో ఉన్నాడు. మనకు ఆ లోచూపు లేక, లో దృష్టి లేక, అంతర్ముఖ దృష్టి లేక అది మనకు అవగాహన రావటం లేదు. ఈ మధ్యన ఎవరో అడిగారు నాకు పూజ అలవాటు తక్కువ. వారికి సమాధానం ఏంటంటే బహిరంగ సాధన, అంతరంగ సాధన. సాధనలు రెండు రకాలు ఉన్నాయి, బహిరంగ సాధనం, అంతరంగ సాధనం. అంతరంగ సాధన అంటే రమణ మహర్షి గారు చెప్పిన ఆ విచారణ అంతా అంతరంగ సాధన, లోపల బుద్ధితోటి చేసింది. మీకు అర్థమవుతుందా? అది అంతరంగ సాధన అంటే లోపల చేసే సాధనం. బహిరంగ సాధన అంటే భక్తి మార్గంలో ప్రయాణం చేసేది. ఓ మూర్తిని ఎదురకుండా పెట్టుకోవటం, అగరత్తి వెలిగించుకోవటం, ఏదో నామాలు చదువుకోవటం, నమస్కారం పెట్టుకోవటం, ఆయన పేరు జపించుకోవటం. నీకు అర్థమవుతుందా? ఆయనకి నైవేద్యం ఏదైతే పెట్టడం, మళ్ళీ అది మీ ప్రసాదం కింద తినటం. నీకు అలా మూర్తి అంటే భక్తి మార్గం. ఆ మూర్తిని ధ్యానించడం, ఆ మూర్తి రాపం, ఆ మూర్తి రూపాన్ని, ఆ పేరును అనుకోవటం, ఆ రూపాన్ని ధ్యానించి బహిరంగ సాధన అంటారు. ఏమంటారు? బహిరంగ సాధన. అయ్యే కొంతమందికి దాని అంతరంగ సాధన అంటే విచారణ మార్గం. ఆడి పూజ చేస్తే లోపల వాడు విచారణ చేసుకుంటూ ఉంటాడు. ఈ నేను నేను కాదు, ఈ నేను నేను కాదు, అసలైన నేను, నిజమైన నేను వేరే ఉంది, అది మనకు తెలియటం లేదు. ఈ నేను దేహగతమైంది, మనోగతమైంది. దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని ఈ నేను అనుకుంటుంది. అది దేహానికి పరిమితం, మనస్సుకు పరిమితం. దేహానికి పరిమితం కాని నేను, మనస్సుకి పరిమితం కాని నేను, అసలు నేను, నిజమైన నేను, సత్యమైన నేను వేరే ఉంది. ఆ వేరే ఉన్నది నాకు అనుభవంలోకి రావటం లేదు, ఉండటం ఉంది. భగవంతుడు కూడా చెబుతున్నాడు ఒక నిజమైన నేను నీ హృదయంలో ఉంది. ఈ దొంగనేనేమో ఈ దేహంతో కలిసి ఉంటుంది, ఆ నిజమైన నేనేమో నిజమైన బ్రహ్మముతో కలిసి ఉంటాను. అందులోంచి ఇప్పుడు ఇందులో సెపరేట్ అయ్యి దాన్ని పట్టుకోవాలి. ఇది అంచేపు వేరు భావంతో ఉంటుంది. అంచేత కిల్దీసి ఆయి, నువ్వు నేనైనా ఏదైతే నేను నేను అని చెబుతున్నావో దాన్ని చంపు. శరీరాన్ని చంపొద్దు నువ్వు, శరీరాన్ని చంపితే నీకు ఏం ప్రయోజనం లేదు. ఏదైతే నువ్వు నేను 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 అన్నావు కిల్దట్టాయి, ముందు దాన్ని చంపు. నువ్వు ముందు ఆ నేనని చంపు. ఏం చేయాలంటే నీకు నరకాలను తీసుకెళ్ళి అదే సంసారంలో బంధించి, అదే ఈ విరోధుల్ని స్నేహితుల్ని కల్పించి, అదే కామక్రోధాలను పెంచి, అదే అంచేత ఇది అది బ్రహ్మములో కలిసి ఉండదు. అది బ్రహ్మముతో ఐక్యం అవ్వదు, బ్రహ్మముతో ఐక్యం అవ్వదు. బ్రహ్మ దేహంతో ఏకంగా ఉంటుంది కానీ బ్రహ్మముతో ఏకంగా ఉండదు. ఏదైతే నువ్వుగా ఉన్నావో అందు దానితో ఐక్యంగా ఉండలేదు, వేరుగానే ఉంటున్నది. నీ ఆ వేరు బుద్ధి దీనికి ఉంది. ఏ దేనికి? ఇట్ ఎగ్జిస్ట్ సెపరేట్. ఎప్పుడు సెపరేట్ గా ఉండాలంటుంది ఏది? ఈ నేను కానీ బ్రహ్మముతో ఐక్యం అవ్వదు. ఇది అంచేది ఏదైతే బ్రహ్మముకి భిన్నంగా ఉంటుందో దాన్ని చంపు, కిల్ ది సై. ఎందుకు చంపాలి? ఇట్ ఎగ్జిస్ట్, ఇట్ ఎగ్జిస్ట్ సెపరేట్. అది ఎప్పుడు సెపరేట్ గా ఉంటాం, దానికి యూనిటీ లేదు. ఏదో వస్తువుతోటి, దేహంతో, మనసుతోటే కలిసి ఉంటుంది. దానికి ఏదో ఆలంబనం ఉంటుంది, స్వతంత్రంగా ఉండలేదు. ఏదో రూపాన్ని చింతిస్తూ ఉంటుంది, ఏదో నామాన్ని స్మరిస్తూ ఉంటుంది, ఏదో విషయ చింతన ఉంటుంది. అది విషయ చింత, దానికి నిజమైన దేనికి విషయ చింతన అక్కర్లేదు. తనంతరం తానుగా ఉండగలదు, ఇది తనంతరం తానుగా ఉండదు, ఏ విషయాల్లో చింతిస్తూ ఉంటుంది. అందుకని భగవంతుడు చెప్పేది ఏంటంటే, ఏదైతే ఏదేదైతే విషయాలను చింతిస్తాందో దాన్ని పట్టుకుని నువ్వు నన్ను చింతించేట అలవాటు చేయదాని దానికి అంటే, వాళ్ళు అలా చేసుకుంటున్నారు మనం కూడా ఇలా చేసుకుందామని బుద్ధి నేను కలుగుతుంది. విషయ చింతన చేసి ఈయనకి భౌతిక భోగాల గురించి ఆలోచించే ఈయనకి దైవ చింతన అలవాటు చేయి, మంచి పనులు చేయటం కొంచెం అలవాటు చేయి. దానికి అలవాటు లేదనుకో నేర్పు దానికి. అలా మంచి పనులు చేసి వాళ్ళు సహవాసం చెయ్యి. అలాగా భగవద్గీతలో కృష్ణుడు ఏ పనులు అయితే చెప్పాడో ఆ పనులు చేస్తాంటే నీ దేహానికి ఆరోగ్యం బాగుపడుతుంది, నీ మనస్సుకి ఆరోగ్యం బాగుపడుతుంది. లేనిపోయిన అనారోగ్య సమస్యలు మనస్సుకి కానీ దేహానికి కానీ రాదు. నువ్వు లోపల భగవంతుని తెలుసుకోవడానికి నీ దేహము మనస్సు సిద్ధమవుతాయి. అంటే పరీక్షలకు వెళ్ళే పిల్లల పరీక్షల ముందు ఎలా ప్రిపేర్ అవుతారో అలా నీ హృదయంలోని భగవంతుని తెలుసుకోవడానికి నీ మనస్సు దేహం ప్రిపేర్ అవుతాయి నువ్వు. అంచేదా నువ్వు కర్మ సత్కర్మ ఎందుకు చెయ్యాలంటే నీ బుద్ధి శుద్ధి అవుతుంది. బయట ఎవడో నలుగురు సంతోషించవచ్చు, అది వేరే విషయం, అది ముఖ్యం కాదు. నీ బుద్ధి శుద్ధి అవుతుంది. ఏది? నీ బుద్ధి శుద్ధి అవుతుంది. అంటే భగవద్గీత లాంటి మంచి గ్రంథాలు ఇంట్లో పెట్టుకో. పెట్టుకోవటం కాదు, ఎప్పుడైనా చదువుకుంటా ఉండు. నీకు అర్థమవుతుంది, ప్రాణము లేని శరీరము ఎటువంటిదో మంచి గ్రంథాలు లేని పంప కూడా అటువంటిదే. ప్రాణము లేని శరీరం ఎటువంటిదో, ప్రాణము లేకుండా ప్రాణము లేని శవం ఎలా ఉంటుందో, మంచి గ్రంథాలు భగవద్గీత లాంటి మంచి గ్రంథాలు లేని పంపలు కూడా అటువంటివి. మయ్యాదేశ్య నా ఎందు నా మనస్సును నిలుపు, నిత్యయుక్తాహ అంటే ఏకనిష్ట కలిగి నాకు ఇష్టమైన కర్మలు చెయ్యి. నాకు అంటే ఏ రకంగా నువ్వు కర్మ చేస్తే నా అనుగ్రహం నీకు కలుగుతుందో, నా అనుగ్రహానికి నువ్వు పాత్రుడవుతావో అటువంటి కర్మలు చెయ్యి. నీకు అర్థమవుతుందా? లోక కళ్యాణ కర్మలు చెయ్యి. గుణము నిర్గుణము, గుణము నిర్గుణం అనేది వేదాంతంలో సాహిత్యం వస్తాయి. గుణం అంటే ప్రకృతి గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, దాన్ని గుణము అంటారు. నిర్గుణం అంటే మూడు గుణాలు లేనివాడు నిర్గుణుడు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అవి ఉన్నవాళ్ళు, గుణం ఉంది అక్కడ. ఏదో గుణం సత్వం, రజవం, తమం, ఆ మూడు గుణాలు లేనివాడు గుణాతీతుడు. ఆ గుణాతీతుడినే నిర్గుణుడు అంటారు. అంటే వైష్ణవులు ఏమంటారంటే అలా కాదు, రామానుజాచార్యారంటే ఇప్పుడు రాముడు ఉన్నాడు, మరి అది కళ్యాణ నిర్గుణుడు అంటే గుణం లేకుండా లేడు కదా, ప్రకృతి గుణాలు లేవు కళ్యాణ గుణాలు ఉన్నాయి కదా అంటారు వైష్ణవులు. అంటే నిర్గుణుడు అంటే అసలు గుణం లేకుండా ఉండడు, ప్రకృతి గుణాలు ఉండవు అక్కడ కూడా. కళ్యాణ రాముడు అసలు గుణం లేకుండా ఉన్నాడా? కళ్యాణ గుణాలు ఉన్నాయి కదా. అంచేత నిర్గుణుడు అంటే ప్రకృతి గుణాలు ఉండవు కానీ, అంటే ఈ రజోగుణం తమో గుణం ఇవి ఉండవు కానీ కళ్యాణ గుణాలు ఉంటాయి, లోకాన్ని అనుగ్రహించే గుణములు ఉంటాయని వైష్ణవులు చెప్తారు. అది ఏమని చెప్తారు? దాన్ని వైష్ణవులు చెప్తారు. అంచేత శ్రద్ధయా పరలోపేతాహ, నువ్వు చేసే పని శ్రద్ధగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, ఇష్టంగా చెయ్యి. అంతేకాని లాంఛనం కోసం ఏ పని చేయొద్దు, లాంఛనం కోసం ఏ పని చేయొద్దు, శ్రద్ధగా చెయ్యి, ఇష్టంగా చెయ్యి. ఎవరైతే మేనిఫెస్టెడ్, ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే మీరు బ్రహ్మం అంటే అసలు వస్తువుకి రూపం లేదు, నామం లేదు, గుణం లేదు, దాన్ని మీరు ఆరాధించి పట్టుకోవడం కష్టం. అందుచేత నన్ను ఆరాధించి, అంటే ఏమంటున్నాడు, అందుచేత నన్ను ఆరాధించి నా నామం స్మరించుకుని నా రూపం మీరు ధ్యానం చేసుకుంటే నా దయ కనుక సంపాదిస్తే ఆ నిరాకారం వాళ్ళు నిర్గుణం వాళ్ళు ఏదైనా పొందుతా ఏది పొందుతారో అక్కడికి మిమ్మల్ని నేను మోసుకుపోతాను. అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్లిపోతాను. అంటే నరసాపురం రేవు దాటాలి, మనం నరసాపురం రేవు దాటాలి. నన్ను నావగా ఉపయోగించుకోండి, నావగా ఉపయోగించి ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళిపోండి. నన్ను నావగా ఉపయోగించుకోకుండా ఈదికి వెళ్తామంటే ఈదికి వెళ్ళండి. ఈత మీకు ఈత చేత అయితే ఈదికి వెళ్ళండి, ఈత బాగా చేత అయితే వెళ్ళిపోతారు. సగం దూరం ఈదాక మీరు ఈత లేకపోతే సముద్రంలో కొట్టుకుపోతారు. అందులో కొంత రిస్క్ ఉంది. ఆ నిరాకారాన్ని నిర్గుణాన్ని ఉపాసన చేయటం, కొంతమంది అర్హత ఉన్నవాళ్ళు ఉన్నారు అలా వెళ్ళి వాళ్ళు, ఏమి ఆకారాన్ని ఏది రూపం దృష్టి పెట్టుకోకుండా గుణం దృష్టి పెట్టుకోకుండా అలాగ ఒడ్డుకి అంటే మోక్ష స్థితిని పొందిన వాళ్ళు ఉన్నారు. ఎవళ్ళు ఉన్నారని మీరు అలా గంతులే ఇకండి. మీరు నన్ను అంటే రాముడో కృష్ణుడో ఎవరో మీకు గురువో ఎవరో ఒకరు మీకు ఇష్టమైన ఏ అవతారం అయితే ఇష్టము అవతారాన్ని ఆధారంగా చేసుకుని నా రూపాన్ని ఆధారంగా చేసుకుని నా నామాన్ని స్మరంగా నా గుణాన్ని మీరు స్మరిస్తూ, కళ్యాణ గుణాలు ఉంటాయి అవతార పురుషుడికి, నా గుణాలను మీరు స్మరిస్తూ అలా స్మరించండి. నా దయకి మీరు పాత్రలు అవుతారు. నిరంతరము నన్ను స్మరించండి, నిరంతరం నన్ను స్మరించండి. ఏది నిజమో మీకు తెలియపే నాకు తెలిసి కదా ఆ నిజం దగ్గరికి మిమ్మల్ని తోలుకుపోతాను. మనం పశువుల్ని ఎలా తోలిపోతాము అలాగే జీవకోటి నేను జీవుడు, ఆ నిజం ఎక్కడుందో నీకు తెలియదు, ఆ నిజం దగ్గరికి నేను తోలుకుపోతాను. ఇంకా అంతకంటే ఏం చెబుతాడండి, నమ్మిన వాళ్ళది సొమ్ము నమ్మని వాళ్ళు దుమ్ము. మా నిశ్చయుక్త ఉపాసదే శ్రద్ధయో పరయోపేతాహ. మీరు చాలా మిక్కిలి శ్రద్ధతోటి అంటే భక్తితోటి చెయ్యండి. వాళ్ళు ఎవరైతే ఇలా ఉన్నారో ఉపాసతే నన్ను ధ్యానించాలి, నా రూపాన్ని ధ్యానించాలి, నా రూపాన్ని ఉపాసన చెయ్యాలి. మీకు అర్థమవుతుందా? నా నామాన్ని స్మరించుకోవాలి. స్మరించుకోవడం అంటే మీ ఇష్టమా? నేను తేలిగ్గానే చెబుతున్నాను, మీరు తేలిగ్గానే వింటున్నారు. మీకు చిత్తశుద్ధి లేకపోతే, మనస్సులో శుద్ధి లేకపోతే, మీకు ఏకాగ్రత లేకపోతే నన్ను స్మరించుకోమని చెప్పినా మీరు స్మరించుకుంటారా? చేసుకోలేరు. అన్నీ ఆయన చెప్పేస్తున్నారండి. అటు ఆయన వాయిని చేస్తున్నాడు, ఇటు ఆయన వాయిని చేస్తున్నాడు ఏంటండి? నన్ను స్మరించుకోమని ఆయన చెబుతున్నాడండి. ఆ స్మరించుకోవడం కూడా మీకు చిత్తశుద్ధి లేదనుకోండి, నా పట్ల విశ్వాసం లేదనుకోండి, మీ స్మరణ చెదిరిపోతుంది. అంచేది మీరు ప్రస్తుతం చిత్తశుద్ధి లేదని కంగారు పడకండి. మీరు ఏదైనా కొంచెం మంచి పనులు చేస్తా అంటే, మంచి స్నేహాలు చేస్తా అంటే, తర్వాత ఏదైనా మంచి గ్రంథాలు ఏదైనా చూస్తా అంటే, కొంతమంది చూడండి మంచి పని ఒకటి చేయరు. ఏమంటే ఈ మంచి పని మీరు ఎక్కడ ఉన్నాయని మాకు పైసలు లేవంటారు. వాళ్ళు రోజు సినిమాకి వెళ్ళిపోతారు, రోజు కాపాట్లకి వెళ్ళి ఆ దోశలు తినేస్తూ ఉంటారు. రోజు కాపాట్లకి వెళ్తారు, ఆ దోశలు తినేస్తారు. ఈ మధ్యన సిటీల్లో కొత్త పద్ధతి వచ్చింది, ధనవంతులు కూడా ఇంటికాడ ఆదివారాలు వండుకోవటం మానేసి ఆ 5-star అట్లా ఉన్నాయి అక్కడికి వెళ్ళి మేసేస్తున్నారు. ఈ మధ్యన కొత్త పద్ధతి వచ్చింది, ఆదివారం ఇంటికాడ వండుకోవటం, వెళ్ళి హోటల్స్లో పడిపోతున్నారు. అవి ఏమి పెడతారు కదా, మాంసం పలావ్, ఇంకో పలావ్, ఇంకో పలావ్. రోజు ఇంటికాడ గడ్డి ఏమి తింటామని అందరూ ఇంట్లో అందరూ వెళ్ళి హోటల్లో పడిపోతున్నారు, 5-star హోటల్లో పడుతున్నారు. అదే పెద్ద పెద్ద బిల్లులు వేసేస్తారు. అలా హోటల్కి వెళ్ళాం, అవి 50 రూపాయలు కాఫీ, 100 రూపాయలు కాఫీ కూడా ఉంది, 100 రూపాయలు పుచ్చుకుంటారు కాఫీ తాగితే. అటువంటి హోటల్కి వెళ్ళి తినేస్తారు, ఆ గడ్డి అంతా తినేస్తారు. ఏమంటే మంచి పని ఉంది, నీకు అవకాశం వచ్చింది, మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయండి, మా దగ్గర పైసలు. రోజు సినిమాకి వెళ్ళిపోతారు, రోజు హోటల్కి వెళ్ళి దోశలు తినేస్తారు. ఆదివారం వెళ్ళి ఇంట్లో వాళ్ళు అందరూ అనుకున్నారు, ఒక్కడ కాదు, అందరూ ఇలా గడ్డి మేసి వచ్చేస్తారు. ఏది నీ చిన్న మంచి పని చేయండి, ఏమంటే మా దగ్గర పైసలు ఎక్కడున్నాయండి, ధర్మకార్యాలు మేము ఎక్కడ చేయగలం, మాకుంటే కదా అంటారు. వీటికి రోజు సినిమాలకు వెళ్తాను, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, పేకాట ఆడుకోవడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ దోశలు తింటానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళకి డబ్బు లేదనుకోండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అయినా చెప్పి అబద్ధాలే. అసలు వాళ్ళకేం ఆ గివింగ్ హ్యాబిట్ అంటే, వాళ్ళకి ఎవడైనా మనల్ని ఏదైనా సహాయం అడిగాడు అనుకోండి, అది న్యాయం అయితే, అది న్యాయం అయితే వాడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మీకు అర్థమవుతుంది, రాముడి పరిపాలన టైంలో ఏదైనా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే పుచ్చుకుని వాడు కనపడేవాడు కదా, మాకు వద్దంటే మాకు వద్దంట. మీకు పనసకాయ ఇవ్వాలని అనుకోండి, నాకు మాకు ఉన్నాయండి పనసకాయలు, మాకు వద్ది అంటే పనసకాయలు ఎవరికి ఇస్తాను నేను? ఇంకా మాకు వద్దండి, మాకు ఇంటి నిండా పనసకాయలండి, మాకు వద్ది అంటే ఎవరికి ఇస్తాం పనసకాయలు? తీసుకునేవాడే లేనప్పుడు ఇంకెవరికి ఇస్తాం మనం? అంచేత తీసుకునేవాడు ఒకడు ఉంటే నువ్వు పుణ్యం చేసుకోవడానికి, ధర్మం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు నీకు. ఆడు అది మర్చిపోయి నేను ఆడికంటే ఎక్కువ అనుకుంటున్నావు, అంటే వాళ్ళలోనే విష్ణు ఉన్నాడు, నీలోనే విష్ణు ఉన్నాడు, వాళ్ళలోనే పరమాత్మ ఉన్నాడు, నీలోనే పరమాత్మ ఉన్నాడు, ఇచ్చేవాడు పరమాత్మ, తీసుకునేవాడు పరమాత్మ. ఆ దృష్టి లేక, నీకు ఆత్మబుద్ధి లేక, ఆ దేహ బుద్ధి వల్ల నేను ఇచ్చాను వాడు పుచ్చుకున్నాడు అన్నాడు. ఇచ్చినవాడు ఎవడో పుచ్చు, అక్కడ విష్ణువే, ఇక్కడ విష్ణువే. విష్ణు అంటే వ్యాపించి ఉన్నాడు, అంతగా ఉన్నాడు. అయితే మనకు దేహ బుద్ధి వల్ల నేనేదో చేశాను వాడు తీసుకున్నాడు, ఇలా అనుకుంటాం. అంచేది నేను మీకు అది చించినాళ్ళు చెప్పాను. చించినాళ్ళు ఏం చెప్పానంటే, జనక మహారాజు యాజ్ఞవల్క్యుడు పాఠం చెప్పాడు, 10 రోజులు పాఠం చెప్పాడు. చించినాళ్ళు మీటింగ్లో చెప్పాను, 100 ఆవులు ఇస్తాను, 50 ఆవులు ఇస్తాను, 200 ఆవులు ఇస్తాను. ఈ 10 రోజులు ఊరికొచ్చిందిగా, ఇచ్చి ఆఖరిని ఇవ్వచ్చు కదా, ఇస్తాను ఇవాళ 5 ఆవులను ఇస్తాను. అంటే ఆ రోజుల్లో ఆవులు సంపద, వాళ్ళు 50 ఎకరం ఉంది అంటున్నారు కదా ఇప్పుడు. ఆ పూర్వపు రోజుల్లో అంటే అవి వాళ్ళకేమి 50 ఏళ్ళు ఆవులు, ఆవులు సంపద అప్పుడు. ఏంటో ఎంత ఎక్కువ ఆవులు ఉంటే అంత సంపద అనమాట వేదకాలంలో. తర్వాత పొలాలు, ఇప్పుడు ఏదో రూపాయలు అంటున్నారు, బిల్డింగ్లు అంటున్నారు, ఫ్యాక్టరీలు అంటున్నారు, రకరకాలు వచ్చేసినాయి, మార్పులు వచ్చేసినాయి. ఇప్పుడు బంగారం అంటున్నారు, ఇప్పుడు ఆవులు లెక్క ఉంది, ఆవులు మేపలే పోతున్నాం మనం, ఆవులు లెక్క ఎక్కడ ఉంది? ఆ జనక మహారాజు యాడ్ మీరు నాకు చాలా మంచి పాయింట్ చెప్పారు, వేసుకోండి పాతిక. ఆడ ఈ గురువు ఈ గొడవలో లేడు, ఆడి యాజ్ఞవల్క్యుడు గురువు ఈ గొడవలో లేడు. ఈ 10 రోజులు అయిపోయిన చదువు చెప్పేశాడు, ఈ 10 రోజులు చదువు చెప్పేశాక అప్పుడు యాజ్ఞవల్క్యుడు ఏమన్నా అంటే, నీ మాటలు వినపడతాయి, నాకు 5 ఆవులు ఇస్తాను, 50 ఆవులు ఇస్తాను, 100 ఆవులు ఇస్తాను. అది కదండి, నేను ఏమన్నాడంటే, నేను యాజ్ఞవల్క్యుడికి 100 ఆవులు ఇచ్చాను అని లోపల మోసివాడు ఉంటే నా ఆరోగ్యం చెడిపోతుంది, ఆవులు ఇవ్వద్దన్నాడు. నువ్వు రాజు అయితే ఎవరికి కావాలి? నువ్వు నేను 100 ఆవులు ఇచ్చాను, 100 ఆవులు ఇచ్చాను యాజ్ఞవల్క్యుడు, నువ్వు మనసులో మోస్తావు అనుకో, ఆ భావం నా మీదకి వచ్చేస్తుంది. నీ ఆవులు ఇంటికి తెచ్చుకుని నేను ఆరోగ్యం అక్కడ చెడగొట్టుకుంటాను, నా కొంప ఎక్కడ పాటు చేసేస్తాను, ఆవులని ఇచ్చి నా ఆరోగ్యం చెడిపోతుంది. నేను యాజ్ఞవల్క్యుడికి 100 ఆవులు ఇచ్చాననే తలం పిడిచిపెట్టేసి ఇస్తే నేను పుచ్చుకుంటాను, ఆరోగ్యం బాగుంటుంది. నేను యాజ్ఞవల్క్యుడికి 100 ఆవులు ఇచ్చాను, నేను యాజ్ఞవల్క్యుడికి 100 ఆవులు నువ్వు తీసుకోను, ఏం చేద్దాం, ఆరోగ్యం పోతుంది, ఆరోగ్యం చెడిపోతుంది. అయితే నువ్వు నా పట్ల నీ ఆవులు కూడా మర్చిపో, ఏదో గురువు గారు పాఠం చెప్పారు, నా పట్ల కృతజ్ఞత ఉండొచ్చు, గ్రాటిట్యూడ్ ఉండొచ్చు, ఆ వినయం ఉండొచ్చు. కేయ పాలనే ఇప్పుడు మీరు ఈ మధ్యన తమ్ముడిని చంపేశారు, ఆడు ఇక్కడ బైబిల్ వాళ్ళు కాపులు అసలు, తర్వాత ఈ క్రిస్టియన్ల కింద మారిపోయారు. ఒకసారి సంపద వచ్చేవాడికి వినయం పోతుంది, అది ప్రమాదం. ఆచార్యులు వారు అన్నారు, ఈ డబ్బు కొంతమంది డబ్బు ఎక్కువ సంపాదించేస్తారు వాళ్ళ అవసరాలకు మించి, మీరు ధనవంతులైపోయి అనుకుంటారు, ఇంట్లో వాళ్ళు అందరికీ తెడవాలి డబ్బు ఉన్నవాళ్ళని. ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, వీడిని సంపాదించాడు కదా మాకు ఎందుకు ఇవ్వలేదని లోపల గొడవ ఉంటాం. అంటే డబ్బు ఎక్కువ ఉన్నవాళ్ళు సమాజానికి కాదు ఇంట్లో వాళ్ళు కూడా జడుస్తూ ఉండాలి, ఈ డబ్బు ఏం చేస్తున్నాడు మాకు పడగరాదని అనుకుంటా, కూతుళ్ళు అనుకోవచ్చు, కొడుకులు అనుకోవచ్చు, మనవలు అనుకోవచ్చు, రకరకాలుగా డబ్బు ఎక్కువ అయ్యకూడదు అనేక సమస్యలు ఉంటాయి. ధనవంతుడికి డబ్బు సమానంగా ఉందనుకోండి పర్వాలేదు, ఎక్కువ అయ్యకూడదు వాడి సమస్యలు పెరిగిపోతాయి. ఇప్పుడు మన చాలామంది కోటీశ్వరులు, మనకి ఇప్పుడు మన ఇండియాలో దేవాలయాలు తీసిన వాళ్ళందరూ ధనవంతులే. స్వామి వివేకానంద చెప్పాడు, మీరు ఏదైనా మంచి చెయ్యాలంటే, మీరు తర్వాత ఏదైనా ఉద్యమం నడపాలంటే ఏ ధనవంతుల మీద ఆధారపడవద్దు, మధ్యతరగతి ప్రజల మీద ఆధారపడమన్నారు. ఇండియాలో దివాళాలు తీసిన వాళ్ళందరూ ధనవంతులు. హరిశ్చంద్ర ప్రసాద్ మనవడు దివాళా తీశాడు, అందరూ హరిశ్చంద్ర ప్రసాద్ మనవడే కదా, మొత్తం ఇండియాలో మాకు 1,000 కోట్లు ఉన్నాయి, 2,000 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు చెప్పుకున్నాడు, ఇప్పుడు అందరూ దివాళాలు తీసుకున్నాడు. ధన వైక్లయ్యకు వెళ్ళి అనేక సమస్యలు వస్తే వాళ్ళకి శాంతి ఉండదని ఆచార్య స్వామి వారు చెప్పారు. ఈ కోపం మీద చెప్పినా కాదు, శిర అది బాగా పరిశీలించి బోధత్వంలో చూసి చెప్పారు. ఇప్పుడు కేఏ పాల్ ఉన్నాడు, వాడు వాడు కుటుంబ సభ్యులకి నాకు కొంతమంది స్నేహాలు ఉన్నాయి. వాడికి ఆ కేఏ పాల్ కాపులు అసలు వాళ్ళు క్రిస్టియన్లు అయిపోయారు. వాడి తమ్ముడు డేవిడ్ రాజు, వాడు ఈ మధ్యన చంపేశారు హైదరాబాద్లో. వాడు ఆ కేఏ పాల్ ఏం బైబుల్ గురించి బాగా చెబుతున్నాడనే అమెరికా వాళ్ళు ఏం చేశారంటే గొప్ప విమానం కొనిచ్చేసారు. అమెరికా వాళ్ళంతా దానం, సో రిచ్, సో లార్జ్, సో జనరస్ ఆల్సో, సో వైడ్ ఆల్సో. అమెరికా వాళ్ళు మనకంటే వితరణ ఎక్కువ ఉంటుంది. అమెరికా వాళ్ళు సంపాదించింది అటు వాళ్ళకి ఇచ్చేటప్పుడు జనరల్ వాళ్ళకి అది మామూలుగా ఫ్రీగా ఇస్తారు. మనకు హోర్డింగ్ ఎక్కువ. అమెరికాకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు సంపాదించింది ఏదో రకంగా ఖర్చు పెడతా ఉంటారు. అంటే డబ్బు మార్కెట్లో తిరుగుతూ ఉంటుంది. మనం సంపాదించిన డబ్బు అసలు మార్కెట్లో తిరగనేమో, హోర్డింగ్ ఎక్కువ మనకు అమెరికా వాళ్ళకి మనకి. వాళ్ళకేమో మార్కెట్ తిరుగుతూ ఉంటుంది, మార్కెట్లో తిరిగి కొద్ది ఫైనాన్స్ శక్తి పెరుగుతూ ఉంటుంది. అమెరికాకి వస్తువులు తయారవుతూ ఉండాలి, కొంటా ఉండాలి, మనీ సర్క్యులేషన్ ఉండాలి ఇండియా. అది అమెరికా ఆ రకంగా అభివృద్ధిలో వచ్చింది. సో బిగ్, సో లార్జ్, సో రిచ్, సో వైడ్ అండ్ సో జనరస్ ఆల్సో. ఏడి కేఏ పాలకి గొప్ప విమానం కొనిపెట్టారు. మామూలు విమానం కాదు, నాకు కూడా కౌరవించారు. ఇండియా ఒకసారి తీసుకొచ్చారు విమానం, వచ్చి చూశాను నేను వెళ్ళలేదు. పైగా విమానం ఎటువంటిది అంటే అమెరికా ప్రెసిడెంట్ విమానం, అమెరికా ప్రెసిడెంట్ ప్రయాణం చేసే విమానం ఎలా ఉంటుందో అటువంటి విమానం కూడా. అంటే అమెరికా ప్రెసిడెంట్కి పోటీ, అంటే ఆ అమెరికా ప్రెసిడెంట్ తిరిగే విమానం కంటే మన కేఏ పాలు తిరిగే విమానం గొప్పగా ఉండదు. అప్పుడు దాకా ఎంతోకొంత వినయంగా ఉండేవాడు. విమానం వచ్చేకాడికి వినయం పోయింది, చంగరబుద్ధులు అన్నీ వచ్చాయి. ఆ డబ్బు దగ్గర అంత ప్రమాదం, ఆ డబ్బు దగ్గర అంత ప్రమాదం ఉందండి. డబ్బు ద్వారా డబ్బు వచ్చింది, డబ్బు ఎక్కువైతే కొంతమంది నోటికి పక్షవాతం వస్తుంది. అంటే కొంచెం కుయుక్తిగా మాట్లాడటం, కుతర్కంగా మాట్లాడటం, వంకర బుద్ధి రావటం, వక్ర బుద్ధి రావటం. కొంతమంది డబ్బు, ఆ డబ్బు వాళ్ళు ఇతరులను పాడు చేయక్కల, వాళ్ళ డబ్బు వాళ్ళనే పాడు చేశారు. చివరికి ఇది ఆయన గర్వం పెరిగిపోయి మైండ్ పాడైపోయి డబ్బు ఎక్కిపోయి విమానాలు పోయిపోయి డబ్బు రకరకాలుగా కేఏ పాలు. ఇప్పుడు ఇంతకీ ఏం చేశారంటే ఆ కేఏ పాలకి తమ్ముడికి ఆస్తులు పెరిగిపోయాయి. ఆస్తులు పెరిగిపోతే వాడికి తమ్ముడికి పేచీలు వచ్చినాడు. ఆ డేవి ఆ తమ్ముడి కొడుక్కి తండ్రికి పేచి అన్ని డబ్బుల గురించి ఆస్తుల గురించి అండి. చివరికి వాడిని మనం ఎలా చంపేశారంటే కొడుకు తమ్ముడు వీళ్ళే చంపేశారు. ఆ కొడుకు ఏం చేశాడంటే హైదరాబాద్ తండ్రిని ఇలాగా ఏమన్నా నాన్న మీతో పని ఉండాలి ఆఫ్ చేయమన్నాడు. కారు ఆఫ్ చేశాడు, ఇంజిన్ ఆఫ్ చేయని మీతో రెండు నిమిషాలు మాట్లాడాలన్నాడు. తా మత్తు మంది పెట్టినప్పుడు ముక్కులో మత్తు పెడతారు కదా, గాలి పీల్చుకోమంటారు. అలాగే ఈ మధ్యన కొత్త వచ్చిందండి, వాళ్ళకి ముక్కు దగ్గర స్ప్రే చేస్తారు. మన ఎండ్రిని పోయి చేస్తే చాల మీద స్ప్రే, ఆ ముక్కు దగ్గర స్ప్రే చేయగానే వాడు మగతలోకి వెళ్ళిపోతాడు. వాడు ముక్కు దగ్గర స్ప్రే చేశాడు, స్ప్రే చేసేవాడికి ఆ డేవిడ్ రాజు మగతలోకి వెళ్ళిపోయాడు. ఆ కేఏ పాలు ఇవన్నీ అమెరికా నుంచి పరమాయిస్తున్నాడు. కానీ డబ్బు కూడా వాళ్ళు ఏమండయ్యాను. తర్వాత ఎవరన్నా రౌడీలు పురమాయించారా, ఆడిని తీసేశారు. బీజేపీ అక్క ఇది పిసికేసి మామూలుగా కంఠం పిసికేసి చంపేశారు. ఆ గొడవ వదిలేద్దాం. తర్వాత వెంటనే ఎలా దొరికి ఆ శవాన్ని తీసుకుని కారు మార్చేశారు. శవాన్ని మార్చేసి ఇంకో కొత్త డ్రైవర్ని డ్రైవర్ని పెట్టి, అంటే పోలీసు వాళ్ళు ఎంత తొందరగా పట్టుకున్నారంటే ఈ మధ్యన టోల్ గేట్లు ఉన్నాయని, ఆ టోల్ గేట్లో కొన్ని టోల్ గేట్లో స్కాన్ చేస్తున్నారు. అంటే ఆ కారు, ఆ కారు నెంబర్ ఏంటి, ఆ కారు కలర్ ఎలా ఉంది, ఆ కారులో ఉన్న మనుషులు అందరూ వచ్చేస్తాను. అది మనకు తెలియదు, మన కారు స్కాన్ అయిపోతాను. ఈ శవాన్ని వేసుకుని కారు మానేసి డ్రైవర్ ఏం చేశాడంటే హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతాడు మధ్యలో టోల్ గేట్లో ఏం చేశాడంటే ఈ కారు అంతా స్కాన్లోకి వచ్చేస్తుంది. ఈ పోలీసులు వెళ్ళి ఈ శవాన్ని ఉన్న కారు చూసి డ్రైవర్ని గుర్తుపెట్టి, ఆ డ్రైవర్ని బట్టి వీళ్ళందరూ వెళ్ళి ఆ చంపేసిన వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుంటే వాళ్ళు ఏమని చెప్పారు చెప్పండి, ఏమని మీకు ఎందుకు చెప్పారు, వాళ్ళు ప్రొఫెషనల్ మర్డర్స్ అంటారు. వాళ్ళు కోపమే చెప్పరండి, ఓ పాతిక రక్కలు ఇస్తే 20 లక్షలు ఇస్తే చంపేస్తారు. ఇలా మాకెందుకని మాకు వాళ్ళు డబ్బు ఇచ్చారు, డబ్బు ఇచ్చిన వాళ్ళు ఎవరంటే ఆయన కొడుకు తమ్ముడు అని చెప్పారని ఆలోచన. ఆ డేవిడ్ రాజుని చంపవలసిన పని మాకేసింది, వాడితోటి విరోధం మాకుంది, ఆడు కొడుకే చంపేమని మాకు డబ్బు ఇచ్చాడు, తమ్ముడు ఉన్నాడు అమెరికా కేఎఫ్ఆర్ వీళ్ళని పాలు, ఆడు యేసుక్రీస్తు ప్రచారం వాడు. ఇదంతా డబ్బు, ఇప్పుడు అంతా ఎందుకు వచ్చింది? ఇమాడ వచ్చాక వచ్చింది. ఇమాడ వచ్చాక సంపదలు పెరిగినాయి. అమెరికా వాళ్ళు డబ్బులు ఇస్తే ఇవన్నీ ఇక్కడికి వచ్చి ఆస్తులు కొనుక్కోవటం, విశాఖపట్నం ఇవన్నీ కూడా మన ఆస్తుల గురించి పేచీలు, పంచుకోవటంలో పేచీలు, ఇలా పేచీలు ఇచ్చి. అంటే ప్రపంచం ఎంతలా ఉందంటే, ఇప్పుడు ఒకటి తల్లిని చంపేసి ఊళ్ళో చందాలు తిరిగాడు. ఏమంటే మా అమ్మ చచ్చిపోయింది 11 రోజులు వస్తాను, ఊళ్ళో చందాలు ఇవ్వండి, బూర్లు ఉండాలి. తల్లిని ఆడే చంపేసిండే 11 రోజులు చందాలకు ఏం తిరిగాయంటే మా అమ్మ చచ్చిపోయిందంటే 11 రోజులు కార్యక్రమం చేయాలి, అన్నీ వండాలి కదా, మీరు చందాలు ఇవ్వడం, ఊళ్ళో తిరిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ డేవిడ్ రాజు కొడుకు ఏం చేశాడు, పార్వతీపురంలో వీడికి సానుభూతి మీటింగ్ పెట్టాడు. ఎవడికి? డేవిడ్ రాజు. ఆ సానుభూతి మీటింగ్కి వెళ్ళి వీడేమని మాట్లాడుతున్నాడు, మా నాన్నగారు చాలా గొప్పవాడు, వీడే చంపేశాడు. మా నాన్నగారు చాలా గొప్పవాడు, కై బైబుల్ చెబుతున్నారు, మా చిన్నారా గొప్పవాడే, వాళ్ళందరూ యేసుక్రీస్తుకి అంకితం అయిపోయారు ఇలా బైబుల్ అని చెబుతున్నాడు. చెప్పేసిన తర్వాత బయటకు వచ్చాడు. పోలీసు హైదరాబాద్ నుంచి పోలీసు వాళ్ళ దగ్గర ఫోన్ వెళ్ళింది. వాళ్ళు ఎంత తెలియదో చూడండి, మీ నాన్న బ్యాగ్లో దస్తావేజులు ఉన్నాయి, ఆ దస్తావేజులు మరి ఎవడ పేరు ఉన్నాయి, మాకేం అర్థం అవటలేదు, నీ పేరు కూడా అందులో కనిపిస్తా, నీ పేరు కూడా కొన్ని ఆస్తులు రాసి ఉంటాడు, ఆ దస్తావేజులు వచ్చి నువ్వు చూసుకోవటం మంచిదని. వీడేం చేశాడు, వలలో చేప పడినట్టు, అయ్యి బాబు నా పేరు అయితే చాలా ఆస్తులు రాసేసి ఉంటాడని వెళ్ళి హైదరాబాద్ వెళ్ళగానే ఆస్తులు లేవు, బ్యాగ్ వల్ల తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పడాల్సి. నీ పేరు ఆస్తులు రాసినట్టున్నాయి, నిజవరకు వెళ్ళిపోతే ఈడ ఏదో దస్తావేజులు లేవు, ఏమీ లేవు, నన్ను వంపెట్టి కవరం నేను జైల్లో పడేశాను. అంటే ఆచార్యులు వారు అన్నారండి, డబ్బు ఎక్కువ కొద్ది ఇటువంటి గొడవలు వస్తాయని వాళ్ళు ఎంత దూరం చూసి చెబుతున్నారో చూడండి. పైగా చెప్పింది బైబుల్ అండి. అంటే ఇప్పుడు మీకు ఎందుకు చెబుతున్నానండి, వినయం పోయిన వాడు ఇంకెందుకు పనికిరాడు. వినయం పోయిందనుకోండి, వాడికి అవినయం వచ్చేసింది అనుకోండి, వాడు ఇంకా ఆధ్యాత్మిక జీవితానికి కాదు, వాడికి నైతిక దారిద్ర్యం వస్తుంది, ఆధ్యాత్మిక దారిద్ర్యం వస్తుంది, డబ్బు ఉండొచ్చు. ఇప్పుడు మన అందరికీ నైతిక దారిద్ర్యం ఉంది, ఆధ్యాత్మిక దారిద్ర్యం, 10 రూపాయలు ఇంట్లో ఉంటూ ఉండొచ్చండి. ఆర్థిక దారిద్ర్యం లేకపోయినా నైతిక దారిద్ర్యం ఉన్నంతకాలం, ఆధ్యాత్మిక దారిద్ర్యం ఉన్నంతకాలం, భక్తిలో దారిద్ర్యం ఉన్నంతకాలం మనకి వికాసం ఉండదు. వినయం పోయిన తర్వాత మనిషికి వినయం ఉండాలి, అది పోయిన తర్వాత అన్ని పోయినట్టు. ఆడికి విమానం కొనిచ్చారు, ఆడి విమానం కొనిస్తే ఆడు ఆ విమానం చూసుకుని లోపలికి, అప్పటి నుంచి ఆడు పతనం ప్రారంభమైంది. అంటే మింగలైపోయాడు ఆ సంపద, వాడు మింగలైపోయాడు. ఇప్పుడు ఇంతకీ మనం చెప్పుకునేది ఏంటంటే, ఆచార్యులు వారు ఏమన్నారంటే, నువ్వు సంపాదించేవాళ్ళందరూ మేము బాగా సంపాదిస్తున్నాం అనుకుంటారు, చివరికి అందరూ ఇంట్లో వాళ్ళు అందరూ విరోధులు అవుతారు. సమాజంలో కూడా చాలా మంది నిన్ను చూసి అసూయ పడతారు, బయట వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళే విరోధులు అవుతారు. ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు డబ్బు ఎక్కువ సంపాదించవలసింది ఇంట్లో వాళ్ళే. మన బెదవాళ్ళు మడ్డలు జరిగిన అది సంపద గురించారు, బెదవాళ్ళు మడ్డలు జరిగిన చూడ అమ్మాయిని చంపేటి అని అయ్యి సంపద గురించాడు. అంటే ఆచార్యుల వారు ఎంతో దూరం చూసి చెప్పాడు. ఆచార్య స్వాముల వారు, నీకు మీ ఇంట్లో వాళ్ళందరూ ఏదో రోజు నీకు శత్రులు అవుతారు, పైసలు పెరిగిపోదాను, నీకు పొట్టకి డబ్బు అవసరమే, పొట్టకి డబ్బు అవసరమే, బతకడానికి డబ్బు అవసరం, నీకు అర్థం లేదా నువ్వు మంచి పని చేయాలంటే డబ్బు అవసరమే. కానీ అర్థం పెరిగి కొద్దీ నీకు కొంపక అనర్థాలు వస్తాయి. ఆచార్య స్వాములు వారు ఈ మధ్య దివాళాలు తీసిన వాళ్ళు చూడండి, మొత్తం అందరూ ధనవంతులు, అందరూ కోటీశ్వరులు. అందులో ఒకడు మధ్యతరగతి కుటుంబం వాడు ఒక్కళ్ళు లేడు. అదే ఆచార్య వివేకానంద అదే అన్నాడు, మీరు ఏదైనా మంచి పని చేయాలంటే ఏ ధనవంతుడు కూడా మీ కొద్ది మధ్యతర ప్రజల మీద ఆధారపడండి అని చెప్పాడు. అది నిత్యయుక్త ఉపాసతే, ఉపాసత అంటే ధ్యానం చేయమన్నాడు. నా రూపాన్ని ధ్యానం చెయ్యి, నా నామాన్ని స్మరించుకో, ఆ రెండు చెయ్యాలంటే నేను నీకు చెప్పినంత తేలిక కాదు, నీకు చిత్తశుద్ధి ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, మనస్సుకి పవిత్రత ఉండాలి. అవి కావాలంటే నువ్వు మళ్ళీ సత్కర్మ చెయ్యాలి. మనం రోజు చేసి కామ్యకర్మలైన మనం కోరిక పెట్టుకుని చేస్తాం. కోరిక కోపం, మీకు అర్థమవుతుంది, కోరిక కోపం, రాగము ద్వేషము. ఎక్కడైనా రాగం ఉంటే వాడికి మంచి చేస్తాం, ద్వేషం ఉంటే చెడ్డ చేస్తాం. అసలు భగవద్ దైవాన్వేషం మనకు లేదు, సత్యాన్వేషం లేదు, ఈ రెండు వాటి మధ్యలో తిరుగుతూ ఉంటాను. ఒకటి రాగము, రెండు ద్వేషం. ఇష్టమైన వాళ్ళ పట్ల ఒకరి రకంగా పడుతుంది, ఇష్టం లేని వాళ్ళ పట్ల ఒకరు. వీళ్ళకి ఉపకారం చేయటం, వాళ్ళకి అపకారం చేయటం, ఇది భగవంతుడు చెప్పిన పనే. భగవంతుడు ఈ రకంగా నిన్ను వ్యవహరించమంట. అంటే ఉపాసతే నన్ను ధ్యానం చేయబోయా. ఉపాసన అంటే ధ్యానించటం, ఉపాసన కూడా ధ్యానంతో సమానం. ఉపాసన లేకుండా నీకు భగవంతుడు అనుభవంలోకి రాడు. నీకు ఎంత పాండిత్యం ఉన్నా ఉపాసన లేకపోతే భగవంతుడు మీకు అనుభవంలోకి రాడు. ఉపాసన ధ్యానం ఉండాలి, ధ్యానం ఉండాలి. అంచేత వాళ్ళు ఎవళ్ళైతే మనస్సుని బుద్ధిని నా ఇంది ప్రవేశపెట్టి నేను చెప్పినట్టుగా జీవించి, నేను చెప్పిన వద్దని పనులు మానేసి నేను చెప్పిన పనులు చేస్తూ ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో, నా పట్ల భక్తి కలిగి ఉంటారో, అంటే మీరు చేసే పని ఇష్టంగా చేస్తే అది భక్తి అవుతుంది. ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో, ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వాళ్ళు ఉత్తమ యోగులని నా అభిప్రాయం. నా మతం అంటే నా అభిప్రాయం. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ఉత్తములు, ఉత్తమోత్తములు. వాళ్ళు కృష్ణుడు ఉత్తములు అన్నాడండి. ఏంటో సరిగ్గా చెప్పలేకపోతున్నామని ఆయనకు అనుమానం వచ్చిందండి. మళ్ళీ వాళ్ళు ఉత్తమోత్తములు, మామూలు ఉత్తములు కాదు, ఉత్తమోత్తములు. ఏరు ఈ రకంగా మనస్సుని బుద్ధిని నాకు అర్పించి నేను వద్దన్న పని మానేసి చెప్పిన పనులు చేస్తూ నిరంతరము నా రూపాన్ని ధ్యానిస్తూ నా నామాన్ని స్మరించుకుంటూ, నా నామాన్ని స్మరించుకుంటూ ఉన్న మనుషులందరూ వాళ్ళు ఉత్తమ యోగులు, ఉత్తములు కాదు ఉత్తమోత్తములు అని నా అభిప్రాయం. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నా అభిప్రాయం. అయితే వస్తువు ఎలా ఉంటుంది, ఆ బ్రహ్మం ఎలా ఉంటుంది, మీరు తెలుసుకోబోతున్న బ్రహ్మం ఎలా ఉంటుంది, అది మన హృదయంలోనే ఉంది. ఎక్కడుంది? మనకు అంతర్దృష్టి లేదు. అంటే సత్కర్మ చేస్తంటే అంతర్దృష్టి కలుగుతుంది, దుష్కర్మ చేస్తంటే బాహ్య దృష్టి పెరిగిపోతుంది. అంటే సత్కర్మ చేసి సత్కర్మను కూడా నిష్కామంగా చేయాలి. ఏదో గౌరవం వస్తుందని, పేర్లు వస్తాయని, కొంతమందికి గౌరవం రాకపోతే పేర్లు రాకపోతే ఒక మంచి పని చేయరు. అదంతా లౌకికం, అదంతా లౌకికం. లౌకికం కోసం పనిచేసే వాళ్ళకి ఎవరికి లోకంలో 10 మంది చెప్పుకోవచ్చు, అదంతా సంతే. అది దేవుని అనుగ్రహం మటుకు కలదు. నువ్వు ఈశ్వరుని ప్రీతి కోసం, ఈశ్వరుని ద్రయ కోసం, నీకు అర్థమవుతుందా, ఏకాంతంగా ఏకాగ్ర బుద్ధితోటి నువ్వు ఆ కవి కనుక పని చేస్తే ఈశ్వరుని దయకి నువ్వు పాత్రుడు అవుతావు. నీకు మోక్షం లోకం అనేది ఈశ్వరుడిస్తాడు. ఈ లోకం కాదు నీకు మోక్షం ఇచ్చేది, లోకానికి ఆధారం ఉన్న పరమేశ్వరుడు ఇస్తాడు నీకు మోక్షాన్ని. అంచేది వాడి ప్రీతి కోసం నువ్వు పని చెయ్యి, వాడి ప్రీతి కోసం నువ్వు మాట్లాడు. అబైడింగ్ గాడ్, ఇక్కడ ఏం చెబుతున్నాడు, పీస్ఫుల్లీ ఫరెవర్, 1 గంట కాదు, 2 గంటలు కాదు. భగవంతుడిలో నివసించడం, అహంకారం మనసులో కాదు నివసించడం నేర్చుకోవటం. భగవంతుడిలో నివసించడం నేర్చుకో. నువ్వు శాంతిగా ఉండు, శాంతిగా ఉండు. భగవంతుడు ఒకరోజు అని ఉండేదో కాదు, భగవంతుడిలో శాశ్వతంగా జీవించడం నేర్చుకో. అబైడింగ్ గాడ్ పీస్ఫుల్లీ ఫరెవర్. ఆ స్వభావం ఎలా ఉంటుంది? నీ హృదయంలో ఒక శబ్దవస్థ ఉంది, నీ హృదయంలో సత్యవస్థ ఉంది. అది యేసుక్రీస్తు అన్నాడుగా, భగవంతుడి రాజ్యం నీ హృదయంలోనే ఉన్నది, దైవరాజ్యం నీ హృదయంలో ఉన్నది. సాత్వికులు అది తెలుసుకుంటారు. సాత్విక బుద్ధి ఉన్నవాళ్ళు, సాత్విక ప్రవృత్తి ఉన్నవాళ్ళు మట్టుకే అది తెలుసుకోగలరు. అందరికీ అది తెలుగుబడదు, తలుపులు తెలుగుబడవు. ఆ సాత్విక బుద్ధి ఉన్న వాళ్ళకే అది అనుభవంలోకి వస్తుంది. దైవరాజ్యము, భగవంతుని రాజ్యము ఎక్కడో లేదు, నీ హృదయంలోనే ఉంది అని యేసు కూడా చెప్పాడు. నీ హృదయం అది ఎక్కడా లేదు, నీ హృదయంలోనే ఉంది. అది ఎలా ఉంటుందంటే అనిర్దేశ్యం, అంటే డెఫినేషన్ చెప్పడం. నీ లోపల బ్రహ్మం అది అనుభవేక వేద్యం, అది నువ్వు ఊహించేది కాదు, మాటలతోటి వర్ణించేది కాదు, అనుభవేకవే. అనిర్దేశం ఇట్టిదని చెప్పడానికి డెఫినేషన్ చెప్పడం. అది ఎలా ఉంటుంది, అలా అలా ఉంటుందని మనం ఊహించడం. అది అనుభవంలోకి వచ్చిందలా తెలుస్తుంది. అది ఇమాజినేషన్కి అందదు, నీ మనసుకి అందదు, నీ బుద్ధికి అందదు, నీ ఇంద్రియాలకు అందదు, అందదు. నీ ఏ శక్తి వల్ల నీ బుద్ధి పనిచేస్తుందో, ఏ శక్తి వల్ల నువ్వు నీ బుద్ధి పనిచేస్తా, ఆ శక్తి నీ బుద్ధి తెలుసుకోలేదు. ఏ శక్తి వల్ల, ఏ ఎనర్జీ వల్ల నీ బుద్ధి పనిచేస్తుందో ఆ శక్తిని ఈ బుద్ధి తెలుసుకోలేదు. అంచేది నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే అది ఇట్టిదని మనం చెప్పలేము, ఊహించలేము. లోపల వస్తువు నీకు అనుభవంలోకి వచ్చాక తెలుస్తుంది, కానీ అది ఇలా ఉంటుంది అలా ఉంటుందని, అది ఎలా ఉండాలో అలాగ ఉంది కానీ నువ్వు అనుకున్నట్టు లేదు. అది ఎలా ఉండాలో అలా ఉంది కానీ నువ్వు అనుకున్నట్టు లేదు. అది ఎలా ఉండాలో అలా ఉంది. అవ్యక్తం వ్యక్తం కాదు, నీ కళ్ళకు కనపడదు, నీ ఇంద్రియాలకి కనపడదు. మరి ఎవరికి కనిపిస్తుంది? దేహానికి కనపడదు, ఇంద్రియాలకి కనపడదు, మనస్సుకు కనపడదు. ఇంద్రియాలకి క్రమశిక్షణ నేర్పాలి, మనస్సుకు క్రమశిక్షణ నేర్పాలి. ఇంద్రియాలు స్వాధీనంలో ఉండాలి, మనస్సు స్వాధీనంలో ఉండాలి. ఇంద్రియాలు పవిత్రం అవ్వాలి, మనస్సు పరమ పవిత్రం అవ్వాలి. ఇంద్రియాలు పవిత్రమైన తర్వాత, మనస్సు పవిత్రమైన తర్వాత అది లోపల దృష్టి కలుగుతుంది, లోచూపు కలుగుతుంది, అంతర్ముఖ దృష్టి కలుగుతుంది. బాహ్యవైపు తిరుగుతున్న మనస్సు లోపలకు ప్రవేశిస్తుంది. అది ఆ లోపలకు ప్రవేశించిన ఇంద్రియాల ద్వారా, లోపలకు ప్రవేశించిన మనస్సు ద్వారా, మనస్సు ద్వారా అది లోచూపు కలిగిన వాళ్ళు కదా అనుభవంలోకి వస్తుంది. కానీ ఇంద్రియాలు పవిత్రం కాకుండా, మనస్సు పవిత్రం కాకుండా ఆధ్యాత్మిక దారిద్ర్యం ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానమా? ఒకడు డబ్బులు లేకుండా ఆడి బాధ పడతాడు, మన ఆడి దగ్గరికి వెళ్ళి సత్రం పెట్టడం, అన్నసత్రం పెట్టడంటే అర్థం ఉందన్నాడు. ఆడ తిండి లేకుండా ఆడి బాధ పడుతున్నాడు. ఏమంటే మీరు భీమవరం నాకు అన్నసత్రం పెట్టిందంటే ఏంటి? అసలు ఆడు ఆధ్యాత్మిక దారిని తోడు కొట్టుకుంటా అంటే ఆడికి ఆత్మజ్ఞానం ఏంటి? అసలు ఇంచుమించుగా మన ఇప్పుడు ఆర్థిక పరమైన దారిద్ర్యం చాలా మందికి లేకపోయింది. ఆ నిజమే, నేను దాంతో దారాక్ష్యం పొంది ఉంటుంది. ఏది అంతరా వ్యాపించిన దానితోటి మీరు వెళ్ళిపోతున్నారు. భగవాన్ తోటి ఏమన్నారంటే, భక్తులు మీరు వెళ్ళిపోతున్నారు, మేము ఉండిపోతున్నాం. మీరు వెళ్ళిపోతున్నారు అంటే భగవాన్ గారు వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను అంటారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? ఏదైనా నేను వెళ్ళటానికి చోటు ఉంటే అక్కడికి వెళ్ళిపోతాను. నేను అంతటా ఉన్నాను, అంతటా ఉన్నప్పుడు ఇంకెక్కడికి వెళ్తాను? వెళ్తానన్నా చోటేది అంటే బ్రహ్మము అంతటే దాని. ఋషి ఏం చేస్తాడంటే బ్రహ్మముతోటి దేవాప్యం పొందుతాడు, ఆ బ్రహ్మముతోటి యాగం పొందుతాడు. అంతటా వ్యాపించాడు. నేను ఎక్కడికి వెళతాను? వెళ్తాను, చోటు ఉండాలి కదా. నాకు చోటు లేనప్పుడు నేను ఎక్కడికి వెళతాను? వెళ్ళాను కావక సర్వత్రకం, అది అంతటా వ్యాపించింది, అచించం, దాన్ని చింతించలేము. నా మనసు అది దాన్ని చింతించలేను. ఇట్ ఇస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్, ఇట్ ఇస్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. అది మన ఊహ అందదు, మన అండర్స్టాండింగ్ కూడా అందదు. కానీ లేదంటే ఉంది. అచించం చింతించడానికి పనికిరాదు, అచలం అని దానికి చలనం లేదు. అంతరే వ్యాపించిన వస్తువుకు చలనం ఏంటి? దానికి చలనం లేదు, చలనం లేకుండా ఉంటుంది, నిత్యముగా ఉంటుంది, వికారములు లేకుండా ఉంటుంది. మనుషులందరూ వికారాలు, ఈ మనుషులు అందరూ వికారాలు, రోజుకో రకంగా ఉంటాం. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒక రకంగా ఉంటారు, రోజుకో రకంగా ఉంటారు. గుణాలు ఉంటాయి కదా, ఈ రజోగుణం తమగుణం ఉంటాయి కదా, వాళ్ళు కూడా రోజుకో రకంగా ఉంటారు. ఉదయం ఒక రకంగా ఉంటారు, సాయంత్రం ఒక రకంగా ఉంటారు. మీ అవసరం ఉంటే ఒక రకంగా ఉంటారు, మీ అవసరం లేకపోతే ఒక రకంగా ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఇంత రాజకీయం ఉంది ఇంట్లో. మన ఇంట్లో కూడా సమాజంలో రాజకీయం వదిలేదు, మన ఇంట్లో కూడా పెద్ద రాజకీయం ఉంది. మీ అవసరం ఉందనుకోండి ఒక రకంగా ఉంటారు, మీ అవసరం లేకపోతే ఇంకో రకంగా ఉంటారు. అని గుణాలే కదా, గుణాలే కదా అని చెప్తా. ఇవన్నీ అటువంటి మన మనసులో ఉన్న వికారాలు. మనకి అందరికీ వికారాలతో ఉన్నాం. మనసునంతకాలం అహంకారం ఉన్నంతకాలం, దేహాభిమానంతకాలం వికారం లేకుండా ఎవడో ఉండడం. ఒక చూడండి, ఒకసారి మనం వెళితే మర్యాదగా మాట్లాడతారు కొంతమంది, ఒకసారి వెళ్తే చిరాగ్గా మాట్లాడతారు, రకరకాలుగా ఉంటారు. అంటే సర్వత్ర సమబుద్ధయ, సర్వత్ర సమదర్శి, సర్వత్ర సమబుద్ధి కలిగి ఉండటం చాలా కష్టం, సమాన బుద్ధి కలిగి ఉండటం కష్టం. ఈ గుణాలు ఉండనివ్వు, ఏది ఈ రజోగుణం తమోగుణం ఉండనివ్వు. కోటస్థం అంటే వికారములు లేనిది. మీకు అర్థమవుతుందా? ప్రపంచంలో వికారాలు ఉన్నాయి, ప్రపంచంలో జీవకోటికి వికారాలు ఉన్నాయి, కానీ ప్రపంచానికి ఆధారంగా ఉన్న బ్రహ్మమునే వికారాలు లేవు. అది కూటస్థం వికారం అనేది మీకు అర్థమవుతుందా? అది అచలం చలనము లేనిది, చాలా ద్రువం నిత్యమైనది. అది ఎప్పుడు అంటే బ్రహ్మము యొక్క స్వరూపం ఎలా ఉంటుందో భగవంతుడు మనకు మచ్చు కొన్ని మాటలు చెప్పాడు ఇక్కడ. అంటే కదిలే ప్రపంచానికి, కదిలే జీవకోటికి ఆధారంగా ఉన్నది బ్రహ్మము. సం ఇమేంద్రియ గ్రామం సర్వత్ మీరు బాగా ఈ రెండు మాటలు బాగా దృష్టిలో పెట్టుకోండి. సర్వత్ర సమబుద్ధయః హే ప్రాప్నువంతి మాం ఏవ సర్వభూత ఇతేరతాః. ఏ మంత్రాలు అనుకోండి, సర్వభూత ఇతేరః రతాః, అందరి హితం కోరు, అందరి క్షేమం కోరు. నువ్వు పైసలు ఇవ్వలేకపోవచ్చు, మామిడి పండు ఇవ్వలేకపోవచ్చు, అట్టి పండు ఇవ్వలేకపోవచ్చు, మనసులో దారిద్ర్యం ఉండద్దు. వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలనుకుంటున్నావు, నీకెందుకు దారిద్ర్యం? మనసులో దారిద్ర్యం ఎందుకు? నీకు పైసలు లేకపోవచ్చు, ఇంటికాడ దారిద్ర్యం ఉండొచ్చు, మనసులో దారిద్ర్యం ఎందుకు నువ్వు? ఈ దారిద్ర్యం ఎందుకురా? వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి. సరే జనాహ సుఖనే భవంతు, వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి అనుకోవటం కూడా దారిద్ర్యం. నువ్వు ఇంకెందుకు పనికి వస్తావు? నువ్వు పైసలు ఇవ్వద్దు, వాళ్ళు బాగుపడాలనుకోవటంలో దారిద్ర్యం ఎందుకు నీకు? భవాని ఎక్కడ ఉన్నావు అని చేశాను. సర్వభూత హితే మంత్రాలు అనుకోండి, మర్చిపోకండి, ఈ రెండు రాసుకోండి. సర్వభూత హితేరత ఇంకో సర్వత్ర సమబుద్ధయ, సర్వత్ర సర్వభూత హితేరత సర్వత్ర సమబుద్ధయ. ఈ రెండు మాటలు రాసుకుని ఇంటికెళ్ళి ధ్యానం చేయడం, ఇంటికెళ్ళి ధ్యానం. సర్వత్ర సమబుద్ధ అంటే కొంతమందికి పరిస్థితి బాగున్నాయనుకోండి బాగా అంటారు, పరిస్థితి తేడా వచ్చింది అనుకోండి బుద్ధి పాడైపోయింది. ఇప్పుడు నీకు అన్నీ అనుకూలంగా ఉన్నారనుకోండి బాగుంది, బుద్ధి బాగుంది, ఏదైనా తేడా వస్తే బుద్ధి అంతా పోదు. ఎప్పుడు సార్ ఎవరికే చేశాను, ఎంత దురదృష్టం వచ్చినా అదృష్టం కల, దురదృష్టం స్వప్నమే, దురదృష్టం స్వప్నం, అదృష్టం స్వప్నం, ఎంత స్వప్నమే అండి. యువర్ సచ్ స్టఫ్ డ్రీమ్స్ ఆర్ మేడ్ ఆన్, అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విచ్ శ్రీ. మీకు రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి అనుకోండి స్వప్నమే, రోజులు బాగా వెళ్తలేదనుకోండి, రోజులు గడవటం కష్టంగా ఉందనుకోండి, అది స్వప్నమే. అయితే బాగా వెళ్ళిపోతాంటే గుడ్ డ్రీము, బాగా వెళ్ళకపోతే బ్యాడ్ డ్రీమ్, కానీ అది స్వప్నమే, ఇది స్వప్నమే. ఇక్కడ ఏమంటున్నా అంటే నీకు రోజులు ఎప్పుడు ఒక మనిషికి రోజులు ఒక రకంగా ఉండవు. మనుషులకి ఈ మనకు ప్రధానమంత్రి చేసే ఆయన ఒక ఆయన అన్నాడు, నేను కొంతకాలం ఈ దీపాల దగ్గర చదువుకున్నాను, ఇంట్లో కిరసనాల దీపం కిరసనాలు తక్కువగా ఉంటాయి, చదువు కూడా స్కాలర్షిప్ల మీద చదువుకున్నాను, చదువు కోసం రాత్రి పగలనిక కష్టపడి చదువుకుంటే ఈ రోజున ఈ పోస్టులో ఉన్నాను. కేవలం నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నాకంటే కాదు, నేను కష్టపడి చదువుకున్నాను, అంతేకాదు పరిస్థితులు ఈశ్వర అనుగ్రహం వల్ల, పరిస్థితి ప్రభావం వల్ల ఈ రోజు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నాను. ఇది కేవలం నా తెలివితేటలు కాదు, ఇదే కెరటం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది, ఇదొక వేవు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది. కేవలం నేను కష్టపడి చదువుకున్న మాట నిజమే, కానీ కేవలం నా చదువు ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు. అంటే ఒక మనిషి మనిషి జీవితానికి ఒక కెరటం ఒక పక్కన గెంటుతా ఉంటుంది, దేర్ ఇజ్ ఏ వేవ్. షేక్స్పియర్ అంటాడు, దేర్ ఇజ్ ఏ వేవ్ దట్ షేప్స్ అవర్ హ్యాండ్స్. అవి ఎవరి కోపాల మీద రాసిన కాదు, మామూలు రచయితలు కాదండి, వాళ్ళు దర్శించి రాస్తారు. దేర్ ఇజ్ ఏ వేవ్ దట్ షేప్స్ అవర్ హ్యాండ్స్, అది మూడో తరం చదువుకున్నాడు. అది దేర్ ఇజ్ ఏ వేవ్ దట్ షేప్స్ అవర్ హ్యాండ్స్. ఒకసారి పరిస్థితులు మన చేతిలో ఉండవు, మన చేతులు దాటిపోతాయి, ఆ కెరటం వచ్చి ఏదో పక్కకు తింటేస్తుంది. సముద్రంలో పడ్డాం అనుకోండి, మనం ఒక కెరటం లోపలికి తీసిపోతుంది, ఒక కెరటం తీసుకు ఒక కెరటం ఒడ్డుకు తీసుకొచ్చేస్తుంది. అది తప్పులా మన చేతిలో ఉండలేము, ఆ కెరటంతో మనం పోరాడలేము. దెర్ ఈజ్ అవే ద షేప్స్ ఆఫ్ రన్స్. ఇక్కడ ఏమంటాడు, మీకు అదృష్టం రావచ్చు, దురదృష్టం రావచ్చు, మీ బంధువులు కూడా మీకు పరిస్థితులు బాగోతే వదిలేస్తారు. అక్కడ వైష్ణవుల ఆచార్య కానీ కలెక్టర్ చేశాడని, తర్వాత పాపం ఆయనకి ఇష్టం లేని వాళ్ళు పట్టించారు. ఆయన ఇష్టం లేని పట్టించారు, ఈసారి హైదరాబాద్లో అన్నారు నాతో. అంటే మీ రైస్ మిల్లర్స్ మీ జిల్లాలో చాలామంది నాకు ఉపకారాలు పొందారు నా దగ్గరికి వచ్చి. ఇప్పుడు హైదరాబాద్లో ఎప్పుడైనా కనిపిస్తే నా పదవి పోయాక ముఖం పక్కటికి వెళ్ళిపోతున్నారని చెప్పాడు. ఏమంటే కలెక్టర్ గారు పోయి ఎలా ఉన్నారని అడగటానికి, అధికారం లేని వాళ్ళకి ఈ లోకం, అధికారం కూడా మాయ, ధనం కూడా మాయ, నీ పలుకుబడి కూడా మాయ. అప్పుడు వరకు కలెక్టర్ గారు కలెక్టర్ గారు నమస్కారం పెట్టినోళ్ళు పదవి పోయిన ఉంటే మొక్కలు పట్టేట్టుకు వెళ్ళిపోతున్నారని చెప్పాడు. పలకరించడానికి కలెక్టర్ గారు మన పరిస్థితి అంతే, నీ పరిస్థితి బాగుంటే దగ్గరికి వచ్చి కూర్చుంటారు, పరిస్థితి లేకపోతే బయటకు వదిలేస్తారు. యేసుక్రీస్తుని వదిలేశారు కాదు, యేసుక్రీస్తు చిరివేసినప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పిన వాళ్ళు కూడా మామూలు ప్రజలు వదిలేదు, ఎలాగ వదిలేశారు. ఆ బయవేసిపోయి మళ్ళీ కూడా సిరివేసేస్తారమని 12 మంది శిష్యులు ఒకవేళ పట్టించాడు 30 రూపాయలు లంచాలి యేసుక్రీస్తుని, మిగతా 10 మంది బయవేసి వెళ్ళిపోయారు. ఇంకో యోహాను అనేవాడు ఒక్కడే, ఆయనతో పాటు కూడా మనం గురువుతో మనం కూడా చచ్చిపోదామని ఆ కూడ వచ్చినాడు యోహాను. కానీ తల్లి కూడా వచ్చింది, ఎవరు యేసుక్రీస్తు తల్లి భయం లేకుండా యేసుక్రీస్తుకి వచ్చింది. చిరు వేయబడ్డాడు, ఎప్పుడైతేనే బాధ ఈ నేతలతో కొట్టడం ముళ్ళ కిరీటం నీ 3 గంటలు అద్దులు లేని బాధపడ్డాడు యేసుక్రీస్తు. అమ్మా అమ్మా నీ కుమారుడు పరిస్థితి చూడు, నాదే తల దాచుకోవడానికి లేనప్పుడు నిన్నేం చూస్తాను నేను. ఇదే కాదండి, కొంత డబ్బు ఉండేది వాళ్ళ అమ్మకు కావాలంటే ఎప్పుడు 10 రూపాయలు ఇచ్చేవాడు. యేసుక్రీస్తుకి నీడలేదు, నా తల దాచుకోవడానికి నాకే నీడలేనప్పుడు నీకేం ఇస్తానమ్మా. యేసుక్రీస్తుకి తమ్ముళ్ళు ఉన్నారు, ఆ తమ్ముళ్ళు తల్లిని చూడరు. తమ్ముళ్ళు ఉన్నారు ఉంటే యేసుక్రీస్తుకై, కానీ నువ్వు నేను వెళ్ళిపోతున్నాను కానీ నువ్వు తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పలేదు, ఏసారికి తెలుసు తమ్ముళ్ళు చూడరాను. అమ్మా నీ కుమారుడి పరిస్థితి చూశావు కదా, కానీ ఆశ్చర్యం ఏంటంటే యేసుక్రీస్తు ముఖంలో బాధపడతాను బాధ కలుగుతాను యేసుక్రీస్తు తల్లిలో అలా నిదానంగా ఉందని ఆశ్చర్యం వస్తుంది. కొడుకు అంత హింసపడతాను యేసుక్రీస్తు తల్లి అలా నిదానంగా ఆ ప్రభు వంక చూస్తాను. కారణం ఏంటంటే ప్రజలు వదిలేశారు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఈ రోజు వరకు తెలియని వాళ్ళందరూ వదిలేశారు, అందరూ వదిలేశారు. ఇంత నిర్మలంగా ఇంత నిశ్చలంగా ఈ హిందూ బాధ ఎలా భరిస్తున్నాడు వీళ్ళని ఆశ్చర్యంగా చూస్తాను. అప్పుడు అంటుంది ఏమంటే, మనుషుల ప్రేమకు నువ్వు దూరం అయ్యావు, మనుషులకు ప్రేమకు నువ్వు దూరం అయినా బింబోలు పడిపోతావు అనుకున్నావు, నువ్వు ఈశ్వరుని ప్రేమ నీ మీద వర్షం కురిపిస్తున్నాడు, అందుకే నువ్వు ఈ బాధ తట్టుకోలేకపోతున్నావు. యేసు ఏంటి, మనుషులు అందరూ వదిలేశారు, భక్తులు వదిలేశారు, శిష్యులు వదిలేశారు. కానీ మనుషుల ప్రేమకు దూరం అయ్యావు, ఈశ్వరుడు నిన్ను ప్రేమించడం విడిచిపెట్టలేదు. ఈశ్వరుడు ప్రేమ నేను వర్షపు వరదలై నేను నీ శిరస్సున్నది వర్షిస్తుంది, అంతకే ఈ బాధ తట్టుకుంటున్నాడు యేసు. అంటే అమ్మా నీ దేని కుమారుడి పరిస్థితి ముగిసిపోతుంది, నీ కుమారుడి పరిస్థితి యుగాను ఇంకా 5 నిమిషాల్లో ప్రాణం పోతుంది, చివరి గాలి బయటకు వెళ్ళిపోతుంది. అంటే మొదటి గాలి ఏ భగవంతుడైతే మనం పుట్టినప్పుడు మొదటి గాలి ఏ భగవంతుడైతే మనం ముక్కులో పోశాడో మళ్ళీ ఆ భగవంతుడే చివరి గాలి చేస్తాడు. ఒకటే జ్ఞాపకం ఉంచుకోండి, తల్లి కడుపులోంచి బిడ్డ వస్తాడు, ఆ గాలి పీల్చుకుంటాడు, ఆ గాలి పీల్చుకునే శక్తి ఎవడిస్తున్నాడో ఎక్కడి నుంచి వస్తాడు, ఆ బిడ్డకే గాలి పీల్చుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ పీల్చుకునే శక్తి ఏ భగవంతుడు ఇస్తున్నాడు. తర్వాత చనిపోయినప్పుడు ఆ మొదటి గాలి ఎవరు పోసినాడో చివరి గాలి వాడే చేస్తాడు, మధ్యలో వాళ్ళకి ఎవరికి హక్కు లేదు. కొంతమంది ఏ రోజు గారేజీ రోగం రోజు హాస్పిటల్లో తిరుగుతా ఉంటారు, 100 ఏళ్ళు బతుకుతారు, కొంతమంది రాళ్ళ ఉంటారు సడన్ గా చచ్చిపోతారు. ఈశ్వర నిర్ణయం, ఏ యోగాను యోహాను ఈ అమ్మకి మరియా, ఎవరు యేసుక్రీస్తు తల్లి పేరు మరియా. యోహాను అది దగ్గరికి పిలిచిన తర్వాత, నీ కొడుకు లేడనుకోకి, వీడే నీ కొడుకు రేపటి నుంచి. యోహాను నీకు అమ్మ, రేపు నుంచి మా అమ్మే నీకు అమ్మ. మరియా మరియా నీకు రేపించి కుమారుడు లేడనుకోకు, ఆ యోహానే కుమారుడు. ఈ మాట నిలబెట్టుకోవడానికి యేసుక్రీస్తు చనిపోయాక 12 ఏళ్ళు బతుకుంటండి. 12 ఏళ్ళు అద్భుతంగా చూశాడు. యేసుక్రీస్తు చెప్పిన మాటలు ప్రచారం చేయడానికి కూడా ఏ ఊరు వెళ్లకుండా, ఎక్కడ కదలకుండా ఆ 12 ఏళ్ళు యేసుక్రీస్తు తల్లిని అలా చూసి, ఆవిడ శరీరం శవం అయిన తర్వాత ఆవిడ చేయవలసినటువంటి సంస్కారాలను చేసి కానీ యేసుక్రీస్తు మాటలు ప్రచారం చేయడానికి కూడా యోహానే వెళ్ళాడు. అయితే మిగతా 10 మంది శిష్యులు చెడ్డవాళ్ళని భయవేసి పారిపోయారు. ఆ శిలువ వేస్తాను, మనల్ని కూడా శిలువ వేసేస్తారని యోహాను గురువుతో పాటు కూడా మనం శిలువ వేయబడదాం అనుకున్నాడు. ఇలా చూస్తాను ఏంటి, అందరూ వదిలేశారు, మనుషులు ప్రాణం ఏం కనపడతలేదు. అయ్యో ఏసీ ఇలా బాధపడుతున్నాడు, ఇక్కడ కళ్ళంపటి నీళ్ళు పెట్టుకున్నాడు, ఎవరు కనపడతలేదు. మనుషులు ప్రేమ లేకుండా మా బాధ ఎలా భరిస్తున్నావు? ఈశ్వరుడి మీద ఈశ్వరుడిని ప్రేమించడం మానలేదు, మనుషులందరూ వదిలేశారు. ఈశ్వరుడిని ప్రేమించడం మానలేదు, వరదలేని శిరస్సు మీద కురుస్తుంది. యేసు లేకపోతే భరించలేని బాధ ఎలా భరించగలరు? యేసు ఆ కొడుకు శిలువ మీద చనిపోతాడని దగ్గరని చూసింది మరియా. అంటే సమాజం అంటే అలాగుంటుందమ్మా, వాళ్ళు విడిచిపెట్టేశారు వీళ్ళు పెట్టేశారు అనుకోకు. సమాజం అంటే అలాగుంటుంది. లోకం అది ఏంటది, లోకం అంటే అలాగుంటుంది. ధనము లేని వాళ్ళకి బంధువులేంటి, స్నేహితులేంటి, పరివారం ఏమిటి? ఆచార్య వారు ధనము లేని వాడికి బంధువులేంటి, స్నేహితులేంటి, పరివారం ఏంటి? నీళ్లు లేని చెరువు లేదు, నీళ్లు లేకపోతే ఆ చెరువు గతి ఏమిటి? ధనం లేని వాడికి బంధువులు లేని, తత్వజ్ఞానం తెలిసిన వాడికి సంసారం లేదు. ఆచార్యుడు నీకు దేహాభిమానం ఉన్నంతకాలం సంసారం ఉంటుంది, దేహబుద్ధి ఉన్నంతకాలం సంసారం ఏ మనిషిని విడిచిపెట్టదు. తత్వం తెలిసాక సంసారం లేదు. అంతవరకు ఏదో సంసారం ఈయత్తూ ఉండవలసిందే. అయితే ఎక్కడున్నా మనం సమ్య సర్వత్ర సమబుద్ధయ అంటే మనం ఏం చేస్తామంటే, మన పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, పరికూలంగా ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం. ఎవరైనా మనం పొగిడారనుకోండి ఒక రకంగా ఉంటాం, ఎవరైనా సన్మానం చేశారనుకోండి ఒక రకంగా ఉంటాం, ఎవరైనా మనకు బహుమానం ఇచ్చారనుకోండి ఒక రకంగా ఉంటాం, ఎవరైనా అవమానం చేశారనుకోండి ఒక రకంగా ఉంటాం. రకరకాలుగా ఉంటాం కదా. మనకి ఏదైనా అధికారం వస్తే ఒక రకంగా ఉంటాం, అధికారం లేనప్పుడు ఒక రకంగా ఉంటాం, రకరకాలుగా ఉంటాం. మీరు అలా ఉండకండి, పరిస్థితులు ఎలా ఉన్నా సమాన బుద్ధి కలిగి ఉండండి. ఇక్కడ రహస్యం చెబుతున్నాడు భగవంతుడు, మీరు మనసులో పెట్టుకొని కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఏమంటున్నాడంటే, అసలు వస్తువు సత్య వస్తువు, సర్ద వస్తువు హెచ్చు తగ్గులుగా ఉండదు, సమానముగా ఉంటుంది. మిమ్మల్ని అదృష్టం అంటాడన్నా, దురదృష్టం అంటాడన్నా, మీరు కూడా సమాన బుద్ధి ఉంటే ఆ సమాన వస్తువులు ఐక్యమైపోతారు. మీరు హెచ్చు తగ్గులుగా ఉన్న మనుషులు సమానంగా ఉన్న వస్తువులు ఎలా ఐక్యమవుతారు? హెచ్చు తగ్గులుగా ఉన్న మనుషులు సమానమైన వస్తువుల్లో ఎలా, సమానమైన వస్తువులు ఎలా? మీరు ఈ ఇన్ మైండెడ్గా ఉండండి, ఈ ఈక్వల్ మైండెడ్గా ఉండండి, సమాన బుద్ధి కలిగిందండి. దాన్ని ఈవిన్ మైండెడ్ అంటారు, అది ఈక్వల్ మైండ్ అంటారు. రకరకాల ఇంగ్లీష్లో చెప్తారు వాళ్ళు ఒక పాండిత్యాన్ని బట్టి. ఆ ఈవిన్ మైండెడ్ ఈక్వల్ మైండెడ్ ని కూల్ మైండెడ్ ఆ కూల్ మైండెడ్ తర్వాత నిత్యం కురు కురు కర్మ అంటే ఆయన ఇష్టం. ఇప్పుడు మన పండితులు చెప్పిన దానికంటే అరిష్టం బాగా చెప్పాడు. నా నేచర్కి అనుగుణ పని, నీ స్వభావానికి అనుగుణ పని అని చెయ్యి, నీ స్వభావానికి విరుద్ధమైన పని చేయొద్దు. నా జీవితం అంతా మేధస్సుకు సంబంధించిన పనులు చేశాను, నన్ను అడ్మినిస్ట్రేటర్గా ఎక్కడికైనా రమ్మనని ఆకర్షించబడలేదు. నీకు అర్హత లేనప్పుడు, నీకు యోగ్యత లేనప్పుడు భౌతిక భోగాల్లోకి వెళ్ళకు. భౌతిక సుఖాలకు ఆకర్షించబడకు. నీకు ఏ పని అయితే న్యాచురల్గా చేయగలవో ఆ పనే చెయ్యి. నీకు నీ నేచర్కి నీ స్వభావానికి విరుద్ధమైన పనులు నువ్వు చెయ్యకు. ఎవరిలో చేశారో నువ్వు చేయకు. నీ నేచర్కి అనుగుణంగా పని చెయ్యి. మన శరీరం చనిపోయినప్పుడు మన స్వభావానికి అనుగుణమైన పనులు చేసుకుంటే శాంతిగా వెళ్ళిపోతాం బయటికి. మన స్వభావానికి విరుద్ధమైన పనులు చేస్తే అశాంతిగా వెళతాం. మిస్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఫేసెస్ ద డెత్ కామ్లీ, క్వైట్లీ, బ్రేవ్లీ అని మానేస్తున్నాడు. న్యూయార్క్ టైమ్స్ రాసింది. మిస్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ లేకపోతే స్వాల్ వితౌట్ రిగ్రెట్స్. వాళ్ళు ఇంపర్సనల్ కాదు. ఇప్పుడు నా సపోర్ట్ లేకుండా కూడా బ్రహ్మల్ని పొందొచ్చు, కొంతమందికి ఆడు పొందొచ్చు. ఎవడో ఐన్స్టీన్ ఏంటంటే అది పర్సనల్ లైఫ్ కాదు, ఇంపర్సనల్ లైఫ్. కానీ ఈవెన్ మైండెడ్ ఆయనకు నోబుల్ ప్రైజ్ వచ్చినప్పుడు ఆయన విడాకులు, ఆయనకు విడాకులు ఇచ్చేసిన భార్య అంటే ఎవరికైనా కోపంగా ఉంటుంది. ఆయనకు విడాకులు ఇచ్చిన భార్య కూడా డబ్బు ఇచ్చాడని అంటాడు. ఒక భార్య భర్తకు విడాకులు ఇచ్చేస్తే ఆ భార్య మీద చాలా కోపంగా ఉంటాడు. ఏ భర్త ఆవిడ కూడా డబ్బు ఇచ్చి ఏ బస్ స్టాండ్లోనైనా ఏ రైల్వే స్టేషన్లో కనిపించాలని మాట్లాడతాను. నేను కూడా నేతలు మాట్లాడతాను. విడాకులు ఇచ్చేసిన తర్వాత విరోధంగా ఉండక్కర్లేదు. ఈ క్షేమం నేను కోరుకుంటాను. నీకు ఇష్టమైతే మళ్ళీ పెళ్లి చేసుకో. నీకు ఏకాంతంగా ఉండాలంటే పెళ్లి మానే. నీకు ఎలా సుఖంగా ఉండాలంటే అలా సుఖంగా ఉండు అని నోబుల్ ప్రైజ్లో డబ్బు ఇచ్చాడు తీసుకుంది. ఎవరు ఇస్తారని ఈవెన్ మైండెడ్ వాళ్ళకి ఒక అవతార పురుషుడితో సంబంధం లేకుండా బ్రహ్మములు ఐక్యం అవ్వగలరు. ఏంటంటే ఆయన చనిపోయినప్పుడు ఆ న్యూజెర్సీలో చనిపోయాడు. ఆయన రేపు చనిపోతాడు ఇది బాగా వినండి. మీరు నలుగురు స్నేహితులు, నలుగురు బంధువులు పిలిచాడు. నేను చనిపోయిన వెంటనే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చనిపోయాడు అని లోకానికి తెలియపరచకండి. మీరు నేను చనిపోయిన వెంటనే శ్మశానానికి మీ యనమండుగురు రండి సరిపోతారు. మీకు అర్థమవుతుందా? యనమండుగురు రండి సరిపోతారు. తర్వాత నన్ను ఎక్కడైతే కాల్చారా ప్లేస్ ఎవరికి తెలియనివ్వకండి. అక్కడి నుంచి ఏదో ఒక బొమ్మలు అంటారు, తెమ్మలు అంటారు. ఎందుకు వచ్చిన బొమ్మలు మనకి? అక్కడ నుంచి ఏదో సమాధులు అంటారు. నాకు సమాధి ఎందుకు? మోస్ట్ ఇంపర్సనల్ లైఫ్ అక్కడ ఉందా? అటువంటి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించకుండా నిర్గుణ స్థితిని అంటే బ్రహ్మంను పొందగలరు. బయట ఏదో నాకు అవతార పురుషుని ఆరాధించుకోకుండా అవి డెగరవు దానికి. అంటే రేపు నన్ను ఎక్కడ దహనం చేస్తారంటే ఎవరికి తెలియని స్థలంలో దహనం చేసేయండి. మీకు అర్థమవుతుందా? దహనం చేసేసిన తర్వాత ఎముకలు ఆ తర్వాత ఎముకలు మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలు మనం నిప్పులేసినా కాలం. అక్కడ న్యూజెర్సీకి కొంత దూరంలో నది ఉంది. ఆ నదిలో కలిపేయండి. నా దహనం పూర్తయ్యే వరకు నేను చనిపోయినట్టు లోకానికి చెప్పకండి. ఏం చేద్దంటే నా దేహయాత్రలు నేను చనిపోయాను తెలిస్తే చాలా మంది వాళ్ళ కాళ్ళలోకి వస్తారు. ఎందుకు అలాగ ఎందుకు నాన్ సెన్స్ అన్నాడు వాడు. ఆయన ఎందుకు ఈ గొడవ, ఈ పరామర్శం, ఈ గొడవ ఎందుకు? నేను నా మనస్సుకు సాక్షిగా ఉన్నాను, యెహోవాకు సాక్షిగా ఉన్నాను. నా మనస్సుకు నేను సాక్షిగా ఉన్నాను కదా, సరిపోతున్నాను కదా. ఎందుకు ఈ జనాలు? ఎందుకు వల్లకాల్లోకి ఈ జనం అందరాడు? నేను ఏ ప్లేస్లో నా శవాన్ని కాల్చారు అది కూడా ఎవరికి తెలియనివ్వకండి. అక్కడి నుంచి ఇటుకలిసి తాపి మేస్తుల్ని, ఈ వడ్డన మేస్తుల్ని తీసుకొచ్చి అక్కడ ఏదో కడతారు. ఎందుకు ఆ కట్టడాలు? దేనికోసం? ఎందుకు ఆ మెమోరియల్? దేనికి? దేనికోసం మెమోరియల్స్? అది మోస్ట్ ఇంపర్సనల్ లైఫ్. ఏంటది మోస్ట్ ఇంపర్సనల్ లైఫ్? ఇప్పుడు ఎక్కడున్నావు? సర్వత్ర సమబుద్ధయః. ఈ మీరు రాసుకోండి ఈ రెండు వాక్యాలు. కానీ మిగతా నేను చెప్పినవన్నీ మర్చిపోయినా ఈ రామనామం కృష్ణనామం మీరు అలా చేయండి. సర్వత్ర సమబుద్ధయః అది ఒకటి. తర్వాత సర్వభూత హితే రతాః ఈ రెండు రాసుకోండి. సర్వత్ర సమబుద్ధి అంటే పరిస్థితులు ఎలా ఉన్నా, కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నా సమాన బుద్ధి కలిగి ఉండండి. సమాన మీరు ధనవంతులైనా పొంగిపోకండి, దారిద్ర్యం వచ్చిందని కుంగిపోకండి. మీ దేహ ప్రారంభాన్ని బట్టి అన్నీ ఎదురవుతాయి. తర్వాత ఇంకోటి, మీకు ధనం పెరిగినా ధనం తగ్గినా ఎందుకు వస్తాయంటే, మీ కుటుంబంలో ఏదైనా కష్టాలు వచ్చినా ఎందుకు వస్తాయంటే, మీకు కొన్ని పాఠాలు నేర్పడానికి వస్తాయి. మీకేంటి? ఏ రోజుకి ఆ రోజే పాఠాలు నేర్చుకోవాలంటాడు మిల్టన్. ముద్దబ్బాయి లాగా ఉండకండి, శుద్ధ ముద్దు లేకుండా ఉండకండి. మీరు వందేళ్ళు బతికినా రోజుకు పాఠం నేర్చుకోండి. నిన్న వెళ్ళిపోయింది, ఏ వారం ఎవరి ఆదివారం, నిన్న శనివారం వెళ్ళిపోయింది, ఆదివారం వచ్చేసింది. ఈ రోజున కొత్త విషయం ఏమి నేర్చుకున్నాం? కొత్త విషయం నేర్చుకున్నావా? నేర్చుకోకండి, ఆదివారం వెళ్ళిపోయిందా? అలా కాదు, రోజుకు కొత్త విషయం నేర్చుకోండి. మీరు పొందిన అనుభవాలు గుర్తులో పెట్టుకోండి, చేసిన తప్పులు మళ్ళీ చేయకండి. ఏదైనా తప్పులు చేశారనుకోండి, తప్పులు చేశాం అలా అనుకోవద్దు. చేసిన తప్పు మళ్ళీ చేయకండి. అంతేకాదు, తప్పులు చేశాం అలా అనుకోవద్దు. మళ్ళీ చేసిన తప్పు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండండి, సరిపోతుంది అంతే. నిన్నటి రోజు కలవద్దు, రేపు గురించి ఆలోచించుకోండి. జరిగిపోయింది, పాస్ట్ ఇది పాస్ట్. ఇంకా జరిగిపోయింది, మీరేం చేస్తారు? భవిష్యత్తు గురించి ఆలోచించుకొని మీ జీవితాన్ని జాగ్రత్తగా. ఏ రోజు కాలేజీ కొత్త విషయం నేర్చుకోండి, ఏ రోజు కాలేజీ లోపలికి వెళ్ళటం నేర్చుకోండి. అంటే విచ్చిడ్ రావటం నేర్చుకోండి. కంట్రోల్ ఎవరి అన్సర్స్ అగైన్ అండ్ అగైన్, కంట్రోల్ ఎవరి మైండ్ అగైన్ అండ్ అగైన్. మీరు తిరిగి మనసును కంట్రోల్ చేస్తాం, మళ్ళీ పడిపోతా ఉంటాం. మళ్ళీ తిరిగి ప్రయత్నం చేయండి. ఇంద్రియ నిగ్రహంలో కూడా పతనం అవుతూ ఉంటాం. మళ్ళీ పతనం అయిపోయింది, పేడకాయలాగా అక్కడ కూర్చోకండి, మళ్ళీ ప్రయత్నం చేయండి. ట్రై టు అగైన్ అగైన్ అండ్ అగైన్. సర్వత్ర సమబుద్ధ, ఈవెన్ మైండెడ్, ఈక్వల్ మైండెడ్, సర్వత్ర సమదర్శి అయిన వాడికి మోక్షాన్ని వాడు కోరక్కర్లేదు, మోక్షం వచ్చేవాడిని వరిస్తుంది. సర్వత్ర సమదర్శికి వాడికి ఇష్టం ఏమిటి? ఏ ఇష్టం ఏమిటి వాడికి? ఇష్టపడటానికి ఎవరు ఉన్నారు? అది కదండి అందరిలో ఉన్న బ్రహ్మమును చూసేవాడు. ఎవరిని చూసి ప్రేమిస్తాడు? ఎవరిని చూసి ద్వేషిస్తాడు? అందరి హృదయాల్లోనే ఉన్నవాడు విష్ణువే. అందరి హృదయాల్లో ఉన్నవాడు విష్ణువే. నువ్వు విష్ణువుని ద్వేషిస్తావా? అందరి హృదయాల్లోనే ఉన్నవాడు కోరిక, కోపము, కామము, క్రోధము. ఈ గీతను చెప్పాడు కదా, కామము, క్రోధము. అది అర్జునుడు అడుగుతాడు, నాకు మంచిగానే ఉండాలండి, నాకు బుద్ధిమంతుడిగా ఉండాలండి, కానీ తప్పులు చేస్తున్నాను అప్పుడప్పుడు అంటాడు. మీరు చేయటం లేదండి, అర్జునుడు చేశాడు. అర్జునుడు ఎవరు అడిగాడంటే, అది మీరు చేయటం లేదు కాబట్టి దేవుడు మీరు అడగక్కర్లేదు. మీరు అందరిలోనే జెంటిల్నెస్ ఉంది, మీరందరూ జెంటిల్నెస్ కాబట్టి మీకున్న స్థాయి అర్జునుడికి లేదు కాబట్టి అర్జునుడు ఏమంటున్నాడు అంటే, నేను నాకు తప్పులు చెయ్యాలి లేదు, కానీ తప్పులు అప్పుడప్పుడు చేస్తున్నాను. ఎవరు చేయిస్తున్నారు నా చేత ఇష్టం లేని పనులు ఎవరు చేయిస్తున్నారు కృష్ణ అని అడిగితే, కామక్రోధాలు నీ చేత చేయిస్తున్నాయి. ఎక్కడైతే కామం ఉందో అక్కడ కోపం ఉంటుంది, ఎక్కడైతే కోపం ఉందో అక్కడ కామం ఉంటుంది. డబ్బుకి బొమ్మ బొడుసు ఎటువంటియో ఈ కామక్రోధాలు ఒకే నాణ్యానికి ఉన్నారు రెండు వైపులు. కామం ఉందంటే కోరిక ఉందంటే అక్కడ కోపం ఉండి తీరుతుంది, కోపం ఉంటే అక్కడ కోరిక ఉండి తీరుతుంది. అవి డబ్బుకి బొమ్మ బొడుసు ఏంటంటే అటువంటివి. అవి నీకు ఉన్నాయనుకో, కోరిక కోపము నీకు ఉన్నాయనుకో, నువ్వు సర్వత్రా సమదర్శికి అవి నెమ్మదిగా స్లోగా రెడ్యూస్ అయిపోతాయి. నువ్వు ఎవరిని ద్వేషిస్తావు? ఏముంది ఈ లోకంలో? మన ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం కానీ ఏముంది ఈ లోకంలో? వాట్ ఈజ్ మ్యాన్స్ లైఫ్ కంపేర్ టు ఎటర్నిటీ? అంటే నీకు సమాన బుద్ధి కలిగి ఉండు. అంటే అది చేత కాకపోతే నేర్చుకో, చేత కాదు అనుకోకు. చేత కాకపోతే నేర్చుకో. అంటే రాముడికి అటువంటి గొప్ప గుణాలు ఉన్నాయని అనుకో, రాముడికి ఉన్న గొప్ప గుణాలు నాకు లేవని అనుకోకు. రాముడికి సహజంగా ఉన్నాయి, నువ్వు నేర్చుకో. కొంతకాలం నేర్చుకుంటే ఆ గుణాలు నీకు వచ్చేస్తాయి. అంటే నీకు లేవని అనుకోకు, ఎవరికో ఉన్నాయి నాకు లేవనుకోకు. నువ్వు ప్రాక్టీస్ చెయ్యి, అభ్యాసం చెయ్యి, ఆ సద్గుణాలు ఆ కళ్యాణ గుణాలు నీకు కూడా వస్తాయి. అంటే కళ్యాణ గుణాలు కూడా గుణమే, కళ్యాణ కానీ కళ్యాణ గుణాలను మనం బ్రాహ్మణ స్థితి పొందటానికి, ఆ యేసుక్రీస్తు చెప్పిన దేవుడి రాజ్యాన్ని పొందడానికి సహకరిస్తాయి. కానీ గుణమే అది, కానీ ఆ దేవుడి రాజ్యాన్ని పొందటానికి సహకరిస్తాయి. తర్వాత బుద్ధిని ఏమంటారు? వాడు నిర్వాణ స్థితిని పొందాడు అంటారు. బుద్ధిని ఏమంటారు? నిర్వాణ స్థితి అంటే నిత్య సత్యస్థితి. నిత్య సత్యస్థితి అంటే ఎవడైతే సత్యస్థితిని పొందాడో వాడు ఆనందముగా ఉంటాడు. సత్యములో ఉన్నది ఆనందం, సత్యములో ఉన్నది శాంతి, సత్యములో ఉన్నది సుఖం. ఆ సత్యము అలౌకికం, సత్యం అలౌకికం అభౌతికం. అది ఒక రోజు నుండి ఒక రోజు పోయేది కాదు, నిత్యముగా ఉండేది. అది ధ్రువమైనది, చలనము లేకుండా ఉంటుంది. నువ్వు ఆ సత్య సాక్షాత్కారం, ఆ దైవ సాక్షాత్కారం పొందినప్పుడు ఎవరు గోల్ ఈజ్ ట్రూత్ రియలైజేషన్, ఎవరు లో గోల్ ఈజ్ గాడ్ రియలైజేషన్. అది ఆ స్థితి నువ్వు పొందినప్పుడు ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా శాంతే, ఎటు చూసినా సుఖమే. దేవుని కనిపిస్తే నీకేం లాభం లేదు, పోతే నష్టం లేదు. లోకం కనిపిస్తే నీకు లాభం లేదు, లోకం కనిపించకపోతే వచ్చిన నష్టం లేదు. ఎవడు దేహము అసత్యము లోకం అసత్యము అని గ్రహించిన వాడు కదా అవతార పురుషులతో గురువుతో సంబంధం లేకుండా సత్య సాక్షాత్కారం పొందేవాడు. దేహం అసత్యము లోకం అసత్యము ఈ పరిస్థితులు అని అసత్యము ఎవరికైతే అనుభవంలోకి వచ్చిందో వాడు గురువుతో సంబంధం లేకుండా అవతార పురుషులతో సంబంధం లేకుండా ఆ పరమ స్థితిని పొందిన వాడు దైవస్థితి. వాళ్ళు అక్కడ మాత్రమే పొందగలరు. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? కొద్ది మందే ఉంటారు. వాళ్ళు చూసి నువ్వు కాపీ పట్టకు, నీ కాపీ కొట్టకు, నువ్వు ఏ పరిస్థితిలో అర్థం చేసుకుని లోపల నీకున్న మైనస్ పాయింట్లు ఏంటో ప్లస్ పాయింట్లు చూసుకుని అందులోంచి నువ్వు ప్లస్ పాయింట్లు అభివృద్ధి చేసుకుంటూ మైనస్ పాయింట్లు తొలగించుకుంటున్నారు. సర్వత్ర సమబుద్ధయం సర్వత్ర సర్వభూత ఇదే రచ రాసుకుంటున్నారు. అదేనండి, రాసుకోండి, ఇంటికి వెళ్ళండి, ధ్యానం చెయ్యండి, తరించండి, మీరు రాసుకోండి. అందరికీ జ్ఞాపకం ఉండవు కదా, కొంతమంది మర్చిపోరు రాసుకోవడం మనసుది. రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. వాక్యమద్య దేవుడై ఉన్నది అంటే వాక్యము కూడా దేవుడితో సమానం. ఆ వాక్యమును జ్ఞానము చెయ్యాలి, ఆ వాక్యమును మనం నింగాలి. అంటే మరి అది జీర్ణమవ్వాలి, వాక్యంలో ఉన్న అర్థం మనకి జీర్ణమవ్వాలి. అప్పుడు మనకు శక్తి కలుగుతుంది. వాక్యం మనకు అర్థమయ్యగలది అందులో శక్తి కలుగుతుంది, అది జీర్ణమవుతుంది. అయితే సర్వభూత ఇతేరతాహ అంటే కొంతమందిని ప్రేమించమని కొంతమంది ద్వేషించమని ఇక్కడ చెప్పటం లేదు. అందరి క్షేమం కోరుకు అంటే అందరి క్షేమం అంటే నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నీకు విరోధులు ఉంటారు. సహజంగా లోకం కదా, లోకం ఎప్పుడు అలాగే ఉంటుంది. కుక్క తోక వంకర, కుక్క తోక వంకర ఎలా ఉంటుందో లోకంలో వంకరలు ఎప్పుడు ఉంటానే ఉంటాయి. సముద్రంలో కెరటాలు ఉంటానే ఉంటాయి. కెరటాలు తగ్గాక ఇంతవరకు సముద్రంలో స్నానం చేసిన వాడు లేడు. అయ్యే కెరటం కెరటం మధ్య స్నానం చేసి మనం ఒడ్డుకు వచ్చేయాలి. అయితే లోకంలో ఉన్న లోపాలు ఎప్పుడు ఉంటానే ఉంటాయి. ఆ లోకంలో ఉన్న లోపాల మధ్యనే మనం జాగ్రత్తగా మనిషిలో లోపాల నుంచి విడుదల పొందాలి. అందుకని లోకంలో లోపాలు లేనప్పుడు సాధన చేద్దాం, ఆ సముద్రంలో కెరటాలు తగ్గాక స్నానం చేద్దాం అంటే సాధ్యం కాదది. సాధ్యము ఈ కష్ట సుఖాల మధ్యనే మనం పాఠాలు నేర్చుకుని ఒడ్డుకి రావాలి. సర్వభూత హితీరత అదృష్టవంతులను చేర్చుకుంటాం మన పార్టీ. మన ఉదయంలో అదృష్టవంతులకి స్థానం ఇస్తాం, ధనవంతులకి స్థానం ఇస్తాం. ఎవరికైనా ఎమ్మెల్యే పదవి ఎంపీ పదవి ఇస్తే వాడికి స్థానం ఇస్తాం. దరిద్రులకి బీదవాళ్ళకి దురదృష్టవంతులకి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు బంగారు పిచ్చుకులు ఐశ్వర్యవంతులు ఇటువంటి వాళ్ళకి స్థానం ఇస్తాం. దురదృష్టవంతులకి దైవం చేత కొట్టబడిన వాళ్ళకి పరిస్థితుల ప్రభావం వల్ల పేదరికం అనిపించే వాళ్ళకి నిర్దయం ఎందుకు ఇస్తా ఇవ్వను. అధికారంలో ఉన్న వాళ్ళకి నీ హృదయంలో స్థానం ఇస్తా, నీకు ఉపకారం చేస్తాను. దరిద్రులు నీకేం ఉపకారం చేస్తాను? వాళ్ళను కూడా నీ హృదయంలో తీసుకోవా? మరి వాళ్ళను కూడా నీ హృదయంలో తీసుకోకపోతే నువ్వు సర్వభూతాలను ఎలా ప్రేమించగలవు? నువ్వు అందరి క్షేమాన్ని కోరుకో అంటే అదృష్టవంతుని క్షేమాన్ని కోరుకుని దురదృష్టవంతుని క్షేమాన్ని కోరుకోవటం మానేస్తావా? అందరి క్షేమాన్ని కోరుకో. వాళ్ళు వాళ్ళ ప్రారంభాన్ని బట్టి వాళ్ళు అలా ఉన్నారు. నీకేలా ప్రేమించడానికి నీకు కరువు ఎందుకు? వాళ్ళని ఆప్యాయంగా పలకరించడానికి నీకు కరువు ఏంటి? సర్వత్ర సర్వత్ర సమపద్య సర్వభూత ఇదే రకాహ అందరి క్షేమం కోరుకో. అంటే అదృష్టవంతులు ఉంటారు, దురదృష్టవంతులు ఉంటారు, ధనికులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, అదే పరిస్థితులు అనుకూలంగా ఉంటారు, కొంతమంది అనుకూలం లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎంత కష్టపడ్డా కలిసి రాదు. పాపం ఏం చేస్తారు, కష్టపడతారు కలిసి రాదు. కొంతమంది కొంచెం పని చేసి ఎక్కువ లాభాలు పొందుతారు, వాళ్ళు చేసిందల్లా బంగారం అయిపోతా ఉంటుంది కొంతమంది. కొంతమంది వాళ్ళు ఏది ముట్టుకుంటే బంగారమైనా రాగి అయిపోతూ ఉంటుంది, కొంతమంది రాగిని ముట్టుకుంటే బంగారం అయిపోతూ ఉంటుంది. దానికి పూర్వజన్మలు చేయలే లంక ఉంటుంది. ఆ గోళ నీకేలా, నువ్వు సమాన దృష్టి కలిగి ఉండు. ఆ గోళ నీకేలా, వాళ్ళ ప్రారంధాల గోళ నీకేలా. నువ్వు నీ చేయవలసిన వాళ్ళు అందరూ సమాన దృష్టి కలిగి నువ్వు ప్రేమించగలిగితే సమానంగా ప్రేమించే నీకు ఇష్టాలు ఎలా, అయ్యి ఇష్టాలు ఎలా, రాగాలేలా ద్వేషాలేలా, అయితే నువ్వు పాడవకు. నువ్వు అందరి క్షేమం కో సర్వభూత ఇదే రత, అందరి క్షేమం కోరుకోవటం నీకు దారిద్ర్యంచుకు. అందరినీ నువ్వు ఉద్ధరించలేకపోవచ్చు, అందరినీ నీ శక్తిని బట్టే ఉద్ధరించు, నీ పరిమితిని బట్టే నువ్వు చెయ్యి. నీ శక్తి అంటే లోకంలో ఎంతమంది దరిద్రులు ఉన్నారో నేను ఎక్కడ ఉద్ధరించగలను అనుకోకు. నువ్వు ఒక దరిద్రుడికి సహకరించు. ఇంకేం చూస్తాను భగవంతుడు మూడో తరగతులకి చెప్పినట్టు ఆయన చెబుతాంటే ఇంకా నీకేం మాకేం తెలియదు అంటే అర్థమైంది. లోకంలో చాలా మంది దరిద్రులు ఉన్నారండి, వీళ్ళందరినీ నేను ఎక్కడ బాగు చేయగలవండి. అలాగే కొన్ని ఒక దరిద్రుని బాగు చేయి, ఓ చదువు లేని వాడికి చదువు చెప్పు, ఎవడో ఒక్కడికి సార్. కొన్ని లోకంలో ఉన్నారు, అందరినీ ఉద్ధరించలేవు. నీ యొక్క అర్హతను బట్టి, నీ యోగ్యతను బట్టి ఒక్కడికి ఉపకారం చేయి. ఇట్ ఈస్ గ్లోరియస్ ఈవెంట్ కలుగుతున్నాను. ఆ ఒక్కడ కూడా చేయటం మానేసి లోకాలంతా నేను ఎక్కడ పట్టుకోగలవంటే లోకాలంతా ఉద్ధరం ఎలా. ఇటువంటి ఆడంబరం కౌరులు, ఇటువంటి ఊరికి విలువ లేని మాటలు మాట్లాడకండి. వాస్తవ పరిస్థితికి దూరమైన మాటలు మాట్లాడకండి. అందరిని ఉద్ధరించమని ఇక్కడ చెప్ప, నీకు చేతగా చెయ్యి, నీ శక్తిని అనుసరించే చెయ్యి. సర్వభూత ఇతేరత సర్వత్ర సమదుద్ధయ క్లేశోధిగతరస్తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భి అవాప్యతే. దేహబుద్ధి ఉన్న వాళ్ళు నీకు అర్థమవుతుందా, డైరెక్ట్గా గురువుతో సంబంధం లేకుండా మేనిఫెస్టెడ్ గాడ్ అంటే అవతార పురుషుడితో సంబంధం లేకుండా బ్రహ్మమును పట్టుకోలేరు. దేహాభిమానం ఉన్నవాళ్ళు, దేహబుద్ధి ఉన్నవాళ్ళు, ఈ బాడీ అయి ఈ శరీరం మాత్రమే నేను, ఈ బాడీ అయి ఈ శరీరం మాత్రమే నేను అనుకునేవాళ్ళు ఎవరి సహాయం లేకుండా బ్రహ్మమును ఎలా పొందగలవు, అది సాధ్యం కాదు. అయితే ఎవరో నువ్వు నీకు ఇష్టమైన ఆచార్యుడు కానీ లేకపోతే గురువు కానీ అవతార పురుషుడు కానీ నీకు ఇష్టమైనటువంటి ఒక రూపాన్ని తీసుకుని నీకు ప్రీతికరమైన రూపం ఎక్కడైతే గురువు ఉండాలి నీకు, నీకు ప్రీతికరమైన రూపాన్ని తీసుకుని ధ్యానం చేసి ఆ నామాన్ని స్మరించి ఆయన అనుగ్రహం ద్వారా బ్రహ్మముని పొందు. అవ్యక్త ఏమంటే నిరాకారాన్ని అంటే సాకారాన్ని సగుణాన్ని ప్రేమించే వాళ్ళు తీరుగ్గా బ్రహ్మను పొందుతారు. నిరాకారాన్ని అసలు వస్తువుకి ఆకారం ఏదైతే లేదు, నిరాకారాన్ని నిర్గుణాన్ని మీరు ఆధారం చేసుకుని తెలుసుకోవాలంటే చాలా కష్టం. మీకు అర్థమవుతుందా, అసలు వస్తువుకి గుణం లేదు, అసలు పదార్థానికి ఆకారం లేదు. అలాగని మీరు దాన్ని డైరెక్ట్గా దాన్ని పట్టుకోవడం కష్టం అవుతుంది మీకు, అది క్లేశకరం, అది ఇబ్బందికరం అవుతుంది. ఏదో ఒక మేనిఫెస్టో కదా, ఎవడన్నాడు బహుశా ఒక మహాభక్తి అన్నాడు, రూపము లేకుండా ఏ దేవుడికి నేను తలవంచగలను, రూపము లేని దేవుడికి నామము లేని దేవుడికి ఎవరికి నేను నమస్కారం పెట్టగలను, ఎవరి దగ్గర నా తల వంచగలను. అసలు వస్తువుకు రూపం లేదు, గుణం లేదు, పేరు లేదు, మరి ఎవరి దగ్గర నా తల వంచాలి, రూపం లేకపోతే ఎవరికి నమస్కరించాలి, ఎవరికి నా నోటి నిండా స్తోత్రం చేసుకోవాలి, హృదయపూర్వకంగా ఎవరికి నమస్కరించాలి, నా హృదయాన్ని ఎవరికి సమర్పించాలి. మేనిఫెస్టేషన్ లేని వస్తువుకి నేను ఎలా తల వంచాలి,
నోడితో నాలుగు మాటలు ఎక్కడే చెప్పుకోగలను, చేతులతో ఎలా నమస్కారం చెప్పుకోగలను? ఏదైనా రూపం ఉంటే, నామం ఉంటే, అక్కడ గుణం ఉంటే నేను నమస్కారం పెట్టుకుంటాను, ఏదైనా ఐవేద్యం పెట్టుకుంటాను, మళ్ళీ నేను ప్రసాదంగా తింటాను. ఆ రూపం లేనప్పుడు, నామే లేనప్పుడు అది నేమ్ లెస్, ఫారం లెస్, యాక్షన్ లెస్. నేను ఎక్కడ తల ఉంచుకోవాలి? నా ఎడ్డ ఎక్కడ బాగు చేయాలి? నా రెండు చేతులు ఎక్కడ కలపాలి? ఈ పెద్దలతో ఏ దేవుణ్ణి నేను స్తోత్రం చెయ్యాలయ్యా? అన్నాలు చేస్తాడైతేనే బ్రహ్మము అప్రకటితము, ప్రకటన కాదు. అది ప్రకటన కానప్పుడు నేను ఎవరికి నమస్కారం పెట్టాలి అంటే దీని అర్థం ఏంటంటే మేనిఫెస్టెడ్ గాడ్ని తలంటే మరణించుకుంటే వస్తువుని పొందడం మంచిదే. అంటే చేతులతో నమస్కారం పెట్టుకోవచ్చు, నోరుతో స్తోత్రం చేసుకోవచ్చు, నీ తలకాయ అక్కడ వంతవచ్చు. అక్కడ రూపం లేని దేవుడికి, నామం లేని దేవుడికి, అసలు సత్యానికి రూపం లేదు, అసలు సత్యానికి నామం లేదు, అసలు సత్యానికి గుణం లేదంటే నేను ఎవరిని చూసి ఏ ఆధారాలను చూసుకుని చెయ్యాలి? నాకు ఏదైనా భక్తిభావం పెంచుకోవడానికి నాకు ఏదైనా సపోర్ట్ ఉండాలి కదా. అది వ్యక్తం కాని దానికి నేను నమస్కారం ఎలా పెట్టగలను? వ్యక్తం కాని దానికి నేను తల ఎక్కడ ఉంచగలను? ఎడ్డ ఎక్కడ బాగు చేయగలను? అని అవ్యక్త అది అంతేక ఒక రూపం నామం ఉన్న గురువు కానీ, ఒక లేకపోతే ఒక ఆచార్యుడు కానీ, లేదా అవతార పురుషుడు కానీ. అవతార పురుషులు ఎవరైనా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళన్నాడు సగం సింహం సగం నరుడు, వాళ్ళ పేరేం పేరు? నరసింహస్వామి. నరసింహస్వామి అంటే ఏంటి? వాడు సగం నరుడు సగం నరసింహ, కొంత సింహం అని. వాడు కొంత సింహం అని కొంత నరుడు అని. వాడు తల్లి కడుపు నుంచి రాలేదు సమానం తెచ్చాడు. నరసింహస్వామి తల్లి కడుపు నుంచి రాలేదు, ఎందులో తెచ్చాడు? స్తంభం తెచ్చాడు. వాడు తల్లి కడుపు నుంచి రావక్కడ స్తంభం తెచ్చినా అక్కడ ఉన్న ఈశ్వర శక్తి ఒకటే. మీరు కృష్ణుని ఆరాధించడం వల్ల ఏ ఫలితం వస్తుందో, నరసింహస్వామిని ఆరాధించడం వల్ల కూడా అదే ఫలితం వస్తుంది. ఎంచేదంటే అది తల్లి కడిపులను తెచ్చాడు, ఎందులో తెచ్చాడు? స్తంభంలో తెచ్చాడు. కానీ అక్కడ పనిచేసి చైతన్యం ఉంటే లోపల, అక్కడ రూపం తేడా నామం తేడా, కానీ లోపల పనిచేసే చైతన్యం ఒకటే. అది లోపల పనిచేసే, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. లోపం ఏదైనా అది లోపల పనిచేసే ఆ చైతన్యం ఒకటే. అంచేది మీరు కర్మ పని చేయండి, పని చెయ్యండి, ప్రారంభం ప్రారంభం అనుకుంటూ కూర్చోకండి. ఏ పొడి గుర్రు పోతుర్రు ఉండి ఎలా పోట్లాడుకుంటాయో, ప్రారంభము పురుష ప్రయత్నం ఎలా పోట్లాడుకుంటా ఉంటాయి. మా ప్రారంభం ఇలా ఉంది, మా ప్రారంభం ఇలా ఉందని ఏడిస్తా కూర్చోకండి. మీ ప్రారంభాన్ని సాధన చేసి జయించండి, పురుషకారం చేసి జయించండి, ప్రయత్నం చేసి జయించండి. రెండు గొర్రె పోతులు ఎలా పోట్లాడుకుంటాయో మీ ప్రారంభంతో పోట్లాడి. అంటే మా ప్రారంభం ఎలా ఉందని కుంగిపోకండి. మా ప్రారంభం ఎలా ఉందని కుంగిపోవద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మీకు అర్థమవుతుందా? దేవుడు అక్కడ ఉన్నాడు, ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు అని వాడి యొక్క శక్తి మీద నమ్మకం కలిగి ఉండండి. వాడి మీద విశ్వాసము తగ్గించకండి. వాడి పాదాల మీద ఆ విశ్వాసము తగ్గించకండి. వర్షిప్ గాడ్ చెరద పూర్ వర్షిప్ గాడ్. మీరు దేవుని పాదాల మీద భక్తి తగ్గించుకోవద్దు. ఒకవేళ మీ ప్రారంభాల మీద మీరు ప్రయత్నం చేసి పురుషకారం వల్ల ఈశ్వరుడి మీద మీకున్న విశ్వాసాన్ని పెంచుకుంటూ ఈశ్వరి దైకి పాత్రలై ప్రారంభంతో పోరాడండి. ఏడుస్తూ కూర్చోకండి. పురుషకారం ఉండాలి. బీ బ్రేవ్. ఇప్పుడు దేవుడు చెప్పిన భావాలు మీకు నచ్చలేదు అనుకోండి, అయి నా అసిరకం బుర్రలో అన్నాడు ఆయన ఇస్తాను. ఆ బుర్రలు మీరు పట్టించుకోవద్దు. నాసిరకం బుర్రలో పనికిరాని బుర్రలో, పనికిరాని తలకాయలు, ఆ పనికిరాని తలక ఏదో ఉందని భుజాన్ని వేసుకుని వెళ్ళకండి. గొప్ప ఊహలు, గొప్ప ఆలోచనలు, ఉన్నతమైన ఆదర్శాలు, ఉన్నతమైన లక్ష్యాలు ఈ పనికిరాని బుర్రలు అంగీకరిస్తాయా? ఎవడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ పనికిరాని తలకాయ లాంటిని అంగీకరిస్తాయా? ఎక్కడున్నావు? నువ్వు కర్మ చెయ్యి, కర్మ ఫలితం కోసం ఎదురు చూడకు, దాన్ని సన్యసించు. ఆ ఫలితం నీకు వస్తే వస్తుంది, రాకపోతే రాదు. అది పని కాదు, నీ చేతిలో నువ్వు పని చెయ్యి, నీ చేతిలో పని చెయ్యి. నా చేతిలో పని కూడా నీకు వద్దు, చేస్తాను చెయ్యను. నువ్వేమి డిమాండ్ చేయకు, నువ్వు ఏమి డిమాండ్ చేయొద్దాం. ఇస్తాను ఇవ్వను, నీ పట్ల దయ చూపిస్తాను చూపించను. ఆ గొడవలు నీకు వద్దు, నువ్వు చేయవలసింది నీ పని ఏదో చేసుకో. నీ చేతులను పనులు చెయ్యి, నా చేతులను పనులు జ్ఞాపకం చేయకు. నీకు నీ కర్మ పని, నువ్వు చేసిన పనికి ఫలితం ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అది నేను నిర్ణయించుకుంటాను. అది నీకేమి సంబంధం లేదు. నువ్వు కర్మ చేసి వదిలేయి, నువ్వు పని చెయ్యి వదిలేయి. నువ్వు ఏదైనా మంచి పని చేసావనుకో, అది రేపే నీకు ఫలితం రాకపోవచ్చు, 100 జన్మల తర్వాత రావచ్చు. అది చెప్పలేము మనం, అది ఈశ్వరుడి నిర్ణయం. అంచేత నేను నీకు ఎప్పుడు ఫలితం ఇస్తాను దాని గురించి ఎక్స్పెక్టేషన్ వద్దు. ఎక్స్పెక్టేషన్ ఉంటే డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎక్స్పెక్టేషన్ లేని వాడికి డిసప్పాయింట్మెంట్ ఏంటి? ఎదురు చూసేవాడికి ఆశాభంగం కానీ ఎదురు చూడని వాడికి ఆశాభంగం ఎక్కడ ఉంది? అంచేత నువ్వు నీ పని ఏదో నువ్వు చేసుకో, నా పని ఏదో నేను చేస్తాను. నేను ఇస్తాను ఇవ్వను, నేను అనుగ్రహిస్తాను అనుగ్రహించను, నీకు మోక్షం ఇస్తాను ఇవ్వను. ఆ గొడవించుకు నువ్వు నీ చేతులు పని ఉడగైపోవడానికి ఆ ఉడగం పెట్టి చెయ్యి, నీ మనస్సును అక్కడ పెట్టి చెయ్యి, డెడికేటెడ్గా చెయ్యి, డివోటెడ్గా చెయ్యి. ఒకవేళ నీకు ఏమి ఇవ్వననుకో, ఇవ్వనని విసుగు చెందకు. ఆ సహనం వద్దు. అందరిలో నీవు ఇస్తూ ఉన్నప్పుడు ఇవి అవన్న చూసి నువ్వు అసహనంగా ఉంటావు. అచ్చారు అందరిలోని ఈశ్వరుడు ఉన్నప్పుడు, అందరిలోని పరమాత్మ ఉన్నప్పుడు, అందరిలోని మహావిష్ణువు ఉన్నప్పుడు ఎవరి పట్ల నువ్వు అసహనంగా ఉంటావు? ఎవరిని ద్వేషిస్తావు? ద్వేషించడానికి ఎవరిని ద్వేషిస్తావు? నువ్వు ఎక్కడ ఎవరిని ద్వేషిస్తాడు? ఆ హృదయంలో మహావిష్ణువు ఉన్నాడు కదా, విష్ణు అంటే వ్యాపించిన వాడు అక్కడ ఉన్నాడు కదా, ఎవరిని ద్వేషిస్తావు? ద్వేషించడానికి ఎవరి మీద నీ అసహనం చూపిస్తావు? నువ్వు ఎవరి మీద అయితే అసహనం చూపిస్తున్నావో అక్కడ కూడా విష్ణు ఉన్నాడు, అక్కడ కూడా విష్ణు ఉన్నాడు. అంతే, నువ్వు కర్మ ఫలితాన్ని సన్యసించు, కర్మ ఫలితాన్ని సన్యసించు. ఒకవేళ నువ్వు ఫలితం మర్చిపోయిన, నేను మర్చిపోను. ఏదైనా మంచి పని చేసి మర్చిపోతే నేను మర్చిపోను. అంటే ఇండివిజువల్ లోపల మనకి వ్యక్తిగతమైన నేను ఉంది కదా, అది ఈ నరకాసుడు ఇండివిజువల్ అయ్యా. మనం నేను నేనంటాం చూడు, వాడే నరకాసుడు. యేసుక్రీస్తు ఎలా సిరివేయబడ్డాడో ఈ నేను సిరివేయబడితేనే కానీ వాడికి మోక్షం రాదని. యేసుక్రీస్తు శరీరాన్ని ఎలా సిరివేశారో ఈ ఇండివిజువల్ ఆయ్ బాడీ బాగుండాయి పెరసనల్ ఆయ్ ఈ వ్యక్తిగతమైన నేనుని అది యేసుక్రీస్తుని సిరివేసినట్టు సిరివేయబడితేనే కానీ వాడికి శాంతి లేదు, సుఖం లేదు, నిర్మాణ స్థితిని పొందలేదు. అంటే నిత్య ఆనంద స్థితిని పొందలేడు. ఈ దేహగతమైన నేనే నీకు ఆనంద స్థితికి వెళ్ళకుండా, వైకుంఠ రాజ్యాన్ని పొందకుండా నీకు వాడు అడ్డు వస్తున్నాడు. అయ్యా నువ్వు సన్యాసించు, నువ్వు నన్ను ఉపాసన చెయ్యమయ్యా, నన్ను ధ్యానించు, నన్ను ఉపాసన చెయ్యి. తర్వాత నీ కర్మను నా ఇంటి సన్యాసించు. వాడు నువ్వు నేను చెప్పినట్టు నేను నడుచుకుంటే, నేను చెప్పినట్టు నువ్వు భగవంతుడు ఎలా చెప్తా నడుచుకోవటమే మన పని. నీకు అర్థమవుతుందా? అది ఎలా డిక్టేట్ చేస్తే అలా నడుచుకోవటమే పని. నువ్వు నా పట్ల విశ్వాసం కలిగి ఉంటే నేను ఉద్ధరించకుండా ఉంటాను. మీరు విశ్వాస పాత్రలే కదా. ఎవరికైతే కృతజ్ఞత లేదో వాళ్ళని ఏసాను వాడు మీరు విశ్వాసహీనులు. కృతజ్ఞత లేని మనుషుల్ని యేసు ముఖం మీద అనేవాడు మీరు విశ్వాసహీనులు. విశ్వాసహీనులారా, మీకు స్వర్గరాజ్యమా? మీకు స్వర్గరాజ్యంలో చోట అదే అన్నాడు. ఎవడు జనక మహారాజు గురివాడి పేరేం పేరు రాజ్యవర్తుడు అన్నాడు. నీ ఆవుల్ని మర్చిపో, నా పట్ల విశ్వాసం కలిగి ఉండు, నా పట్ల ప్రశంసత కలిగి ఉండు. నేను నీకు చెప్పిన చదువు మర్చిపోతాను, నీకు చెప్పిన చదువు మర్చిపోతాను, నీ పట్ల నేను కూడా కృతజ్ఞత కలిగి ఉంటాను. నువ్వు నాకు ఇచ్చిన ఆవులు మర్చిపో, నేను నీకు ఇచ్చిన చదువు మర్చిపోతాను, నీకు చెప్పిన చదువు మర్చిపోతాను, కానీ నా పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు, నేను కూడా నీ పట్ల విశ్వాసముగానే ఉంటాను మహారాజా. కానీ మొయ్యుకు నువ్వు, నేను 500 ఆవులు ఇచ్చాను అది మొయ్యుకు, మోస్తే నా ఆరోగ్యం చెడిపోతుంది. నువ్వు నా ఆరోగ్యం చెడిపోయిన తర్వాత నీ ఆవులు ఎందుకు? మొన్న సంతేశాలు చూడండి, విజయవాడలో అమ్మాయిని, ఆ చిన్న 10 సంవత్సరాల అమ్మాయిని 25 కోట్లు ఆస్తి రాశాడు తండ్రి. 25 కోట్ల రూపాయలు ఇరగారు ఆస్తి రాశాడు 15 సంవత్సరాల అమ్మాయి. చివరకాడు ఆడు గుండాకి చచ్చిపోయాడు. ఆ గుండాకి చచ్చిపోయే ముందు ఇంత గుండె ఆగిపోతున్నాను ఏమన్నా అంటే, నువ్వు ధనవంతుల కుటుంబంలో పుట్టడం పొరపాటు చేశావు, పేదవాళ్ళ కుటుంబంలో పుడితే 100 ఏళ్ళు బతుకదు, ధనవంతుల కుటుంబంలో పుట్టి 10 సంవత్సరాలకి చచ్చిపోయావు. నువ్వు తప్పు చేసావమ్మా, నువ్వు పేదవాళ్ళ కుటుంబంలో పుడితే 100 ఏళ్ళు బతుకుతుంది కదా, ధనవంతుల కుటుంబంలో పెట్టి నీ రోజులు 10 సంవత్సరాలకి 10వ సంవత్సరం వచ్చేవాడికే నీకు 100 సంవత్సరాలు నిండిపోయినాయి. నువ్వు చేసిన తప్ప ఒకటి, ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టడం నువ్వు చేసిన తప్ప. ఏజు సర్వాణి కర్మాణి వయసు అన్యస్య మత్పరాహ అనన్యరేవ యోగేన మా ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త ముక్తి సంసార సాగరాత్ భవామి నా శిరాత్ పార్థం ఆవేశిత శాత మయ్య ఆవేశిత శాత శాం. నీ మనస్సుని ఇంకోటి జ్ఞాపకించుకుని అస్తమానాన్ని ప్రేమించండి. నీ మనసును ఏం అస్తమని చేస్తంగా చెబుతాడండి, నేను మన ఇష్టమైతే ప్రేమిస్తాడు, అది ప్రేమించి ప్రేమించమని అడుగుతాడు. నన్ను పూజించమంటున్నాడు, జపించమంటున్నాడు, ప్రేమించమంటాడు ఏంటండి? నా పట్ల మనకు ఇష్టమైతే ప్రేమిస్తాను లేచలేదు అని అడుగుతాడు ఏంటండి? అడగటం ఏంటండి? నన్ను ప్రేమించండి, నన్ను జపించండి, నన్ను పూజించండి, తర్వాత మీ మీ మనసును నా మీద నిలబెట్టండి, తర్వాత మీరు కంగారు పడకండి, మిమ్మల్ని త్వరలో మీరు నేను చెప్పినట్టు చేస్తే మీకు ఆశాభంగం చేయను, తొందరలోనే మీకు ఆలస్యం చేయను, తొందరలోనే వదిలిస్తాను. ఎందుకని వదిలిస్తాం? తాత్కాలిక విషయాలు కాదండి ఈ ఈ కార్య ఐశ్వర్య ఈ కార్యకారణ సంబంధాలు. మన శరీరం ఏదైనా ఏ రోజునైతే పుట్టిందో ఆ రోజునే చావు నిర్ణయం పడుతుంది. మనకు వచ్చి డబ్బు పడిపోతుంది అనుకోండి, ఏ రోజునైతే నీకు డబ్బు వచ్చిందో ఆ డబ్బు అంతా ఎప్పుడు పోవాలో అప్పుడే నిర్ణయం పడుతుంది. బాగా జ్ఞాపకం చేసుకోండి. మీకు ఇప్పుడు బంగారు పిచ్చులు అయిపోతున్నారు అనుకోండి, మీరందరూ ఓ డబ్బు వచ్చేస్తుంది అనుకోండి, భాగ్యవంతులు అయిపోయాం ఐశ్వర్యవంతులు అనుకుంటారు అనుకోండి, ఏ రోజునైతే మీకు డబ్బు రావటం ప్రారంభించిందో ఆ డబ్బు అంతా ఎప్పుడు పోవాలో ఆ రోజే నిర్ణయం పడుతుంది. ఏ రోజునైతే మీరు పుట్టారో ఆ రోజున మీరు ఎప్పుడు చచ్చిపోవాలో నిర్ణయం పడుతుంది. మీకు అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఇవిడేమంటున్నాను, ఇవన్నీ తాత్కాలిక విషయాలు, ఇవన్నీ తాత్కాలిక విషయాలు. ఈ పుట్టటాలు, చావటాలు, దారిద్ర్యాలు, ఐశ్వర్యం, దారిద్ర్యం కూడా కొన్ని పాఠాలు నేర్పుతున్నాయి. మనం ఎప్పుడైనా కొన్ని దారిద్ర్యం అనుభవిస్తాం అనుకోండి, అది కూడా కొన్ని పాఠాలు నేర్పేడుతుంది. ఐశ్వర్యం కొన్ని ఐశ్వర్యం ఎలా పాఠాలు నేర్పుతుందో దారిద్ర్యం కూడా కొన్ని పాఠాలు నేర్పుతుంది. చెయ్యే పాలంటే నాకు ఇష్టమే పాపం, కానీ ఆ విమానం వచ్చాక వినయం అంతా పోయింది, బైబిల్ మర్చిపోయాడు. కారణం సంపదే, అంతకుముందు వాళ్ళకి ఏమీ లేదు. ఇంకో మాట నేను రహస్యం చెప్తానండి, వీళ్ళకి రామకృష్ణ మత వాళ్ళు ఉన్నారు, ఈ అదే కృష్ణ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎలా చేయాలంటే అది యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే, అర్జున నువ్వు నేను మాట్లాడుకుంటున్నాం, నువ్వు నేను మాట్లాడుకుంటున్నాం, ఈ డైలాగు ఈ సంభాషణ బాగా చదివి అధ్యయనం చేసి అర్థం చేసి అనుభవంలోకి తెచ్చుకుని ఇతరులకు అర్థమయ్యేలాగా ఎవరైతే బోధిస్తున్నారో, ఇది వెరీ డియర్ టు మీ, ఇది వెరీ నియర్ టు మీ, ఇది వెరీ క్లోజ్ టు మీ, ఇది నియరెస్ట్ అండ్ డియరెస్ట్ టు మై హార్ట్. వాళ్ళు నాకు ఈ ప్రపంచంలో ఎవరైనా ఇష్టలు ఉంటే వాళ్ళే ఇష్టలని చెప్పాడు. నీకు అర్థమవుతుంది. అలా ఏసుక్రీస్తు పడే అని చెప్పాను బైబిల్లో. నేను చెప్పిన మంచి మాటల్ని ఇతరులకు అర్థమయ్యేలా చెప్పండి, వాళ్ళు స్వర్గరాజ్యాన్ని పొందుతారు కదా అని ఆయన చెప్పాడు. ఇప్పుడు మనం అన్ని మన మతంలో పూర్తిగా టీచింగ్ లేదు. అసలు పూర్వకాలంలో గుళ్ళోకి వచ్చి హరికథలు చెప్పేవారు, పురాణాలు చెప్పేవారు. ఇప్పుడు పురాణాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, పెంచిన వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు లేరు. రికార్డింగ్ డ్యాన్సులు ఎక్కడ ఇప్పుడు దేవాలయాలు అంటే సినిమాలు అంటే ఆ సినిమాలు రికార్డింగ్ డ్యాన్స్ అసలే మనం కామక్రోధాల నుంచి బయటికి రాలేకపోతున్నాం. ఆ సినిమాలు రికార్డింగ్ డ్యాన్స్లో కామక్రోధాలు పెంచారు. ఇప్పుడు పురాణం చెప్పేవాడికి ఎవరికి అన్నం పెట్టరు, పురాణం చెప్పేవాడికి ఎవరికి అరిక చెప్పేవాడికి భగవంతుడి గురించి చెప్పేవాడికి అన్నం లేదు అని చెప్పి వీళ్ళేం చేశారు చెప్పేవాళ్ళు బాగా. ఇప్పుడు రామకృష్ణ మఠం ఉందండి, మరి నేను ఏదో పరిమితి రామకృష్ణ మఠం పెడదు, ఆరు మంది వెళ్తే రామకృష్ణ మఠం కడతాను. మన మంగళవారం రామకృష్ణుడు జయంతి అయింది. ఆ సన్యాసులు నాకు తెలిసి ముగ్గురు సన్యాసులు ఉన్నారు అక్కడ వర్కర్స్ కాకుండా. ఆ పెద్ద స్వామిని అడిగాను, మీరు రామకృష్ణపురం జయంతి ఎలా చేశారు? 8 మాత్రం 12 దాకా భజన. ఇంకా బుద్ధి కూడా నవ్వుతున్నాడు, దగ్గర ఉన్నాడు. 8 మాత్రం 12 దాకా భజన అట్టాడు, 12 మాత్రం 2 దాకా భోజనాలు అయిపోయిన భోజనం. మరి అయిపోయిందనుకోండి, మీరు 3 మాత్రం 4 వరకు రామకృష్ణుడి గురించి ఏదైనా చెప్పొచ్చాలని చెప్పలేదండి, వెళ్ళిపోయారని అందరూ అంటున్నారు. టీచింగ్ వదిలేశారు. ఈ మొదలెట్టాడు అక్కడ దస్తావేజీలో కాగితాలు కూర్చోబెట్టుకోవడం, మేము గోదావరి రోజున ఆ పని చేస్తున్నామండి, ఇక్కడ ఈ పని చేస్తున్నామండి, అక్కడ ఆ పని చేస్తున్నాం, అక్కడ కాలువ తవ్వుతున్నాం, ఇక్కడ ఇక్కడ ఏమో సత్తరో కడుతున్నాం, మీరు చందా ఎంత ఇస్తారు, మన దగ్గర ఏమైనా 10,000 ఇస్తే చందా ఆ రసీదు ఇచ్చి ఈ డబ్బు ఇవ్వటం, అక్కడ నలుగురిని కూర్చోబెట్టడం, మనం ఇచ్చిన డబ్బు పుచ్చుకోవడం, రసీదు ఇవ్వటం, ఇదే పని తీసింది. ఇంకా అదే క్వశ్చన్ వాళ్ళు అన్నారు, రోజుకి 5,000 మందికి భోజనం పెడుతున్నామండి, రోజుకి 10,000 మందికి భోజనం పెడుతుంది, మీకు గోసేవ కావాలంటే డబ్బు ఇవ్వండి, గోవులు మేపుతాం, మీరు మనుషులకి భోజనాలు పెడతాం కావాల్సింది డబ్బు అండి. అధికారులు ఏమైనా ఉంటే డబ్బు ఉంటుందని మంచి పనులు చేయకూడదని కదా. అసలు టీచింగ్ వదిలేశారు అందరూ, అదే కృష్ణ వాళ్ళు వదిలేశారు, ఈ రామకృష్ణ మఠం వాళ్ళు వదిలేశారు. మద్రాసు లాంటి పెద్ద పట్టణంలో ఆదివారం సాయంత్రం 1 గంట తప్పించిన వాళ్ళు బోధ లేదు అక్కడ రామకృష్ణ మఠం. అదే ప్రశ్న వాళ్ళు అక్కడ ఆడికి అన్నం పెడుతున్నామండి, వీడికి అన్నం పెడుతున్నామండి, లేదా ఆవులు పెంచుతున్నామండి. అసలు ఏమి చెప్పాడు నీకు కృష్ణుడు? లేదా కృష్ణుడి గురించి నువ్వు బోధించాలి కదా, కృష్ణుడి గురించి బోధించాలంటే వాళ్ళు డైరెక్ట్గా మోక్షానికి వెళ్ళే పరిస్థితి వదిలేసాడికి అన్నం పెట్టానంటే అది సెకండరీ. నువ్వు అన్నం పెడితే పెట్టావు, అది సెకండరీ. వాళ్ళ దేహానికి అన్నం పెడతావు, మరి జీవుడికి నువ్వు అన్నం పెట్టవా? ఇంకా వాడు దేహానికి అన్నం పెడతాడు, మరి జీవుడికి, జీవుడికి ఏం మేత లేదా? అంచేది ఈ మధ్యన ఈ అదే కృష్ణ వాళ్ళు రామకృష్ణ మఠం వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియన్ క్రిస్టియన్స్ అంటున్నారు వాళ్ళు. అక్కడ అమెరికా వెళ్ళి ఇంగ్లాండ్ వెళ్ళి ఆ క్రిస్టియన్ పద్ధతులను నేర్చుకొచ్చి ఇక్కడ పెడతారు. ఇంకా క్రిస్టియానిటీలో కొంత శ్వాస వరకు నాకు బోధ మాన్నాను, వీళ్ళు బోధ వదిలేశారు. అంటే బోధ వాళ్ళ టీచింగ్ వల్ల కొంత స్ట్రెయిన్ ఉంటుంది. అయితే టీచింగ్ వదిలేశారు, కాల్చి వేసి కూర్చోవడం, ఏమంటే అక్కడ ఆవులు మేపుతున్నారు ఎంత ఇస్తారు, దేవుడికి ఆ గుడిని మెయింటైన్ చేయాలి, గుడికి ఎంత ఇస్తారు, ఆ రసీదు మనకు ఇవ్వటం, మీ పేరు పేపర్లో వేసేస్తా ఉంటాడు. ఏం పేపర్లో వేసేది? అంటే ఇప్పుడు అన్నం పెట్టకూడదనక ఆయన చెప్పింది. అసలు యేసు క్రీస్తు ఏం చెప్పాడు, కృష్ణుడు ఏం చెప్పాడు, సబ్జెక్ట్ టీచింగ్ లేదు అసలు. ఇప్పుడు పురాణం పల్లెటూళ్ళలో పురాణం చెప్పాడు, అక్కడ చూపు ఎవడొస్తాడు అడిది, అది కాఫీ ఇచ్చేవాడు లేడు, అన్నం పెట్టేవాడు లేడు. అక్కడ దాకేందుకు మేము 10 ఊళ్ళు వెళ్ళామనుకో, ఉదాహరణకు ఇక ఉదాహరణ చెప్తున్నాం. 8 చోట్ల కలిసి పెట్టేవాడు ఖర్చు మాది, కారు ఖర్చు మాది, డ్రైవర్ ఖర్చు మాది. ఈ బుజ్జికి అన్నీ తెలిసాడు నవ్వుతున్నాడు. 10 గ్రామాలు వెళ్ళామనుకోండి, ఉడితే ఏదో కొన్ని చోట్ల ఏదో గౌరవిస్తారు. జనరల్గా 100 గ్రామాలు వెళ్ళామనుకోండి, 100 ప్రదేశాల్లో డ్రైవర్ ఖర్చు మాది, పెట్రోల్ ఖర్చు మాది, కారు ఖర్చు మాది. మన ఊరు వెళ్ళాం, ఊరి పేరు చెప్పడం ఎందుకు, ఆయన రామచంద్ర గారిని దూరంగా తీసిపోయి 300 జేబులో పెట్టి ఈ 300 మీరు నాన్నగారికి అందజేయండి జాగ్రత్త అన్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రకంగా ఆలోచిస్తే మేము ఎక్కడికి వెళ్ళడం టీచింగ్ చేయలేము, ఏ గ్రామం వెళ్ళాం ఏ ప్రాంతం వెళ్ళాం. రామకృష్ణ మఠ వాళ్ళు కూడా టీచింగ్ ఎందుకు తగ్గించేశారని టీచింగ్ వాళ్ళు ఏమి రాదని మనకు అర్థమైంది. ఇంకా అక్కడి నుంచి ఆ గోడ కడుతున్నాం, ఇక్కడ గోడ కడుతుంది, కాలేజీ కడుతున్నాం. ఏంటి కాలేజీ? గవర్నమెంట్ కట్టిస్తుంది కాలేజీలు, సోషల్ ఆర్గనైజేషన్స్ లయన్స్ క్లబ్ వాళ్ళు రోటరీ క్లబ్ వాళ్ళు కట్టిస్తున్నారు, ఇంకా అనేక మంది కట్టిస్తున్నారు, ధనవంతులు కట్టిస్తున్నారు, బిజినెస్ చేసుకుంటున్నారు. ఏ నీకు డబ్బుంటే కాలేజీ కట్టించి వద్దంటే అది బోధన, నీ టీచింగ్ ఎందుకు వదిలేసావు? జీవుడికి అన్నం లేదు, ఆ మనిషిని కల్టివేట్ చేయటం లేదు, ఆ మనిషిని ఎడ్యుకేట్ చేయటం లేదు, వాళ్ళకి అన్నం పెడతానంటావు? పెట్టివా వద్దంటా లేదు. ముందు ఈ పని భగవంతుడు ఏ పని చెప్పాడో ముందు అది చెయ్యి. ఇప్పుడు కృష్ణుడికి దేవాలయం కదా, కృష్ణుడు ఏంటి నాకు దేవాలయం కడితే కట్టచ్చు, నీకు డబ్బు ఉంటే కట్టచ్చు, ముందు అది కదా ఆయన చెప్పింది. అర్జున నీకు నాకు డైలాగ్ జరిగింది, సంభాషణ జరిగింది. ఈ సంభాషణ కంప్లీట్గా అధ్యయనం చేయాలి, అధ్యయనం చేసి అధ్యయనం చేస్తే సరిపోదు, అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటే సరిపోదు, అది అనుభవంలోకి తెచ్చుకోవాలి, అనుభవంలోకి తెచ్చుకుంటే సరిపోదు. వాడు ఇతరులకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అది కాదు, నా దగ్గర ఇంత బంగారం ఉంది, దాన్ని వస్తువు కింద చేయటం ఎలాగో నాకు చేత కాదు, ఈ బంగారం ఏం చేసుకుంటాం దాన్ని అసలు మీకు ఎలా చెప్పాలో నాకు తెలియాలి కదా, అసలు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లాలో నాకు తెలియాలి కదా. టీచింగ్ లేదు ఎక్కడ. ఇంకా క్రైస్తవ మతం జరిగి ఎంతోమంది బైబుల్ చెప్తున్నారు ఏం చేద్దంటే, ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్లకి ఇంజనీరింగ్ డాక్టర్లకి ట్రైనింగ్లు ఉన్నాయి 4-5 ఏళ్ళు. అలాగే కొన్ని చోట్ల బైబిల్ చెప్పే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు 5 ఏళ్ళు. ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి నెలకి ఇంకా జీతాలు ఇచ్చేస్తారు. ఆ జీతాలు పుచ్చుకుని మీకు ఇష్టమైతే పెళ్లిళ్ళు చేసుకోండి, మీకు ఇష్టమైతే పెళ్లిళ్ళు మానేయండి, అది అది వీళ్ళ ఇష్టం. ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి 10,000 ఎంత జీతాలు ఇస్తారు అని చెప్పి వాళ్ళు బైబిల్ ప్రచారం అవుతారు. మీ శాస్త్రం ఎక్కడ ప్రచారం అవుతుంది? మేము భగవాన్ గురించి ఎంతకాలం చెబుతున్నామంటే భగవాన్ ఉండే ప్రేమ కొలిది, ఆ భగవాన్ టీచింగ్లో ఉండే ఆత్యాయత కొలిది చెప్పడం అంతకంటే ఏమి లేదు. అక్కడ ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ లవ్, ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ కంపాషన్, ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ మెరిసి. ఇంకో సబ్జెక్ట్ లేదు అక్కడ, లేదా చెప్పలేదు మేము కూడా. నేను చెప్తాను కదా చాలా ఘోరంగా తీసిపోయారని రామచంద్రరావు. ఈ రామచంద్రరావు నాకు జిన్నువులు ఇవ్వటం మర్చిపోయి అక్కడ వేసుకొచ్చేసరికి 300 ఎక్కడికే కొత్త కూడా వేసుకొచ్చేసారు. కొత్తగూడెం మోసుకొచ్చేసి నన్ను పక్కకి తీసుకెళ్ళిపోయి నీకు ఫలానా వారు 300 ఇచ్చారు జేబులో జాతి పెట్టుకోండి అంటున్నారు. అది కాదు, ఇప్పుడు ప్రేమతో ఇచ్చింది 3 పైసలైనా సరిపోతుంది. అది కాదు, అసలు టీచర్స్ పరిస్థితి అలా అది మీకు పూర్వం పురాణాలు చెప్పేవాళ్ళు అందరూ వెళ్ళేవారు, పల్లెటూళ్ళు వెళ్ళేవారు, వినేవారు, ఎవరికి వచ్చిన వాళ్ళు పెట్టేవారు, భోజనాలు కూడా పెట్టేవారు. పురాణం ఏ గ్రామంలో కూడా పురాణం రికార్డింగ్ డ్యాన్సులు, ఆ రికార్డింగ్ డ్యాన్సులు ఏంటి, మనలోని క్రామక్రోధాలు పెంచుతాయి. మనం ఏ గుణాలు అయితే పోగొట్టుకోవాలన్నా ఆ సినిమాలు పెట్టి ఆ సినిమాలు పెంచుతాయి అన్నీ. ఇప్పుడు సినిమా తీసుకోవడం ఎవడో మీరు బాగుపడాలని ఎవడో సినిమా తీయదు. ఏ రకంగా సినిమా తీస్తాడు డబ్బులు వస్తాయి చూసుకుంటాడు, కానీ టీవీలు అంతే మీరు బాగుపడాలని ఒక్కడ సినిమా తీయదు. వాడికి అది కాదు, వాడు ఏ రకంగా మన సినిమా తీస్తే డబ్బులు వస్తాయి ఆ రకంగా చూసుకుంటాడు. ఎందుకు సబ్జెక్ట్ ఎందుకు డేవిడ్ పా ఇప్పుడు అతను కేఏ పాల్ అంటే నాకు మామూలుగా ఇష్టం. ఇక్కడ దేవాలయం కూడా చాలా మీటింగ్లు పెట్టాడు కేఏ పాల్. సంపద వచ్చాక టీచింగ్ వదిలేసాడు, ఆ బైబిల్ చదవటం మానేశాడు. తర్వాత వాడు చుట్టూ కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్ చేయడం అంటే డబ్బున్న చోట రకరకాల మనుషులు వచ్చేస్తారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ జరిగించారు, చివరికి వాళ్ళు చనిపోతారు. చివరికి ఎవరు చంపుకున్నా వాళ్ళ తమ్ముడిని ఆడే చంపేసుకున్నారు. దేనికోసం? వాట్ ఫర్? దేనికోసం చంపినట్టు కేవలం ప్రాపర్టీకి. అది కాదండి, రేపు మన పని ఎలా ఉంది చెప్పమంటారండి. మీరు మీరు నేను మీ ఇంటికి వచ్చానుకోండి, మీరు నాకు భోజనం పెడతారు, అన్నం వదిలేసి కూర తిని వచ్చేస్తే ఎలా ఉంటుందండి? మీరు నాకు అన్నం పెడతారు, మీ ఇంటికి వస్తారండి, అన్నం పూర్తిగా వదిలేస్తాను, ఏదో కూర తిని వచ్చేస్తాను. అసలు కూర ఎందుకు పెడుతున్నారు? అన్నం తింటాను, కూర పెడుతున్నారు, అన్నంలో కలుపు కూర ఎందుకు పెడుతున్నారు మీరు? అన్నంలో కలుపుకి తినమని. మరి అన్నంలో కలుపుకి తినేసి ఒట్టి కూర తినొచ్చేసి ఎలాగండి? అలాగే భగవంతుడు ఏం చెప్పాడు? నేను చెప్పిన మాటలు
ఏముద్రేస్తావు నువ్వు? ఈ కాలేజీలోని యూనివర్సిటీలో చదువుకున్నాడు ఎంతమంది బాగుపడ్డారు? అదే చదువుకుంటున్నారు, పొట్ట పోషించుకుంటున్నారు. ప్రహ్లాదులు చెప్పినప్పుడు ఎన్ని విద్యలైనా పొట్ట కోసమే కదా. చదువు వలన చావు లేదు. చదువు వలన నువ్వు అమృతత్వం పొందుతున్నావు. ఏ యూనివర్సిటీలో చదివావు, ఏదో ఉద్యోగం వస్తుంది, పొట్ట పోషించుకుంటున్నావు. నీకేమైనా ఆధ్యాత్మిక దారిద్ర్యం పోయిందా? నైతిక దారిద్ర్యం పోయిందా? పట్టెళ్ళిపోతుంది. నీకు పట్టెళ్ళి తాపి మేస్త్రికి పట్టెళ్ళిపోతుంది, వడ్డన మేస్త్రికి పట్టెళ్ళిపోతుంది. వాళ్ళు ఒకటో తరగతి చదవలేదు, ఆడు రోజుకు 300 తెచ్చుకుంటున్నారు. ఆ పట్టెళ్ళటానికి చదువుకుంటే అనేక రకరకాల ఈ చదువుకున్న వాళ్ళకంటే వ్యాపారస్తులు ఇంకా సంపాదించుకుంటున్నారు. సబ్జెక్ట్ అది కాదు. అసలు భగవంతుడు ఏం చెప్పాడు? ఆయన మాటలు అందరికీ అర్థమయ్యేలా చెప్పి వాళ్ళని మోక్షస్థితికి అంటే ఆత్మజ్ఞాన స్థితికి పెంచమని చెప్పాడు. అది వదిలేసి అక్కడ ఏదో అన్నం పెట్టాను వాడికి, ఆ గేడికి ఇల్లు కట్టించాలంటావంటే అది నువ్వు ఇల్లు కట్టిస్తే పొరపాటును కలిగి అని చెప్పేది సెకండరీ. ఈ మాటలు అన్నీ ఎలా ఉంటాయంటే మీ ఇంటికి నేను భోజనానికి వచ్చి అన్నం మీద స్కోర్ తిని వచ్చినట్టుంది. ఇల్లు కట్టాలంటాడు అక్కడ, అదేదో భూతాడు అని అంటాడు. నీకు రూపాయలు ఉంటే తగు పోయి 10 మందికి ఉపయోగపడి పనులు చేయి, అవన్నీ సెకండరీ. ఇక్కడ గాడ్ రియలైజేషన్ ముఖ్యం, ట్రూత్ రియలైజేషన్. యూ మస్ట్ నో ద ట్రూత్. అదే ట్రూత్ అనేది సర్ మేక్స్ యూ ఫ్రీ. బికాస్ గోల్ జీవితం గోల్ ఏంటి? జీవితం గోల్ ఎక్కడ నువ్వు కాలేజీ కట్టించడం నీ గోల్ కాదు. డబ్బుంటే కట్టించి వద్దంటాడు నీకు. నీ గమ్యం అది కాదు, నీ డెస్టినేషన్ అది కాదు. యూ మస్ట్ నో ద ట్రూత్. అండ్ ద ట్రూత్ ఓన్లీ సర్ మేక్స్ యూ ట్రూత్ రియలైజేషన్ ఈజ్ గోల్ ఆఫ్ అవర్ లైఫ్. భగవంతుడు చెప్పిన మాట టీచ్ చేయటం మానేశాడు. ఏదో గడ్డి మీద వేశానంటాడు, ఇక్కడ ఏదో వేశానంటాడు. ఎందుకే పాలు చేసిందంటే మనుషులు మాట్లాడలేదు దిగాడు చివరికి. దీని కారణం ఒకటి ఐశ్వర్యం, దీని కారణం సంపద ఒకటి, ఆడు బుర్ర పాడు చేసింది అంటారు. ఇవన్నీ ఎంత దూరం ఆలోచించి చెప్పాడు ఆచార్యుడు. వాడు ధనం పెరిగితే మదం పెరుగుతున్నారు. ధనం పెరిగిన వాడికి ధనం పెరుగుతుందంటే దాంతోపాటు బుద్ధి పెరుగుతుందంటే పర్వాలేదు, ఎంతో అంటారు. కొంతమంది ధనం పెరుగుతుంది బుద్ధి పెరగదు, అప్పుడు పాడైపోతారు. ధనంతో పాటు బుద్ధి కూడా పెరుగుతుందంటే పర్వాలేదు, కొంతమంది ధనం పెరుగుతుంది కానీ బుద్ధి పెరగదు. ముగిస్తున్నాం. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత వర్ధం నా సంశయ. ఎంచేపు నీ బుద్ధిని నాకు ఇచ్చే, నీ మనసు నాకు ఇదేం గొడవండు? నీ మనసు నాకు ఇచ్చే, నీ బుద్ధిని నాకు ఇచ్చే, నాలో నివసించు, మన నాలో నివసించు, నాలో ఉండు, నన్ను ఇదేం గొడవ, ఏం గొడవ ఏంటండి? అంటే దీనికి ఆయన ఉద్దేశం ఏంటంటే చెప్పకుండా చెప్పడం అంటారు. దీన్ని ఏమంటారు అంటే మనకి విషయాల మీద ఆసక్తి ఎక్కువ, మన మనస్సు విషయాలను చింతిస్తూ ఉంటుంది. తర్వాత మీరు సహజంగా నామం చేయకుండా ఇంటికాడ కూర్చుకోండి, భౌతిక బోధాల మీద మన మనస్సు వెళ్ళిపోతుంది. వాళ్ళు అలా ఉన్నారు, మనం అలా ఉందాం, వాళ్ళకి మేడ ఉంది, మనం కూడా మేడ ఉంది, వాళ్ళు మోటార్ సైకిల్ కొనుక్కున్నారు, మనం మోటార్ సైకిల్ కొనుక్కున్నాం. ఇక్కడ కృష్ణుడు చెప్పేది అంటే నీ యాదిని బట్టి నువ్వు బట్టలు కుట్టించుకోరా, ఎవరో ఆది బట్టలు నీకెందుకని. వాళ్ళు బతికేది వాళ్ళు బతుకుతున్నారు, ఈ పద్ధతిలో నువ్వు బతికను. వాళ్ళకి ఏదో ఉంది, మనకది లేదేంటి అంటే ఏంటి? మనం ఈ విషయ సుఖాలకు అలవాటు పడిపోయాం, భౌతిక భోగాలకు అలవాటు పడిపోయాం. భౌతిక ఆకర్షణ లోకంలో అనేక మనిషి పాడైపోవడానికి అనేక ఆకర్షణలు ఉన్నాయి. భౌతిక ఆకర్షణకి లోబడిపోయాం. అందులోంచి మన మనసును తప్పించాలి. భౌతిక భోగాల నుంచి, భౌతిక ఆకర్షణ నుంచి, లౌకిక విషయాల నుంచి మన మనసుని గట్టిగా లాగి, మీకు అర్థమవుతుందో, ఇటు భగవంతుని వైపుకి మన మనసుని మళ్లించాలి. అది అలా మళ్లించడానికి నేను చెప్పిన పని చెయ్యి, నన్ను జపించుకో, నా రూపాన్ని ధ్యానించు, ఉపాసన చెయ్యి, జపించు అని మన మనసుని అటున్న మనసు ఇటు చెప్పటానికి రకరకాలుగా బోధిస్తున్నాడు. వాడు ఇస్తాడు, వాడు జ్ఞాపకించుకోండి, మన శరీరం చనిపోయిన తర్వాత బంధువులతో స్నేహితులతో అందరితో సంబంధం తగ్గిపోతుంది. మన ఇంట్లో వాడితోడికి మనకి ఇష్టం, అలా ముక్కులో గాలి బయటికి వెళ్ళిందా నీ ఇంట్లో, మన ఇంట్లో వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదు. ఎలాగో శరీరాన్ని తీసుకెళ్ళి ఫీలింగ్ని తీసుకెళ్ళి ఎక్కడో వాడు పడేస్తారు, అది కాలిస్తే బూడి అవుతుంది, బూడిది అవుతుంది, కప్పెడితే మట్టి అవుతుంది, ఎక్కడో చోట పడేస్తారు, పడేనే వాళ్ళు. నీకు అర్థమవుతుంది, బంధువులతో స్నేహం ఎక్కడో కదా, మన ఇంట్లో వాళ్ళతో ఎట్టి సంబంధం లేదు. ఆ ఇంట్లో మనం ఎందుకు సిద్ధమయ్యాం అంటే ప్రారంధాన్ని బట్టి సిద్ధమయ్యాం. ఆ ప్రారంధం తెగిపోయిన అంటే ఎవరు మెట్టుకు వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ గురువుతోటి ఈశ్వరుతో అనుబంధం జన్మ జన్మలకు ఉంటూనే ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా మన గురువు మనల్ని వెంటాడుతూ ఉంటాడు. ఎప్పుడు వరకు గురువు ఏ స్థితి పొందాడో ఆ స్థితి మనం పొందే వరకు వెంటాడుతాడు. అంటే ఈ సంసార చక్రం నుంచి జన్మ మరణ ప్రవాహం నుంచి అందులోంచి బయటకు లాగి మనం లేవనెత్తి ఆ పూర్ణ స్థితిలో ఆత్మజ్ఞానం నిలబడే వరకు మనం వెంటాడుతున్నాం. ఆ నిర్వాణ స్థితి పొందే వరకు ఏటగాడి జంతువుని ఎలా వెళ్తాడో అలా మనం కూడా వెంటాడుతూ ఉంటాడు. అంటే మనతోటి చనిపోయిన తర్వాత అందరితో సంబంధం తెగిపోతుంది. ఈశ్వరుడితోటి గురువుతోటి పడితే మనకు సంబంధం తెలదు. ఎంత ఎప్పటివరకు తెలదంటది, గురువు ఏ స్థాయిలో ఉన్నాడో ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి మనం వెళ్ళే వరకు వెంటాడుతాడు. మనం ఇక్కడ చదివి ఏదో జన్మలోకి వెళ్ళిపోతాం. ఏ జన్మలోకి వెళ్ళిపోయాం, గురువు చూసుకుంటాడు, గురువు చూసుకుంటాడు, గురువు చూసుకుని మనల్ని మళ్ళీ మన దగ్గరికి వస్తాడు. అవసరమైతే రూపం ధరించి వస్తాడు. మీకు పాడుందా అంటాడు, మీ చుట్టాలందరూ బాగున్నారా అంటాడు, ఇంటికాడ ఏమైనా ఇబ్బందే. మనం అనుకుంటాం ఈ గురువుకి ఈ గొడవ ఇంటికి రానుకుంటాం మనం, మీకు ఇంటికాడ ఇబ్బందులు ఏమన్నా అని అడుగుతాం, మీకు పాడుందా అని అడుగుతాడు. ఆడు రూపం ధరించి వస్తాడు, ఎలా ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు, ఎలా ఉన్నాయని ఇబ్బంది పడుతున్నారా, లోటు లేకుండా వెళ్ళిపోతున్నా. అంటే మీ చోటు సన్నిహితంగా ఉంటాడు. మీరు ఏడిస్తే ఆడు ఏడుస్తాడు, మీరు నవ్వితే ఆడు ఏడుస్తాడు, ఏం చెప్పమంటారా అంటే వాడి ఎందు మీకు ప్రేమ కలిగేటట్టు వాడే చేసుకుంటాడు. మీతో చదువుగా మాట్లాడతాడు, మీతో చదువుగా ఉంటాడు. ఎందుకు చెప్పమంటారా, వాడు వాడికి అసలు వాడు లక్ష్యం వేరు, అసలు వాడి గమ్యం వేరు. మీకు అర్థం, మీ మైండ్ని వాడి ఎందు వాడికి ప్రేమ కలిగే వాడి ఎందు మీకు ప్రేమ కలగ చేసుకుని ఆ ప్రేమ ఆడే కల్పించుకుని మనం గురువుని ప్రేమించగలము. ఆయన లాక్కుంటే మనం ఆయన ప్రేమించగలం, కానీ మనంతులు మనం ప్రేమించగలము. ఆయన మనం స్మరిస్తే ఆయన్ని మనం స్మరించగలం, కానీ మనంతులు మనం స్మరించగలం. గురువుని మనం స్మరిస్తే గురువు మనకు జ్ఞాపకం వస్తాడు, మనంతులు మన గురువు జ్ఞాపకం రాడు. మనం ఎంత వాడు అని మన అహంకారం ఏ పాటిది, ఈ గోడ పక్క ఏముందో మనకు తెలియదు. గురువు అంటే సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, నిరంకుశుడు, ఈశ్వరుడు, ప్రభువు, యజమాని. అంచేదే నీ మనస్సు నాకు, నీ బుద్ధి నాకు. అంటే మన బుద్ధి ఎక్కడుందో ఆయన తెలుసు, మన మనసు ఎక్కడుందో తెలుసు. ఆ వివరాలు చెప్పడం మానేసి ఆ భౌతిక భోగాల నుంచి ఇంకోటి పూర్వజన్మలో మనం అనుభవించిన భోగాలే ఈ జన్మలో రోగాల కింద అనుభవిస్తున్నాం. పూర్వజన్మలో మనం అనుభవించిన భోగాలు ఈ జన్మలో మన అందరికీ రోగాలు, భోగాలే రోగాల కింద మారిపోతాడు. అంచేది మీరు మీ మనసు నాకేమండి, మీ బుద్ధిని నాకు ఇస్తారా, నీ బుద్ధిని నాకు ఇస్తారా, నీ మన ఏం చెప్పు, మన బుద్ధి ఎక్కడ ఉందని తెలుసు, మన మనస్సు ఎక్కడ ఉందని తెలుసు. భౌతిక భోగాల్లో ఉంది, భౌతిక భోగాల చుట్టూ తిరుగుతుంది, భౌతికమైన సుఖాల చుట్టూ తిరుగుతుంది. నీకు అర్థమవుతుందా, పదవులు, ఆశలు, కాంక్షలు, అధికారాలు, ఇంకోటి ఎక్కడైతే మన మనసు ఎక్కడి నుంచి గొప్పలో నీకు అర్థం, మళ్ళీ దీని అధికారాలతో పాటు గొప్పలో ఇలా భౌతిక విషయాలు కూడా మన బుద్ధి తిరుగుతుంది. వీటి అసలు భగవంతుని వైపు ఈ ముఖం తిప్పటాలేదు, భగవంతుని వైపుకు మనం ముఖం తిరగటం కోసం, భగవంతు వైపు మనల్ని ఆకర్షించుకోవడం కోసం. నీ బుద్ధి ఎక్కడుందో తెలుసు కాబట్టి, నీ మనసు ఎక్కడుందో తెలుసు కాబట్టి అక్కడి నుంచి లాగటం కోసం, మనల్ని అక్కడి నుంచి బయటికి లాగటం కోసం నీ మనసు నాకు, నీ బుద్ధిని నాకు అని అడగటంలో కారణం. మీరు ఐన్స్టైన్ లాంటి వాళ్ళు అనుకోండి, మా మనసుని మేము బాగు చేసుకుంటామండి, మీ సహాయం మాకు అక్కర్లేదు, అంత పెద్దవాళ్ళు అనుకోండి, మీరు చేసుకోండి అంటున్నాడు, వద్దంటాడు. మీ మనసుని మీరు బాగు చేసుకున్నారనుకోండి, మరి ఎటు పోగా నాకేమో నేను బాగు చేసి పెడతాను. చెప్పేది ఏంటంటే, మీకు అర్థం అవుతుందా, మీ మనసుని మీరు బాగు చేసుకున్నారనుకోండి, మీ మనసుని మీరు బాగు చేసుకోండి, మీరు ఏ రమణ మహర్షి అంటే ఏ రామకృష్ణ పరమహంస అంటే అనుకోండి, మీరు బాగు చేసుకోండి. లేకపోతే ఐన్స్టీన్ అనుకోండి, ఐన్స్టీన్కి ఏం అసలు ప్రచారం అక్కర్లేదు, ఏ అధికారం అక్కర్లేదు, ఐశ్వర్యం ఏం అక్కర్లేదు. ఆ స్థాయిలో మీరుంటే మీ మనసుని మీరు బాగు చేసుకుని వద్దంటాం లేదు. మీకు నిజంగా చూడండి అర్హత యోగ్యత ఉండొచ్చు, అర్హత యోగ్యత. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు ఏడు, మీరు బాగు చేసుకోలేకపోతే, బాగు చేసుకోలేకపోతే పాడైపోకండి. ఆ మనసు నాకు ఇచ్చేయండి, ఆ బుద్ధిని నాకు ఇచ్చేయండి, నేను మీకు బాగు చేసి మళ్ళీ మీ మనసుని మీకు ఇచ్చేస్తాను, బాగు చేసి పెడతానంట. అందుకే మాట్లాడు కాదండి, మీరు మాకు అక్కర్లేదు, మీ సహాయం అక్కర్లేదు, మేము బాగు చేసుకుంటామంటే బాగు చేసుకోండి, మాకు అభ్యంతరం ఏంటి? మీ సహాయం మాకు అక్కర్లేదని మేము ప్యూరిఫై చేసుకుంటాం అంటే చేసుకోండి, వద్దంటలేదు. మీరు చేసుకోలేదు పాడైపోయి నాకు ఇచ్చేయండి, మీకు ప్యూరిఫై చేసి వడ్డించి నీకు విస్తరలాగా పెడతాం. అన్ని మేమే పెడతాం, విస్తర కూడా మేమే వేస్తాం, మీకు అన్ని మేమే చేస్తాం. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి మీ క్షేమ సమాచారం ఆగించి ముద్ద మీ నోట్లో పెట్టి మీ చేత నేనే మింగింపజేస్తాను, ముద్ద కూడా మీ నోట్లో నేనే పెడతాను, మీరు పెట్టుకోలేకపోతాను. అది చెప్తాడు, ఇంకేం చెప్తాడా? మయ్యేవ మన ఆదస్వ నీ మనసు, అంటే మన మనసు ఎక్కడ ఉంటుందని చెప్పడం మానేసి దీన్ని చెప్పకుండా చెప్పడం. మన మనసు ఎక్కడ తిరుగుతుందని తెలిసి సర్వసాక్షి అది హృదయంలో ఉంటాడు కదా అంతర్యామి. అసలు ఇంకోటి మన వాసన ఏమున్నాయని తెలుసు, ఏ మన హృదయంలో ఏ వాసనలు ఉన్నాయని తెలుసు. ఆ ఉద్దేశం ఏంటంటే హృదయంలో ఉన్న వాసనలు బయట ఆయన మనసు ఆయనకి ఇచ్చామనుకోండి, బుద్ధి ఆయనకి ఇచ్చామనుకోండి, ఆ హృదయంలో ఉన్న మనసులో ఉన్న ఆ వాసనలు బయటికి లాగి కాల్చి బూడిచ్చేసి ఈ సూర్యుడు మన కళ్ళకు కనిపిస్తే సూర్యుడు లోకానికి వెలుతిరవగలడు కానీ మన హృదయానికి వెలుతిరవలేడు. ఈశ్వరుడు గురువు మాత్రమే హృదయానికి వెలుతిరవగలడు. ఈ కళ్ళకు కనిపిస్తున్న సూర్యుడు లోకానికి వెలుతిరవగలడు, మన హృదయానికి జ్ఞాన జ్యోతివ్వలేడు, వెలుతిరివ్వలేడు. ఒక గురువుకు మాత్రమే సాధ్యం. నీ హృదయంలో నీ చీకటిలో పెట్టినటువంటి నీ వాసనలు, నీ సంస్కారాలు, నీ పూర్వజన్మలోంచి వచ్చేటువంటి టెండెన్సీస్ అన్ని బయటికి లాగి కాల్చి బూడిచ్చేసి నీ హృదయాన్ని వెలుగుతో వికాసంతో జ్ఞానంతో నింపటానికి నీ హృదయాన్ని నాకు ఇవ్వయ్యా అని అడుగుతున్నాడు, అంతకుమ్మని అడుగుతున్నాడు. కాలక్షేపం కాదు, మనం ఏమనుకుంటున్నామంటే మనకి ఇష్టమైతే ఇస్తాం, లేకపోతే ఆయన అడగటం ఏంటని మనం అనుకుంటున్నాం. అంటే అవగాహనలో తేడా. కొంతమంది ఇంట్లో వాళ్ళకి కూడా ఒకళ్ళ మాట ఒకరికి అర్థమవుతే పేచీలు వచ్చేస్తాం, అది అండర్స్టాండింగ్లో తేడా. అదేంటి మీకు అర్థమవుతుంది? ఇంట్లో చాలామంది పేచీలు వస్తాయంటారు, మాట కూడా మీరు చెప్పేది మాకు అర్థం అవటం, మేము చెప్పేది నీకు అర్థం అవటం అంటే అండర్స్టాండింగ్లో తేడా వచ్చినా పేచీలు వచ్చేస్తాయి. అదే బుద్ధుడు చెప్పింది, భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఏగా అర్థం చేసుకోండి, ఒకవేళ మీరు అర్థం చేసుకోలేరనుకోండి, మీకు అంత పదునైన తెలివి లేదనుకోండి, అంత పదునైన వివేకం లేదనుకోండి, మీకు అర్థం ఆచార్యుని ఆశ్రయించండి. మీరు లెక్కలు మీరు చేసుకోండి, లెక్కలు మీరు ఇంటికాడ చేసుకోండి, లెక్కలు చేసుకోకపోతే చేత కాకలేదు అనుకోకండి, ఆ లెక్కలు బాగా వచ్చిన దానికి వెళ్ళి లెక్కలు నేర్చుకోండి. ఒకవేళ మేము చెప్పిన విద్య మీకు అర్థమైతే సరే సరే, అందులో ఉన్నదైతే ఇంకోటి అర్థం చేసుకోకండి, అలా తప్పుడుగా అర్థం చేసుకోకండి. మీకు అర్థం కాకపోతే ఆచార్యుని ఆశ్రయించండి. అదేమీ వినయంగా అడగాలి ఆచార్యం కూడా, మీకు తెలుసుకోవాలని కాంక్షతో అడగాలి, హేళన కోసం అడగకూడదు. మీరు గురువు కూడా మీరు అడిగితే అంటే అబ్బాయి మనకి చెప్పాలనే బుద్ధి గురువు కలగాలి. మీరు అడిగే విధానంలో, మీరు సబ్జెక్ట్ ప్రజెంట్ చేసే విధానంలో, అయ్యో వీళ్ళు చాలా వినయంగా అడుగుతున్నారు, వీళ్ళకి మనం సబ్జెక్ట్ చెప్పాలనే బుద్ధి కూడా ఆ గురువు కలగాలి. అటువంటి బుద్ధి కలిగేటట్టు మీరు అడిగే విధానం ఉండాలి, హేళన కోసం అడగకూడదు. అంచేది మీరు అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి, మీకు పెద్ద పెద్ద తలకాయలు మీకు ఉండొచ్చు, ఆ సూక్ష్మ బుద్ధి మీకు ఉండొచ్చు. అందరికీ సూక్ష్మ బుద్ధి ఉండదు, అందరికీ ఐశ్వర్యం ఎలా ఉండదు, అందరికీ తెలివి ఉండదు. కొంతమందికి వివేకం ఉంటుంది, కొంతమందికి వివేకం ఉండదు. ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది మంచి, ఏది చెడ్డని విడగొట్టుకునే శక్తి కొంతమందికి ఉండదు. అప్పుడు ఆచార్యుని ఆశ్రయించండి, గురువుని ఆశ్రయించండి. మీ అంతా మీకు బాగుపడే శక్తి ఉంటే నాకేం అభ్యంతరం లేదు. అంటే ఇంకేంటంటే, మీరు నిరంతరము నన్ను స్మరించడం వల్ల, నిరంతరము నా నామాన్ని ఉచ్చారణ చేయటం వల్ల, ఉచ్చారణ చేయటం వల్ల మీలో మీ బుద్ధిలో దోషాలను తీసేసి మిమ్మల్ని పరమ పవిత్రులు చేసి ఈ తల్లి ఈ తల్లి ఏదైనా అయితే పిల్లల్ని కడిగి శుభ్రంగా కడిగి కడిగి బట్టలు తొడిగి స్నో పౌడర్లు వేస్తుందో, మీరే నాకు మీ మనసులో ఉన్న కల్మషం అంతా తీసేసి మీ మనస్సుని హృదయాన్ని జ్ఞానంతో నింపి మిమ్మల్ని మోక్ష సామ్రాజ్యానికి అర్హులుగా యోగ్యులుగా తయారు చేస్తాను. అందుకే మీ బుద్ధిని నాకేమంటున్నారు, మీ మనస్సును నాకేమంటున్నారు. యేసుక్రీస్తు అంటాడు చిన్నపిల్లల హృదయం ఎంత నిర్మలంగా ఉంటుందో పెద్దవాళ్ళకు కూడా అంత హృదయం నిర్మలంగా ఉన్న వాళ్ళకే కదా స్వర్గరాజ్యం పరలోక రాజ్యము. చిన్నపిల్లల హృదయం ఎంత నిర్మలంగా నిశ్చలంగా హృదయం ఎంత ప్రశాంతంగా ఉంటుందో కామక్రోధ రహితంగా, పెద్దవాళ్ళకు కూడా హృదయాలు ఎంత ప్రశాంతంగా ఉంటే కదా పరలోక రాజ్యం. సాక్షి ధన్యులు వారు దేవుని చూచెదరు, సత్వగుణ వాడి ధన్యులు వాడి దేవుని చూచెదరు. సాత్వికులు ధన్యులు వారు ప్రపంచమును స్వతంత్రించుకుందరు. అంటే సత్వగుణ వాడు ఏ దేశమైనా ఇది మన దేశం అనిపిస్తుంది. సత్వగుణ వాళ్ళు ఏ దేశమైనా ఇది మన దేశం అనిపిస్తుంది వాళ్ళకి. సత్వగుణ వాళ్ళకి ఎవరింటికెళ్ళినా మన ఇల్లు అనిపిస్తుంది వాడికి. వాడికి సత్వగుణం వాడికి స్వా ఏంటి పర ఏంటి, ఏ దేశం వెళ్ళినా ఇది మన దేశమే, ఎవరింటికన్నా ఇది మన ఇల్లే. సరే జనాహ సుఖనే భవంతు, అక్కడ దారిద్ర్యం వద్దు, ఆధ్యాత్మిక దారిద్ర్యం వద్దు. వాళ్ళకి నీ దగ్గర పైసలు లేకపోతే ఇవ్వటం మానే, కానీ వాళ్ళు సుఖం కోరుకోవటం దారిద్ర్యం నీకెందుకు, ఎందుకు అంత పావర్తి అనిపిస్తాను. నాలో నివసించు, భౌతిక భోగాల్లో కాదు నువ్వు బతకవలసింది. నాలో బతుకు, నువ్వు భౌతిక భోగాల్లో బతుకుతున్నావు, అది మళ్ళించడానికి లోకాలకు సంబంధించిన గొప్పల్లో బతుకుతున్నావు. లోకం గొప్పలు కావాలి, నీకు మంచి పనులు చేసే వాళ్ళు కూడా వాళ్ళు గొప్పలు వస్తాయంటే చేస్తారు కదా, చేయగలరు. మంచి పనులు చేసేవాళ్ళు కూడా వాళ్ళు గొప్పలు వస్తాయంటే చేస్తారు, అది చేయరు. నువ్వు నువ్వు చేసే పనికి కావలసిన లోకమా ఈశ్వరుని దయ? నీకు లోకం గొప్ప, నీకు ఈశ్వరుని దయ కావాలా? ఈశ్వరా నీకు నిర్వాణ సుఖాన్ని ఇచ్చేవాడు, లేకపోతే లోకం నీకు ఇస్తుందా? దేహం ఎంత నిజమో లోకం అంత నిజం. నీ దేహం ఎంత అబద్ధం లోకం కూడా అంతే అబద్ధం. అంచేత మీరు నిర్మలంగా ఉండి నిశ్చలంగా ఉండి ఇష్టాయిష్టాలు తగ్గించుకుని మీ పని అదే మీరు జాగ్రత్తగా చేసుకుంటూ మీకు చేతనైతే లోక కళ్యాణానికి ఏదైనా మంచి పని చేతనైతే మీకు అవకాశం ఉంటే చేస్తూ, అదేనా ఈశ్వరుని దయ కోసం కాదు, గొప్పల కోసం కాదు. ట్రూత్ నీడ్స్ నో అడ్వర్టైజ్మెంట్, గాడ్ నీడ్స్ నో అడ్వర్టైజ్మెంట్, ట్రూత్ నీడ్స్ నో పబ్లిసిటీ. అహంకారికి ప్రచారం కావాలి, కానీ భగవంతుడికి ప్రచారం దేనికి? దేనికి ప్రచారం? అది తనకి ఇతరులు, జ్ఞానికి ఇతరులు లేరు. ఇతరులు ఉన్నారని నీకు ఇతరులు ఉన్నారనుకున్నప్పుడు నీకు ప్రచారం కావాలి. అహంకారానికి ఇతరులు ఉన్నారు, ఆత్మకి ఇతరులు లేరు, వ్యక్తికి ఇతరులు ఉన్నారు, చైతన్యానికి ఇతరులు లేరు. ఆ చైతన్యానికి మేలుకో, ఆ చైతన్యంలోకి నేను మేలుకొనపడానికి నీ మనసు నాకేమని భగవంతుడు అడుగుతున్నాడు. ఐదైపోయింది కాలం మనసులో ఉంది. భగవంతుడు చెప్పుకునే మాటలు అంటే మళ్ళీ రమణ మహర్షి గారి మార్గంలోకి వచ్చేనుంటే వచ్చేస్తాం. భగవద్గీత గురించి చెబుతున్నాం, మీ జడ్జిమెంట్ తీర్పు మీదే, తీర్పు మీరే. మళ్ళీ భగవాన్ దగ్గరికి వచ్చేయండి, మీరు భగవద్గీతలో పడి కొట్టుకుపోతున్నారు. మళ్ళీ మన భగవాన్ దగ్గరికి వచ్చేసంటే వచ్చేస్తాను, మాకు అభ్యంతరం లేదు. రూపం ఒకటి ఉడికే, రమణుడు రూపం, కృష్ణుడు రూపం తేడా, కానీ ఉన్న శక్తి ఒకటి, లోపల ఉన్న శక్తి ఒకటి. అక్కడ ఏ శక్తి పని చేస్తుంది, ఇక్కడ అదే శక్తి పని చేస్తుంది. కానీ మీరు రూపాలు మార్చమంటే మార్చేస్తాం, మాకు అభ్యంతరం లేదు. ఏం చేద్దంటే డాక్టర్ గారు వైద్యం ఎలా చేస్తున్నారని చెప్పడానికి డాక్టర్ గారు తీర్పు చెప్పకూడదు, రోగులు చెప్పాలి. అలాగే ఈ జడ్జిమెంట్ ఎలా మీరు తీర్పే మాకు ఖాయం, అంచెలు వాసుదేవుడి గురించి చెబుతున్నారు, మరి భగవానులకు మార్చేయనంటే మార్చేస్తాం, ఇంకే జడ్జెస్ మీరే. ఇలాగే కొంతకాలం భగవద్గీత గురించి చెప్పమంటే నాకు అభ్యంతరం లేదు. మళ్ళీ నేనేమన్నా గొడవలోకి వచ్చామంటే వచ్చేస్తాం. ఎలాగైనా అభ్యంతరం లేదు, ఆలోచించి నిర్ణయించి చెప్పండి. అరుణాచలం 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 అరుణాచలం. నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచలం 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 అరుణాచలం. నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచలం 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 అరుణాచలం. ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ. ఓం నమో నారాయణాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం రామ్ ఓం రామ్ ఓం రామ్ ఓం రామ్ ఓం రామ్. ఒకసారి రాముడిని నారదుని తలసిపడ్డారు, ఇద్దరే కూర్చున్నారు, ఎవరు జనాలు లేరు అక్కడ. మంచి టైం దొరికింది అనుకున్నాడు ఎవరు నారదుడు. అంటే ఏదైనా అడగటానికి కష్టకాలు చెప్పడానికి ఇద్దరు కూర్చున్నానికి ఎవరు జనాలు లేరు. మంచి టైం దొరికింది అని రాముడితో మాట్లాడడానికి ఇద్దరే కూర్చున్నారు అక్కడ, రాముడు నారదుడు. రామా రామా నీ పాదాలందు నాకు భక్తినివయ్యా అన్నాడు. అలాగే నాడుగా అలాగే అడుగుతున్నావు కదా, అలాగే నా పాదాలందు నీకు భక్తిని ఇస్తాను. అది సరిపోతుందా, ఇంకేమైనా కావాలా? మళ్ళీ అడుగుతున్నాడు రాముడు ఎవరి, నా పాదాలందు భక్తి సరిపోతుందా నీకు, ఇంకేమైనా కావాలా అని మరేండి. ఇంకొకటే సరిపోతుంది, ఒకటి అడిగేశాను, ఇంకొకటి ఇస్తే సరిపోతుంది. కానీ ఇంకోటి ఏంటంటే, ఈ ప్రపంచం అంతా నీ మాయ, ఇదంతా నీ కల్పితం. రాముడితో చెబుతున్నాడు, ఇదంతా నీ కల్పితం, ఇదంతా నీ మాయ. ఇందులో నీకు ఆకర్షణ ఉన్నాడు, మళ్ళీ ఈ ప్రపంచంలో నీ ఆకర్షణ, నీ తాలూకి మాయలో నన్ను ఎక్కడ పడకుండా చెయ్యి నాలుగా. రామా రామా, ఈ ప్రపంచం అంతా నీది మాయది, ఈ మాయలో ఎక్కడ పడిపోతాను నాకు భయం వేస్తుంది. అంటే లోకంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి, ఒక ఆకర్షణ కాదు. మనిషి చచ్చిపోవడానికి ఎన్నో రోగాలు ఉన్నాయి, అలాగే మనిషి పాడైపోవడానికి లోకంలో అనేక భోగాలు ఉన్నాయి, అనేక ఆకర్షణలు ఉన్నాయి. నేను ఏ ఆకర్షణలో పడిపోతానో నాకు భయం వేస్తాను. ఒక రామా రామా, నన్ను ప్రపంచంలో నీ మోహంలో ఎక్కడే పడకుండా చూడు, నీ మోహంలో ఎక్కడే పడకుండా చూడు. అదే మొదటి కోరిక, నా చివరి కోరిక అదే. ఇంక నువ్వు నాకేం ఇవ్వక్కర్లేదు, ఇది ఉంటే ఈ రామా అన్నాడు. నువ్వు అది ఇంకేం ఇవ్వద్దు, ఈ ప్రపంచంలో ఇదంతా మాయ, ఈ మాయలో అనేక భోగాలు ఉన్నాయి, అనేక ఆకర్షణలు ఉన్నాయి, అనేక ప్రలోభాలు ఉన్నాయి. ఈ మాయలో నన్ను ఎక్కడో పడకుండా చూడు, ఇంకా నువ్వు అజాగ్రత్తగా ఉంటే పడిపోతావు కదా, నిరంతరం జాగ్రత్తగా ఉంటే నేను సరిపోను కదా, అంటే ఈ మాయలో నన్ను పడకుండా చూడవయ్యా. అంతకంటే నేను కోరిక కోరిక కాదు, నా మొదటి కోరిక ఇది, చివరి కోరిక కోరిక ఇది, నేను అడగను రామా అన్నాడు తలాస్తు అన్నాడు. అది సరే అయిపోయింది. ఇది నారదుడు రాముడి యొక్క సంభాషణ.